ಶ್ರೀದೇನಾಥ್ ಬಂದಿದ್ದಾರೆ. ರಾಬೋಯೇ ಪ್ರವಚನಗಳು ಈ ನೆಲ 17వ తేదీ గుమ్మలూరులో పాలకొల్లి సమీపంలోని గుమ్మలూరులో కొత్తగా కళ్యాణ మండపం ఒకటి నిర్మించారు. పాలకొల్లి దగ్గర ఉన్న సమీపంలో ఉంటుంది గుమ్మలూరు. ఆ కళ్యాణ మండపంలో ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఒక ప్రవచనం ఏర్పాటు చేశారు గుమ్మలూరు భక్తుడు. ఈ నెల 17వ తేదీ గుమ్మలూరు, 21వ తేదీ పాలకొల్లి క్షత్రియ కళ్యాణ మండపం, 21వ తేదీ పాలకొల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో. రాబోయే 2 సభల గురించి భక్తులైన మీకందరికీ ఈ సమాచారం తెలియపరచకరండి. 17వ తేదీ గుమ్మలూరు, 21వ తేదీ పాలకొల్లి క్షత్రియ కళ్యాణ మండపం. ఈరోజు భీమవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ మన ప్రవచనం ఏర్పాటు చేశారు ఈ కమిటీ వారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో మనం ఇక్కడ ఈ సమావేశంలో ఇక్కడ అందరం సమావేశం అయ్యాం. ఇది బ్రహ్మోత్సవాలు, ఇది 3వ రోజు. ఈరోజు స్వామి కళ్యాణం. మీరు అవకాశం ఉన్న వారందరూ కూడా మీ సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారైనా ఆలయానికి వెళ్ళి రావటం మంచిది. మీకు అవకాశం ఉంటుంది. అంటే ఈశ్వరుడు అనేవాడు అంతర్యామిగానే ఉన్నాడు. భగవంతుడు అందరిలోనే ఉన్నాడు, అందరికీ అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టిని తయారు చేసి వదిలేయలేదు ఆయన. దేవకోటిని తయారు చేసి, పంచభూతాలను తయారు చేసి వదిలేయలేదు ప్రపంచాన్ని. ప్రపంచంలో అంతర్యామిగా ప్రవేశించాడు. మన కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచానికంతా బ్యాక్గ్రౌండ్ భగవంతుడు. భగవంతుడికి తెలియకుండా ఏది జరగదు, జరగటానికి వీలు లేదు. భగవంతుడికి మీకు మనస్సు ఎలా ఉందో, నాకు మనస్సు ఎలా ఉందో, భగవంతుడికి కూడా ఒక మనస్సు ఉంది. ఆయన మనస్సులో సంకల్పించింది జరుగుతూ ఉంటుంది, కానీ మీరు అనుకునేది, నేను అనుకునేది జరగదు. ఒకసారి ఆయన అనుకునేది, మనం అనుకునేది కలుస్తుంది. మనం సాధించి సాయి పని అనుకుంటాం, మనం సాధించింది కాదు, ఆయన సంకల్పించాడు కాబట్టి జరిగింది. ఆయనకి మనస్సు ఉంది, మనకి మనస్సు ఉంది. ఆయన అనుకునేది జరుగుతుంది. ఒకసారి ఆయన మనం ఒకటే అనుకుంటాం, అప్పుడు కూడా జరిగేది ఆయన సంకల్పమే. ఒకసారి ఆయన సంకల్పం వేరుగా ఉంటుంది, మన సంకల్పం వేరుగా ఉంటుంది. అప్పుడు కూడా జరిగేది ఆయన సంకల్పమే, అప్పుడు మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఆయన సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు జరిగేది ఆయన సంకల్పమే, ఆయన సంకల్పం మన సంకల్పం కలవనప్పుడు కూడా జరిగేది ఆయన సంకల్పం. అది ఉన్నది ఆయన ఒక్కడే. మన అహంభావాన్ని బట్టి మనం కూడా ఏదో ఉన్నామనేది దేవుడికి దేవుడు భగవంతుని కాదని, ఈశ్వరుని కాదని భిన్నంగా మనం ఏదో చెయ్యాలని అనుకుంటున్నాం, కానీ ఆయన కాదని మనం ఏమి చేయలేదు. భగవంతుని సంకల్పాన్ని కాదని, భగవంతుని సంకల్పాన్ని మీరి మనం ఏది చేయలేదు. వర్డ్స్వర్త్ అని ఇంగ్లీష్లో కవి రోడ్ నేచర్ పోయట్. మీరు ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది విలియం వర్డ్స్వర్త్ ఇంగ్లాండ్ వాడు. అంటే నేచర్ గురించి ఎక్కువ చెప్తాడు. అంతా ఈశ్వరుడు ఉన్నాడు. చెట్టుల్లో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, కదలని పదార్థాల్లో ఉన్నాడు, కదిలే పదార్థాల్లో. అంటే మనుషులు, జంతువులు, చీమలు. ఒక చీమల్లో 2500 రకాలు ఉన్నాయి. ఎర్రచీమలు, నల్లచీమలు, కండచీమలు, ఎగిరి చీమలు, ఒక అంటే సృష్టి యొక్క వైవిధ్యం కోసం చెప్తున్నారు. ఒక చీమల్లో 2500 రకాలు అన్నారు. అలా ప్రతి జాతిలో కూడా ఎంతో వెరైటీ ఉంటుంది. భగవంతుడు తప్పించి అర్థం చేసుకోవడానికి ఏ మనిషి సర్వజ్ఞుడు కాదు, ఏ జీవుడు సర్వజ్ఞుడు కాదు. భగవంతుడు మనల్ని ఎంత అనుగ్రహించాడో మనకు అంతవరకే తెలుస్తుంది, కానీ అంతకు మించి ఏమీ తెలియదు. మీలో ఎవరికైనా తెలివిచేతలు ఉన్నాయనుకోండి, మీలో ఎవరికైనా ఐశ్వర్యం ఉందనుకోండి, మీరు ఎవరైనా విద్యావంతులు అనుకోండి, మీలో ఎవరైనా ఏదైనా ఒక పని చేయడానికి ఒక సమర్థత ఉందనుకోండి, మీరు ఏదైనా ప్రత్యేకత ఉందనుకోండి, అది మీ సొంతమేమి కాదు, భగవంతుడు ఇస్తే మీకు వచ్చింది. మీ సొంతం అని మీరు అనుకోవద్దు. మన సొంతం అంటే ఇక్కడ ఏమి లేదు. మనం జపం చేసినా, విచారణ చేసినా, ధ్యానం చేసిన, పూజ చేసిన లోపల మనం ఒకటి చూసుకుంటూ ఉండాలి, ఎందుకు చేస్తున్నామని. ఈ దేహగతమైన లేని మనం దేవుణ్ణి ప్రార్థించిన దేవాలయానికి వెళ్ళి అయినా సోటి మైనస్ సోటి వాడు స్వర్ చెప్తాడు. దేహము నేను అనే తలంపు ఎప్పుడైతే ఉందో దానికి కూడా మైనస్ వస్తుంది. అంటే నాది అనే తలంపు వస్తుంది. మనకు అజ్ఞానంలో ఉన్నని చెప్పు, అవిద్యలో ఉన్నని చెప్పు, ఇదంతా నాది అనుకుంటాం. అజ్ఞానం పోయాక అనిపిస్తుంది ఇదంతా ఈశ్వరుడు. మన అజ్ఞానం మనం ఇదంతా నాది అని అనుకోకుండా ఉండలేము. మనలో ఎంతకాలం అయితే అవిద్య ఉందో, మనలో ఎంతకాలం అయితే అజ్ఞానం ఉందో, అంతకాలం ఇదంతా నాది అనుకుంటాను. అజ్ఞానం నశించాక తెలుస్తుంది నాది ఈశ్వరుడి ఇదంతా, అది తెలియక నాది నాది అనుకున్నాను. అంత ఈశ్వరుడు ఈశ్వరుడు దయ లేకుండా, ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏమీ పొందలేదు. ఆధ్యాత్మికమే కాదు, భౌతికంగా కూడా ఏమీ పొందలేదు. అయితే మీరందరూ సాధకులు భక్తులు, కాలాన్ని టైం వేస్ట్ చేసుకోవద్దు. ధనం కంటే ఎక్కువ కాలం నిలువై ఉంది. పాస్ట్ ఇది హిస్టరీ, ఫ్యూచర్ ఇది మిస్టరీ, ప్రజెంట్ ఇది గిఫ్ట్ అంటాడు వాడుసు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అస్తమానం జరిగిపోయిన గొడవల గురించి తలపెట్టుకోవద్దు. చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అనుకోద్దు, మళ్ళీ కొత్త నీరు పెట్టుకోండి. పాస్ట్ ఇది హిస్టరీ, అయిపోయింది లేదా అయిపోయింది, అస్తమానం గొడవలు తలపెట్టుకుని తలకైపోవడం తెచ్చుకోకండి. ఫ్యూచర్ ఇది మిస్టరీ, భవిష్యత్తులో రేపేం జరుగుతుందో చెప్పలేము. రేపు కావద్దు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో చెప్పలేము. కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోతారు, రాస్తూ రాస్తూ చనిపోతారు, అన్నం తింటూ చనిపోతారు. ఇంకేంటి, మన కంట్రోలర్, మన యజమాని, మన ప్రభువు, మన అంతర్యామి గుండెల్లోనే ఉన్నాడు. ఈ దేవాలయాలు, తీర్థాలు, యాత్రలు, ఇవన్నీ మన దేహం ఎంత నిజము, దేహగతమైన నేను ఎంత నిజము, నా మనస్సు ఎంత నిజము, కనిపించే సృష్టి కూడా అంతే నిజం. కానీ అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్, పరమసత్యం అది ఎక్కడో లేదు, అంతర్యామిగా ఉంది. లోపల ఉంది, బయట ఉంది, పైన ఉంది, కింద ఉంది, అంతర్యామిగా ఉంది. అయితే అది మన కళ్ళకు కనపడటం లేదని లేదనుకోకూడదు, చెవులకు వినపడటం లేదని లేదనుకోకూడదు. ఇప్పుడు పుష్పంలో వాసన ఉంటుంది, అది నీ కళ్ళకు కనపడదు, ముక్కుతోటి వాసన చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పుష్పంలో ఏదైనా వాసన ఉంటుంది, ఇలా కళ్ళతో చూస్తాం అనుకో, ఆ పుష్పంలో వాసన నీకు కనపడదు, ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన తెలుస్తుంది. ఇంకా శక్తి ముక్కుకే ఉంది కానీ కంటికి లేదు. అలాగే హృదయంలోని నీకు అంతర్యామికి, నీకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతున్నప్పుడు, నీకు చైతన్య స్థాయి పెరుగుతున్నప్పుడే ఇక్కడ అంతర్యామి నీకు అనుకున్నప్పుడు. నీకు వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు టీచర్స్ మీద, ఉపాధ్యాయుల మీద, పుస్తకాల మీద ఆధారపడి ఉండక్కర్లేదు. టీచర్స్, గ్రంథాలు ఇవన్నీ ఎందుకంటే ఇది అనుభవంలోకి వచ్చే వరకు. ఇది అనుభవంలోకి వచ్చాక మీరు ఈ ప్రకృతిని దాటాక, ప్రకృతి గుణాలు దాటాక, అప్పుడు మనకి టీచర్స్ తోటి కానీ పుస్తకాలతో కానీ పని లేదు. అంటే జరిగిపోయిన కాలంలో మీరు ఏదైనా పాఠాలు నేర్చుకోండి. అంటే మనం పుస్తకాలు చదివి నేర్చుకునేదానికంటే జీవితంలో జరిగే సంఘటనలు బట్టి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తు భూతకాలం నుంచి మంచి విషయాలు మీకున్న ఏదైనా పాఠాలు నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్ను అనుభవంలో పెట్టుకుని భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోండి. వర్తమాన కాలాన్ని పాడు చేసుకోవద్ది. ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్, చేతిలో ఉన్నది వర్తమాన కాలం. వర్తమాన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్ గురించి కంగారు పడక్కర్లేదు, ఫ్యూచర్ అంతా అనుకూలంగానే ఉంటుంది. ది టేక్ కేర్ ఆఫ్ ది ప్రజెంట్, ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్. చాలామంది భవిష్యత్తు గురించి గాలిమేళ కట్టుకుంటూ ఉంటారు, జరిగిపోయిన సంఘటన గురించి బెంగ పెట్టుకుంటారు, చేతిలో ఉన్న గిఫ్ట్, చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని వదిలేస్తారు. అది మీకు అందరికీ ఆత్మానుభవం కలుగుతుంది, బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. మీకు ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నా సరే, మీకు ఎన్ని రకాల అశాంతి ఉన్నా సరే, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే, అందరికీ ఒకే రకమైన దుఃఖం ఉండదు, రకరకాల దుఃఖం ఉంటాయి. మీరు సబ్జెక్ట్ బాగా శ్రవణం చేస్తుంటే అన్ని రకాల దుఃఖం నుంచి విడుదలైపోతారు. ఎప్పుడు మీ శరీరం చనిపోయే కాదు, ఇప్పుడే మీ శరీరం ఈ భూమి మీద తిరిగడుతున్నప్పుడే అన్ని రకాల దుఃఖాల నుంచి బయటకు వచ్చేస్తారు. ఎంత దుఃఖం ఉన్నా పర్లేదు, గడ్డి మీద ఎంత ఎట్టున్నా పర్లేదు. ఒక అగ్ని, ఒక అగ్గి పెట్టి అగ్ని పొలకలో ఒకవాళ్ళు అదే లోపల జ్ఞానాగ్నికి, లోపల మీకు ఎన్ని రకాల దుఃఖాలైనా లోపల జ్ఞానాగ్ని కలిగినప్పుడు అన్ని రకాల అన్ని వెరైటీస్లోంచి బయటకు వచ్చేస్తారు, అన్ని స్ట్రగుల్స్ నుంచి, అన్ని టెన్షన్స్ నుంచి బయట, అన్ని ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు అందరూ మీరేం తొందరపడక్కర్లేదు. అయితే బ్యాక్గ్రౌండ్ ఏంటది? మరి పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, దాని పర్పస్ ఏంటంటే దీని పర్పస్ ఒకటే, మనం జాగ్రత్తగా స్లోగా దేహాభిమానం తగ్గించుకుంటూ రావాలి. దేహాభిమానం తగ్గించుకుంటూ రావాలి స్లోగా. అయితే ఈ భక్తి ఎందుకు? భక్తి అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇదే కాలక్షేపానికి అనుకుంటారు. భక్తి అనేది మనకి ఫిజికల్ హెల్త్, శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. మీరు ఈ భక్తి గురించి శ్రవణం చేస్తే సరిపోదు. పిల్లలు స్కూల్ గ్రౌండ్లో ఎలా ఆడుకుంటారో భగవంతుడు చెప్పిన మాటలు మన మనసులో ఆడుకోవాలి, మన మనసులో తిప్పుకుంటూ ఉండాలి ఈ మాటలు అనేవి కూడా. అంటే ఏదో శ్రవణం చేసామంటే సరిపోదు, చెవులు వింటాయి కానీ మనసులో ఆడుకోవాలి, మాటలు ప్రతిదీ మాటలు ఆడుకోవాలి. అలా ఆడుకుంటే అంటే పిల్లలకి సరదాగా స్పోర్ట్స్ గేమ్స్ ఎంతో సరదా మీరు విన్న మాటలు మీ మీ మనసులో గంతిలేస్తూ ఉండాలి, దానివల్ల మీకు ఎంజాయ్మెంట్ రావాలి. ఇప్పుడు పిల్లలను చూడండి, ఆడుకోండి అంటాడు చాలా సరదా పడిపోతారు. అలాగే మీరు విన్న మాటలు మీరు జ్ఞాపకం తెచ్చుకోవడానికి అలా ఉండాలి, అంత చక్కగా మీరు ఎంజాయ్ చేయాలి, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయాలి. మీరు ఏదైనా స్వీట్ తిన్నప్పుడు ఎప్పుడు ఊసేద్దాం అనుకోరు, ఇష్టంగా తింటారు. అలాగే మీరు విన్న వర్డ్స్ కూడా మీ మనసులో గంతిరేస్తూ ఉండాలి, మీ మనస్సు దాన్ని తీసుకుంటూ ఉండాలి, ఆ వర్డ్ ఆ శబ్దంలో ఉన్న అర్థాన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా మీరు విన్న మాటలు ఎప్పుడైతే మననం చేస్తున్నారో మీకు తెలియకుండా మాటను ధ్యానం చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ మాటకి ఇంత బరువు ఉందని నాకు ఇంతవరకు తెలియలేదు, దాన్ని మననం చేశాక ధ్యానం చేశాక అప్పుడు నాకు సొంతం అవుతుంది, నాకు సొంతం అయ్యాక అప్పుడు సుఖం తెలుస్తుంది, మాటలు ఉన్న అర్థం తెలుస్తుంది. కానీ ఎవరు విన్నంత మాత్రం చేత వచ్చేది అది శ్రవణం చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి, అప్పుడు అది మీ సొంతం అవుతుంది, అప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తారు. మీకు పరిస్థితిలో మన దేహం ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉంటుంది, అంటే మెటీరియల్ విషయాలు కూడా ఒకసారి అనుకూల ప్రతికూలంగా ఉంటాయి, ఒకసారి అనుకూలంగా ఉంటుంది చెప్పడం. అయినా అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఎప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉంటామో, పరిస్థితులు అనుకూలంగా ప్రతి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటామో, అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అంత కేర్ఫుల్గా అంత జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మనసుకు నిగ్రహం వస్తుంది. అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉంటే మనసుకు నిగ్రహం వస్తుంది, శనసస్సుకు నిగ్రహం వస్తుంది, ఇంద్రియాలకు నిగ్రహం వస్తుంది. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఆ పొరపాటు మీది కాదు, మాది. కాళ్ళలో నీరు చేలోకి వస్తుంది, కాళ్ళ నుంచి నీరు బోధిలోకి వస్తుంది, ఆ బోధి నుంచి నీరు ఎక్కడికి వస్తుంది, చేలోకి వస్తుంది. ఆ కాళ్ళ నుంచి వచ్చి బోధి బాగోలేదు అనుకోండి, ఆ చేతిలోకి వచ్చి ఆ చేలోకి వచ్చి నీరు కూడా బాగుండదు. ఏం చెప్తారు, నీటిలో దోషం కాదు, బోధిలో దోషం. అలాగే సబ్జెక్ట్ మేము ప్రాపర్గా చెప్పలేకపోతున్నాం అనుకోండి, మీకు అది మా మనసులోనే దోషమే కానీ మీ దోషం కాదు. మీకు అర్థమయ్యేటట్టు మేము చెప్పలేకపోతే అది మాదే దోషం కానీ మీదేం కాదు. ఏ పని చేసినా మనో నిగ్రహం చాలా ముఖ్యం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్న బాహ్యంగా ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కంటే, బాహ్యంగా ఉన్న అంతస్తుల కంటే అన్నిటికంటే ముఖ్యం మన మనస్సును నిగ్రహించుకోవడం, అన్నిటికంటే ముఖ్యం మనస్సు, ఇంద్రియాలు. హృదయ మన ఇల్లు, మన నిజమైన ఇల్లు మన హృదయంలోనే ఉంది. మనస్సు, ఇంద్రియాలు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తున్నప్పుడు, అంటే ఇంద్రియాలు మనస్సు హృదయవైపుకి తిరిగి ఉన్నప్పుడు, అప్పుడు ఈశ్వరుడు చెప్పిన మాటలు మనకు అర్థం అవుతాయి. కానీ అంతకుముందు మన తలకాయని గోడనేసి కొట్టుకుని అర్థం కావు. జాగ్రత్తగా వినండి, మన ఇంద్రియాలు ఒకటి, మన మనస్సు ఒకటి, ఈ రెండు లోపలికి అంటే అంతర్యామం వైపుకి లాగుతున్నాయనుకున్న మన మనస్సు, మన ఇంద్రియాలు. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే అంతర్యామం ఉన్నాడో, ఎక్కడైతే మన యజమానం ఉన్నాడో, ఎక్కడైతే ప్రభువు ఉన్నాడో, ఎక్కడైతే సర్వేశ్వరుడు ఉన్నాడో, అటువైపుకి మళ్ళుతున్నాయనుకున్న మన ఇంద్రియాలు, మన మనస్సు. అప్పుడు భగవంతుడు చెప్పిన మాట మనకు అర్థమవుతుంది. కానీ లేదా అర్థమైనట్టు కనిపిస్తున్నాం కానీ అర్థం అవుతుంది. ఇగో ఇక్కడ మనం చాలామంది కూర్చున్నాం, సభ నిండిగా ఉంది, చాలామంది కూర్చున్నాం. మన శరీరానికి రోగాలు వస్తే అందరికీ ఒకే రోగం రాదు. అలాగే మన మనస్సులు జీవలక్షణాలు వేరువేరుగా ఉంటాయి, అంటే మన పూర్వజన్మలు వేరు, జీవలక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. ఏది డ్రాగ్ చేస్తుందో చూసుకోవాలి. ఇలా కూర్చున్నాం మన మనస్సు, వెళ్ళిపోతాం రోడ్డు మీదకి వెళ్ళేది, మన మనస్సును ఏది లాగుతాను, దూడని తాడిని పెట్టి ఎలా లాగుతాం, మన మనస్సు ప్రకృతి విషయాల మీద, ఏ విషయం మీద మన మనస్సు లాగబడుతుంది అది చూసుకోవాలి. వైద్యం కూడా స్పెసిఫిక్గా ఉండాలి. సరిగ్గా మన రోగం ఏంటో, మన శరీరానికి రోగం ఏంటో అర్థమైతే డాక్టర్ గారికి ఒకే రకమైన బిడ్డలు సరిపోతాయి, 10 రకాల బిడ్డలు అక్కర్లేదు. ఇట్ మస్ట్ బి స్పెసిఫిక్, బీ స్పెసిఫిక్. నీ మైండ్ ఎక్కడ డ్రాగ్ అవుతుందో చూసుకోవాలి. బయటికి వెళ్ళి మనం ఇంటికాడ కూర్చుంటాం అనుకోండి ఏకాంతంగా, అది 10 మందిలో కూర్చుంటాం అనుకోండి, ఇంటికాడ కూర్చుంటాం అనుకోండి, మన మనసు ఎటు లాగబడుతుంది, ఏ విషయం వైపు లాగబడుతుంది, ఎందుకు లాగబడుతుంది, అవి చూసుకుని ఆ విషయంలోంచి మనసుని వెనక్కి మళ్లించుకోవటమే సాధన. అది అందరికీ మూకమడగా చెప్పేది కాదు, ఎవరి మనసు సార్ చూసుకోవాలి. తర్వాత మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారని కొన్ని కంగారు పడకండి. మనం ఇతరులను విమర్శిస్తే పాడవుతాం, కానీ ఇతరులు మనం విమర్శిస్తే అంటే బాగుపడతాం. మనం ఇతరులను విమర్శిస్తుంటే మనం పాడైపోతూ ఉంటాం. ఇతరులు మనం విమర్శిస్తూ ఉంటారనుకోండి బాగుపడుతుంది, వాళ్ళకి తెలియదు మన బుద్ధిలో ఏమైనా దోషాలుంటే అవి మనం సరి చేసుకోవచ్చు. తర్వాత మనకు ఏదైనా పాపాలు ఉంటే మనం విమర్శించే వాళ్ళకి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు, ఇస్తాడు వాళ్ళు కోటాలు పెట్టేస్తాడు. మేము అందరినీ విమర్శిస్తున్నాం అనుకుంటారు కొంతమంది, ఇతరులను విమర్శించే వాళ్ళకంటే ఎవరి చేత అయితే విమర్శించబడుతున్నారో, ఆ సామెతోటి ఉంది, అన్నవాళ్ళకంటే పడ్డవాళ్ళు ఎవరో చెడిపోరు, అన్నవాళ్ళు చెడిపోతారు. పడ్డవాళ్ళు ఎవరో చెడిపోరు, అన్నవాళ్ళు చెడిపోతారు. అలాగే మీరు ఇతరుల చేత విమర్శించబడుతున్నారనుకున్న ఊరికే మాత్రం మీరు కంగారు వస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు, మీ బుద్ధి బాగుపడుతుంది. తర్వాత మీకు నిరోధక శక్తి వస్తుంది, అంటే ప్రకృతిని నిరోధించే శక్తి వస్తుంది మీకు. ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా ప్రకృతి గుణాలను అతిక్రమించకుండా ఆత్మజ్ఞానం కలగదు, ప్రకృతిని ఓవర్కమ్ చేయాలి. అయితే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారని మీరు ఎప్పుడు కంగారు పడకండి. మీ దోషాలు ఏమైనా ఉంటే, మీకు నిజంగా ఏమైనా దోషాలంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కోటకు పంపేస్తారు. ఇతరులు మనం విమర్శించడం కంటే మనం ఇతరుల చేత విమర్శించబడటం వల్ల మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి, బుద్ధికి నిదానం అవుతుంది, బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, తర్వాత బుద్ధికి అంతర్ముఖ దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, లోచూపు కలుగుతుంది, లోపల మనిషి యొక్క తోకం కూడా పెరుగుతుంది. అది ఎవరైనా మనం విమర్శిస్తామంటే మీరేం తొందర పడిపోక్కర్లేదు, కంగారు పడిపోక్కర్లేదు. మనం ఏ పని చేసినా మనకు భగవంతుడు మూడు ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు. ఒకటి నోరు ఇచ్చాడు, అసలు శరీరానికి నవద్వారపురం అనే పేరు, మన శరీరానికి నవద్వారపురం అనే పేరు. మనకు శరీరం పెట్టాడు భగవంతుడి, శరీరం అంటే మాంసపు ముద్ద. భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ మాంసపు ముద్ద ముసలిది అయిన తర్వాత ఇంకో మాంసాన్ని మారుస్తాడు, అది పునర్జన్మ. ఇవన్నీ మాంసపు ముక్కలు. శరీరం అంటే మాంసం, ఆ మాంసం శరీరం అంటే మాంసం ఎముకలు, ఇది శరీరం. ఇది మనం ఇంటికి వచ్చేయండి, కేవలం అన్నం తినడానికి బట్ట కట్టుకోవడానికి రాలేదు ఇక్కడ, కొంచెం ట్రైనింగ్ అవడానికి వచ్చాను ఇక్కడ. అయితే శరీరం లేకుండా ట్రైనింగ్ అవ్వదు. శరీరం మీరు ఏదైనా బళ్ళు వచ్చి కాలేజీకి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలనుకోండి, శరీరం నేర్చుకోదు, మనస్సే నేర్చుకుంటుంది. కానీ శరీరం సహాయం లేకుండా మనస్సు నేర్చుకోదు. అయితే భగవంతుడు మనకి ఈ మాంసపు ముద్ర ఇచ్చాడు. అయితే ట్రైనింగ్ అవడానికి జీవుడు ఇక్కడికి వచ్చాడు. ఆ జీవుడు శరీరం లేకుండా ట్రైనింగ్ అవ్వలేడు. అయితే శరీరం ఎంతవరకు అవసరం, శరీరం నిలబడటానికి ఎంత అవసరం, అంతవరకు ఆహారం తీసుకోవాలి. మన అందరం కూడా మన బాడీకి అవసరమైన కంటే ఎక్కువ ఆహారం తింటున్నాం. మనం అవసరం లేని మాటలు వింటాం, కాలాన్ని వేస్ట్ చేసుకుంటాం, మన శరీరానికి ఎంత అవసరం అంతకంటే ఎక్కువ తిండి తింటాం. ఎక్కువ తిండి తినే కొద్ది బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది. డ్రాగ్ కొంతమందికి తిండి అంటే బాగా ఇష్టం. అంటే తిండి వేపుకి మనసు వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓహో ఈ వాసన ఉంది కాబట్టి దాన్ని నెమ్మది స్లోగా తగ్గించుకుంటూ రావాలి. ఆ తగ్గించుకోవడానికి గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా, శాస్త్ర అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. కేవలం నీ తెలివితేటల వల్ల తగ్గించుకోలేదు. నీ మనసులో ఏ బలహీనత ఉన్నా సరే, కేవలం నీ తెలివితేటల అందులోంచి బలహీనతలోంచి బయటకు రాలేవు. శాస్త్రం అనుగ్రహించాలి, ఈశ్వరుడు చెప్పిన వాడు శబ్దం అనుగ్రహించాలి, గురువు అనుగ్రహించాలి, ఈశ్వరుడు అనుగ్రహించాలి. ఇది సమకూర్చిన కన్నా బలహీనతలోంచి నువ్వు బయటకు రాలేవు. లోపల మనం అలవాట్ల యొక్క వేగంలోంచి లోపల జీవుణ్ణి, లోపల మనస్సును విడుదల చేస్తే నీకు తెలుస్తుంది లోపల అంతర్యామం ఉన్నాడో లేదో తెలుస్తుంది. సూర్యుడు చాలా గొప్పవాడు. సూర్యుడు చాలా మొత్తం ఖగోళం అంతా కూడా సూర్యుడి మీద ఆధారపడాలి. నవగ్రహాలకు కూడా హెడ్ సూర్యుడు. సూర్యుడు లేకపోతే సృష్టి లేదు, సూర్యుడు లేకపోతే వెలుతురు లేదు, సూర్యుడు లేకపోతే జీవకోట లేదు, సమగాలి. సూర్యుడు లేకపోతే క్రియేషన్ లేదు. అటువంటి గొప్ప సూర్యుని కూడా ఒక చిన్న మేఘం మనకు కనపడకుండా చేయగలరు. సూర్యుడు చాలా గొప్పవాడు. అటువంటి గొప్ప సూర్యుని చిన్న మేఘం అడ్డొచ్చిందనుకోని మనకు సూర్యుని చూడటానికి, సూర్యుడు అక్కడ ఉన్నాడు కానీ మనకు సూర్యుడు కనపడకుండా మన కళ్ళకు చేయగలదా మేఘం? అలాగే ఒక చిన్న వాసన, ఒక చిన్న బలహీనతలా హృదయంలో ఈశ్వరుడు మనకు దర్శనం ఇవ్వకుండా చేయగలదు చిన్న బలహీనత. అని దాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి. ఉదాహరణకు వన్ క్లౌడ్ ఈజ్ అనర్ శరీరం చనిపోవడానికి వంద రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు శరీరం చనిపోవటం. తర్వాత ఇది మాంసపు ముద్ర. మనం ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో మనం పొందవలసిన లోపల అంతర్యామి, మన దేహంతో ఎలా తాదాత్యం పొందుతున్నాము, మన మనస్సుతో తాదాత్యం ఎలా పొందుతున్నాము, బయట జయాపజయాలతోటి గౌరవ అగౌరవాలతోటి ద్వంద్వాలతోటి ఎలాగైతే తావు, నీకు ఏదైనా గౌరవం వస్తూ ఒక రకంగా ఉంటారు, అగౌరవం వస్తూ ఒక రకంగా ఉంటారు, జయం వస్తూ ఒక రకంగా ఉంటారు, అపజయం వస్తూ ఒక రకంగా ఉంటారు, బాగా వేడిగా ఉన్న రోజున ఒక రకంగా ఉంటాం, ఎక్కువ చలి వేస్తామంటే ఒక రోజుగా ఉంటాం. ఈ ద్వంద్వాలు ఎలా మనకు తెలుస్తున్నాయి కదా, ఈ ద్వంద్వాలు మీకు తెలుస్తున్నాయి కదా. ఈ ద్వంద్వాల నుంచి విడుదల పొందటానికే మనం ఈ భూమి మీదకి వచ్చింది. ఈ ద్వంద్వాల నుంచి విడుదల పొందలేమనుకోండి, ఈ మాంసం మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలి. మీకు మీరు చూసుకుంటుండండి, మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో జయం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, అపజయం ఎలా వచ్చినప్పుడు ఉంటున్నారు, మీకు సక్సెస్ అయినప్పుడు ఎలా ఉంటున్నారు, ఫెయిల్ దూర అయినప్పుడున్నారు, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది. భగవంతుడి మీద గాడీజ్ ఎవరిథింగ్. మీకు ఎప్పుడన్నా గౌరవం వచ్చిందనుకోండి, ఆయన పంపిస్తాడు కావాలని. గౌరవం వచ్చినప్పుడు ఏమైనా ఉద్వేగపడుతున్నారా, గర్వం పోతున్నారా. అగౌరవం కూడా ఎప్పుడో సరే పంపిస్తాడు. అగౌరవం వచ్చినప్పుడు మీరు ఏమైనా డిప్రెషన్లోకి వెళుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, గౌరవం వచ్చినప్పుడు పొంగిపోతున్నారు అనుకోండి, మిమ్మల్ని తీసి మిమ్మల్ని పక్కకు తీయడు, ప్రకృతిలో గెంటేస్తాడు, అదే పునర్జన్మ. మిమ్మల్ని పక్క తీసి పక్కన పెట్టాడు. ద్వంద్వాల్లో ఎంతకాలం అయితే ఊగిసలాడతామో మిమ్మల్ని పక్కన తీసి పక్కన ప్రకృతిలో కలిపేస్తాడు, మట్టిలో కలిపేస్తాడు వాళ్ళు. అది ట్రైనింగ్ అవటానికి ఆ ట్రైనింగ్ గ్రౌండ్ ఇది. ఇది మాంసం, ఈ మాంసం నుండి మనం ట్రైనింగ్ అవుతాం. ఇంకోటి మీకు ఏదైనా ఎవరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, సంతోషం వచ్చిందనుకోండి, దుఃఖం శరీరం అనిపించదు, ఇది మాంసం అనిపించదు. సంతోషం వచ్చిందనుకోండి, సంతోషం ఈ మాంసం అనిపించదు, లోపల జీవుడు అనిపిస్తాడు. ఎవడు అనిపిస్తాడు, లోపల ఉండేటువంటి జీవుడు అనిపిస్తాడు. మీరు సుఖం, నేను సుఖంగా ఉన్నాం అనుకున్నాను, దుఃఖంగా ఉన్నాం అనుకున్నాను, ఇవన్నీ ఎవడనుకుంటున్నాడు, శరీరం అనుకోవటం లేదు, జీవుడే అనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా, ఆ జీవుడి యొక్క సమస్యని ఆ జీవుడు ఎవడో తెలుసుకునే వరకు. అంటే ఇప్పుడు మనం మానవ శరీరంలో ఉన్నాం, రాబోయే జన్మలో జంతు శరీరంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే దేవతల శరీరంలోకి వెళ్ళొచ్చు. ఏ శరీరంలోనూ అనిపించేది జీవుడి శరీరం కాదు. మనం రాబోయే జన్మలో పశువుగా జన్మించామనుకోండి, అప్పుడు కూడా అనిపించేది జీవుడే కానీ శరీరం కాదు. ఇప్పుడు మీకు ఏదైనా మంచి జరిగిందనుకోండి, పొంగిపోతారా అనుకున్నా, ఆ పొంగిపోయేది మీ శరీరం పొంగిపోదు, లోపల జీవుడు పొంగిపోతాడు. మీరు మైండ్ ఆ బ్యాలెన్స్ అదృష్టం వెంటాడినా దురదృష్టి వెంటాడినా మీ బ్రెయిన్ ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నారో, ఎంతవరకు సమానంగా ఉంటారో ఈశ్వరుడు చూసుకుంటాడు. మీకు ఆ సమర్థ బుద్ధి, ఆ సమాన బుద్ధి, మైండ్ ఆ బుద్ధిని ఈక్వల్గా ఉంచుకునే స్థితి వచ్చే వరకు మిమ్మల్ని మట్టిలో కలిపేస్తాడు, ప్రకృతిలో కలిపేస్తాడు. ప్రతి జన్మకి మాంసం ముద్ద మారుస్తూ ఉంటాడు. మానవ శరీరం రావచ్చు, జంతు శరీరం రావచ్చు, కానీ శరీరం కాదు ట్రైనింగ్ ఏది. ఈ శరీరం నాది, ఈ శరీరం నేను చెప్పిన లోపల ఉన్నవాడు ట్రైనింగ్ అవడం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాం, ప్లానెట్ మీదకి వచ్చాం. మనకు నోరిచ్చాడు, నవద్వారాలని చెప్పాను కదా, ప్రతి శరీరానికి 9 ద్వారాలు ఉంటాయి, దీన్ని నవద్వార పురం అంటారు. మన శరీరం కూడా పురం. ప్రతి శరీరానికి 9 ద్వారాలు ఉంటాయి. కానీ అరుణాచలానికి బయటికి వెళ్ళటానికి రోడ్లు కూడా 9 రోడ్లు ఉన్నాయి. అరుణాచలానికి కూడా నవద్వార పురం అంటారు. అంటే అరుణాచలానికి బయట నుంచి లోపలికి రావటానికైనా, లోపల నుంచి బయటికి వెళ్ళిపోవటానికైనా 9 రోడ్లు ఉన్నాయి. అంటే అరుణాచలానికి 9 డైరెక్షన్లో కార్లు వెళతాయి. అలాగే మన శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఒక తలకాయలోనే భగవంతుడు ఎక్కువ ద్వారాలు పెట్టేశాడు. ఇవాళ 2 కళ్ళు, 2 రంధ్రాలు, 3 రంధ్రాలు, 2, 2, 4, 2 చెవులు, 4, 2, 6, 1 నోరు పెట్టాడు. 7 ఒక తలకాయలో 7 ద్వారాలు పెట్టేశాడు. కింద 2 పెట్టాడు. ఒక తలకాయలోమో ఎన్ని ద్వారాలు పెట్టాడు, 7 ద్వారాలు పెట్టాడు. కింద 2 పెట్టాడు. 7, 2, 9. ఈ 9 నవద్వార పురం, ఇదే శరీరం. ఒక తలకాయ, ఒక హెడ్ ఈ తలకాయలో 7 ద్వారాలు పెట్టేశాడు. రెండు కళ్ళు, రెండు చెవులు, ముక్కు రంధ్రాలు రెండు, నోరు, ఆరు ఒకటి ఏడు, కింద రెండు, ఏడు రెండు తొమ్మిది, అదే నవద్వారపురం. ప్రతి శరీరం కూడా నవద్వారపురం. తొమ్మిది ద్వారాలు ఉంటాయి ప్రతి శరీరానికి. ఈ వాక్కు, ఈ మనం ముందు వస్తువు ఇక్కడ ఉంది, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. మనకు భక్తి ఎందుకంటే ఎక్కడోనో దేవుని చూడటానికి కాదు, మనకు భక్తి ఎందుకంటే ఈశ్వరుడు మనల్ని అంతర్యాముగా ఉన్నాడు. ఈశ్వరుడు మనల్ని సృష్టించి, మనల్ని కల్పించి, మనల్ని గాలికి వదిలేయలేడు, ఉన్నాడు, అంతర్యాముగా కూడా ఉన్నాడు. ఆడికి మనకి దూరం తగ్గటానికి భక్తి. అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడికి మనకి ఉన్న దూరం, ఆ డిస్టెన్స్ తగ్గటానికి భక్తి. వాళ్ళు ఐక్యం అవటానికి భక్తి. భక్తి అంటే మీకు అది, ప్రతి మనిషికి భక్తి అవసరం. భక్తి లేకుండా ధర్మాన్ని ఆచరించలేడు. భక్తి లేకుండా వాడి జీవుడు ఎవాల్వ్ అవ్వదు, పరిణామాలు వాడి జీవుడు వికసించడు. భక్తి లేకపోతే మనస్సు వికసించదు. భక్తి లేకపోతే భక్తి లేకపోతే మనకున్న అభినయం తగ్గదు. భక్తి లేకపోతే మనకున్న పొగరబోత్తనం తగ్గదు. ఇవన్నీ ఈ డస్టర్ అంతా అంటే లోపలటువంటి ఈ బ్రాహ్మీ స్థితిని పొందటానికి మనం ఏ వికారాలు అయితే మనలో అడ్డొస్తున్నాయో ఆ వికారాలను తొలగించడానికి భక్తి. భక్తి అంటే మన జీవితంలో, దైనందిన జీవితంలో పనికొచ్చేది భక్తి. భక్తి లేకుండా భగవంతుడు తెలియబడ్డాడు. భక్తి లేకుండా ధర్మాన్ని ఆచరించలేము. భక్తి లేకుండా శాంతిగా ఉండలేము. మానసిక ఆరోగ్యం కావాలంటే పరలోకం మాట ఇచ్చిపెట్టండి. మానసిక ఆరోగ్యానికి, మానసిక శాంతికైనా అందరూ భక్తిని అలవాటు చేసుకోవాలి. ముక్తి మాట తర్వాత చూద్దాం. ముందు అసలు శరీర యాత్ర సరిగ్గా నిలబడటానికైనా భక్తిని, భక్తి భక్తి ఉండటం వల్ల సత్వగుణం వస్తుంది, భక్తి ఉండటం వల్ల రియాక్షన్ తగ్గుతుంది, భక్తి ఉండటం వల్ల ధర్మాన్ని ఆచరించగలం. ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా భగవంతుడిలో మన ఐక్యం కాగలం. ఒక మనిషి ఒక మాట మాట్లాడేవాడు భక్తితో మాట్లాడుతున్నాడా, భక్తి లేకుండా మాట్లాడుతున్నాడా మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు మూడు ఉన్నాయి, ఒకటి నోరు ఉంది, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ మూడు ఉన్నాయి. మనకు పాపం తెచ్చినాయే, పుణ్యం తెచ్చినాయే. నోరు ఒకటి, మరి మాట, మాట ఒకటి, చేత ఒకటి, మనస్సు ఒకటి. మనస్సు ఒకటి ఉంది లోపల, మనసు ఏదో ఒకటి ఆలోచిస్తాం, మనసుతో ఆటలు చూస్తాం, నోరుతో మాట్లాడటం, చేతితో పని చేస్తాం. అందరం అంతేకా చేసి మనస్తో ఆలోచిస్తాం, మనస్తోటి ఆలోచిస్తాం, నోటితో మాట్లాడతాం, చేతితోటి చేస్తాం. చేతితో చేయడం ఇప్పుడు మీకు ఎవరికైనా నేను 10 రూపాయలు ఇచ్చానుకోండి, అనుకోండి 10 రూపాయలు, నాన్నగారు వీళ్ళకి 10 రూపాయలు ఇచ్చేశారు మీరు అనుకుంటారు. కానీ దేవుడు అలా అనుకోడు. ఒక మనిషిని మనం మోసం చేయగలం, కానీ దేవుడిని మోసం చేయలేం. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. నేను మీకు 10 రూపాయలు ఇచ్చానుకోండి ఎవరికైనా, నాన్నగారు వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చారనుకుంటారు, భగవంతుడు ఎలా అంటారు? ఏ ఇంటెన్షన్ తోడిస్తున్నారు నాన్నగారు? వాడికి 10 రూపాయలు ఇచ్చారు, వాడి దగ్గర ఏమైనా ఓటు ఆశిస్తున్నారా, లేకపోతే గౌరవం ఆశిస్తున్నారా, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళ వల్ల ఏమైనా ఉపకారం ఉంటుందని ఇచ్చారా? ఇవన్నీ ఆలోచిస్తాడు వాడు. ఈశ్వరుడు, ఆడికి కూడా మనస్సు ఉందన్న సంగతి మర్చిపోకండి. మీకు తెలివి ఇచ్చిన వాడికి, మీకు మనసు ఇచ్చిన వాడికి తెలివి లేకుండా ఎలా ఉంటాడు? మీకు మీకు ఎంతో కొంత తెలివితే అందరం వద్దులేం కాదు కదా. మనకు కూడా ఎక్కువ తెలివితేటలు లేకపోయినా కొంచెం ఉన్నాయి కదా. కొన్ని కాఫీ కాసుకుని తెలివితేటలు ఉన్నాయి, ఎక్కువ తెలివితేటలు లేకపోయినా. ఏదో సాంబార్ అన్నం, మామూలుగా పప్పు అన్నం వండుకునే తెలివితేటలు కూడా ఉన్నాయి కదా మనకి. అసలు బొత్తిగా ముద్దుడు కింద లేదు కదా మనం. ఈ తెలివితేటలు ఇచ్చిన వాడికి ఎవడు అనుగ్రహం వల్ల మనకు జ్ఞానం వస్తుందో వాడికి జ్ఞానం లేకుండా ఎలా ఉంటాడు? ఎవడైతే మనకి ఎంతో కొంత అవకాశాలు ఇచ్చాడో, ఎవడో ఎంతో కొంత తెలివి ఇచ్చాడో వాడి తెలివి లేకుండా ఎలా ఉంటాడు? పంచదార తీర్పు దాకా ఎలా ఉంటుంది? అగ్ని వేడి లేకుండా ఎలా ఉంటుంది? ఎవడ స్వరూపం అయితే తెలివో వాడి తెలివి లేకుండా ఎలా ఉంటాడు? ఇంటెన్షన్తో వస్తాడు ఈశ్వరుడు. ఇది బాగా గుర్తు పెట్టాడు. అంటే నేను మీకు ఏదైనా ఓ పండు ఇస్తే, పండు నాన్నగారు ఎందుకు ఇచ్చారు, వాడి భవిష్యత్తులో వాడి వల్ల ఏదైనా ఉపకారం ఉంటుందని పండు ఇచ్చారా, లేదా ఓటు కోసం ఇచ్చారా, లేదా గౌరవం కోసం ఇచ్చారా, పని పని కోసమే చేస్తున్నారా, ఇవ్వటం ఇవ్వటం కోసమే చేస్తున్నారా? కొని వైకుంఠంలో ఉన్న నారాయణని మనం మోసం చేయొచ్చు, కైలాసంలో ఉన్న శివుణ్ణి మనం మోసం చేయొచ్చు, అంతర్యామగారిని ఈశ్వరుడు కళ్ళు కప్పలే. ఇంటెన్షన్ ప్రతి పనికి. నేను మాట మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు నాన్నగారు ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ గౌరవిస్తారని మాట్లాడుతున్నారా, ఊరేగింపుల కోసం మాట్లాడుతున్నారా, అయితే ఎవరైనా వాళ్ళ వెల్ఫేర్ కోసం మాట్లాడుతున్నారా, వాళ్ళకి ఆయనకు తెలిసిన దాంట్లో ఇతరకి ఇతరులకి పంచి పెట్టాలని పని పని కోసమే చేస్తున్నారా, అందులో ఏమైనా ప్రయోజనం ఉందా, పూజ పూజ కోసమే చేస్తున్నారా, ఏమైనా కోరికలు తోడు చేస్తున్నారా, పూజ ప్రార్థన ప్రార్థన కోసమే చేస్తున్నారా, ఏదైనా ఆశించి ప్రార్థన చేస్తున్నారా? ఇవన్నీ చూసుకుని కూడా ఈశ్వరుడు, వాడికి కూడా మనస్సు ఉంది, వాడి ముద్ద బైకాలు. ఇప్పుడు మనం పూజ చేస్తాం, గుళ్ళోకి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసినప్పుడు ఈశ్వరుడి మీద ప్రేమ, ఈశ్వరుడి మీద ఇష్టం ఉండి చేస్తున్నామా, పూజ పూజ కోసమే చేస్తున్నామా, అభిషేకం కోసమే చేస్తున్నామా, ఏదైనా కోరిక లోపల పెట్టుకుని అభిషేకం చేస్తున్నామా? కానీ ఈశ్వరుడు చూస్తాడు, సర్వసాక్షి వాడి సర్వసాక్షి. మన జాగ్రత్త అవస్థలో జరిగేవన్నీ చూస్తాడు, మన స్వప్న అవస్థలు అన్నీ చూస్తాడు, మనకు బాగా నిద్ర పట్టిందో నిద్ర పట్టలేదు ఆయన నిద్ర లేకుండా చూస్తాడు వాడు ఈశ్వరుడు. మనకి రాత్రులు బాగా నిద్ర పట్టలేదని కాదు, రాత్రి నిద్ర లేదని అంటాం, అది చూసేవాడు ఈశ్వరుడు. రాత్రి బాగా నిద్ర పట్టింది అనుకోండి, ఎంత సౌండ్గా నిద్రపోయామండి, ఎంత బాగా నిద్రపోయాం. మీరు నిద్రపోయిన మాట నిజమే, నిద్ర లేకుండా లోపల ఒకడు ఉన్నాడు, నిద్ర పోకుండా మీ నిద్రను చూసేవాడు లోపల ఒకడు ఉన్నాడు ఈశ్వరుడు, వాడే సర్వసాక్షి. వాడి కళ్ళు మీరు మూయలేరు, వాడి ఈశ్వరుడు అంటే. మీరందరూ నిద్రపోతున్నారు రాత్రులు, మీ నిద్రను చూస్తూ ఉంటాడు, మళ్ళీ మెలకు రాగానే చెప్తారు రాత్రి బాగా నిద్ర పట్టిందని. అంటే మీరు నిద్రపోతుంది, నిద్ర లేకుండా చూసేవాడు మీ హృదయంలో ఒకడు ఉన్నాడు, అంటే మీ నిద్రకు కూడా సాక్షిగా ఉన్నాడు, మీ జాగ్రత్త అవస్థకి సాక్షిగా ఉన్నాడు. విష్ణు సహస్రనామాల్లో ఈ మాట వస్తుంది, మూడు దశలకి ఎవడైతే సాక్షి వాడి ఈశ్వరుడు, వాడి మహావిష్ణువు. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషిప్త అవస్థ, మూడు అవస్థలు రోజు చూస్తున్నాం మనం. ఈ మూడు అవస్థలు చైతన్యానికి లేవు, ఈ మూడు అవస్థలు భగవంతుడికి లేవు, ఈ మూడు అవస్థలు ఆత్మకు లేవు, ఈ మూడు అవస్థలు నీ బుద్ధికి ఉన్నాయి, నీ మనస్సుకు ఉన్నాయి, నీ జీవుడికి ఉన్నాయి, కానీ ఈశ్వరుడికి మటుకు ఈ మూడు అవస్థలు లేవు. ఇప్పుడు మనం ఏదైనా కష్టపడి పని చేసామనుకోండి, జాగ్రత్త వచ్చి ఒక గంట నిద్రపోయామనుకోండి, అబ్బా సరే నిద్ర ఇప్పుడు బాగా టైర్ అయిపోయామండి, నిద్ర పట్టాక ఫ్రెష్గా ఉన్నామండి, ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు లోపల ఈశ్వరుడికి ఏం అక్కర్లేదు. బాగా నిద్ర పట్టిందండి అంచేది, మాకు ఇప్పుడు బాగా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాం నిద్రలోంచి బయటకు వచ్చాక, అంటే ఈ పని చేసేది నీ బుద్ధి, రెస్ట్ తీసుకునేది నీ బుద్ధి, నిద్రపోయేది నీ బుద్ధి, మన నిద్రలోంచి బయటకు వచ్చేది నీ బుద్ధి, ఈ మూడు వస్తువులు బుద్ధికే ఉన్నాయి, ఈ మూడు వస్తువులు మనసుకే ఉన్నాయి, కానీ ఈ మూడు వస్తువులతో సంబంధం లేకుండా ఈ మూడు వస్తువులకి భిన్నంగా ఈ మూడు వస్తువులకి వేరుగా నీ లోపల సాక్షిగా ఉన్నాడు ఈ పరమేశ్వరుడు. అందుకే భగవంతుడికి ఒక పేరుంది సర్వసాక్షి అని. అంటే మూడు వస్తువులు ఏమి జరుగుతున్నాయో చూస్తూ ఉంటాడు వాడే సర్వసాక్షి. అయితే నోడితో ఒక మాట మాట్లాడితే, నా మనస్సులోకి ఏదైనా ఒక ఆలోచన వస్తే, చేతుడు ఏదైనా పని చేస్తే, వాట్ ఈస్ ద ఇంటెన్షన్, వాడు ఏ ఉద్దేశం మీద ఆ మాట మాట్లాడుతున్నాడు, ఏ ప్రయోజనం మీద పని చేశాడు, గౌరవం కోసం చేశాడా, పని పని కోసమే చేస్తున్నాడా, లేకపోతే ఈశ్వరుడు సంతోషిస్తున్నాడని చేస్తున్నాడా, వాడు లేకపోతే గొప్పలు పెంచుకోవడానికి చేస్తున్నాడా, అతి పరిశీలనగా మైన్యూట్గా బాగా మైన్యూట్గా ప్రతి చిన్న తలంపు కూడా నిన్ను చూస్తుంటాడు. వాడే సాక్షి, వాడే పరమేశ్వరుడు, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు. భగవంతుడు లేడని జీవించడం కంటే భగవంతుడు ఉన్నాడని జీవిస్తే మనం తొందరగా బాగుపడతాం. భగవంతుడు లేడు, భగవంతుడు లేడు అనుకుని జీవించడం కంటే భగవంతుడు కూడా ఉన్నాడు. ఆరుద్ర చెబుతాడు వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడు. ఈ వెంకటేశ్వరుడు అంటే ఆరుద్ర అంటాడు, పూర్వాంచి పూర్వాంచి సనాతన కాలాంచి పూర్వాంచి ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో వాడే వెంకటేశ్వరుడు. ఇది కొత్తవాడేం కాదని, ఈ వెంకటేశ్వరుడు కొత్తవాడేం కాదు, పూర్వాంచి సనాతన కాలాంచి ఏ ఈశ్వరుడు అయితే ఉన్నాడో వాడే వెంకటేశ్వరుడు. ఇలా కొత్తగా వచ్చిన వాడు కాదు. అలాగే లోపల అంతర్యామి కూడా సడన్ గా రాడు. నీకు అర్థమవుతుంది, లోపల అంతర్యామిగా ఉన్నాడు కదా, నీకు తెలిసిన లోపం ఉన్నాడు, తెలియకపోయిన లోపం ఉన్నాడు. అప్పుడు నీకు తెలిసిందనుకున్న లోపం ఉన్నట్టు నాకు అర్థమైపోయింది మీరు అనుకుంటారు, తెలిసిపోయింది అనుకుంటారు. మీకు తెలియనప్పుడు కూడా అక్కడ ఉన్నాడు. మీకు తెలుసు నాకు కొత్తగా రావటం కాదు, కొత్తగా వచ్చినాడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే కమింగ్ ఉందో అప్పుడు గోయింగ్ ఉంటుంది, ఎప్పుడైతే గోయింగ్ ఉంటుందో అక్కడ కమింగ్ ఉంటుంది. ఎప్పుడు ఉండేవాడే ఆ ఈశ్వరుడు ఎవడు, ఎప్పుడు ఉండేవాడే. అయితే నీకు అది అనుభవంలోకి వచ్చినప్పుడు నాకు కొత్తగా నీకు ఆ వస్తువు తెలిసినట్టు ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఉంది, నీకు తెలియనప్పుడు ఉంది, తెలుసున్నప్పుడు ఉంది. అయితే తెలియకపోతే నేను దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, తెలిస్తే సుఖ సముద్రంలో ఈదులాడతావు. చేప ఏ విధంగా అయితే నీటిలో ఈదులాడుతూ కేరింతలు కొడుతూ ఎలా ఉంటుందో, లోపల అంతర్యామి నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీ మనస్సు కూడా ఆనంద సముద్రంలో శాంతి సముద్రంలో ఈదులాడుతూ ఉంటుంది. అట్టివాడు ఈశ్వరుడే. మన సుఖం కోసం కానీ మన శాంతి కోసం కానీ బాహ్యమైన వస్తువుల మీద కానీ బాహ్యమైన మనుషుల మీద కూడా మనం ఆధారపడక్కర్లేదు. సుఖం అనేది ఎక్కడ బయట లేదు, శాంతి బయట లేదు, లోపల ఉన్నదంతా లోపలే ఉంది, బయట ఏమీ లేదు. ఉడికే నీ భ్రాంతి వల్ల, నీకున్న మోహం వల్ల, నీకున్న అజ్ఞానం వల్ల, నీకున్న అవిద్య వల్ల బయట ఏదో ఉంది, ఏదో ఉందనుకుంటాం. బయట ఏమీ లేదు, ఉన్నదంతా లోపలే ఉంది. ఆ లోపల అంతర్యామి నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడానికి ట్రైనింగ్ అవడానికి వచ్చావు, అది మర్చిపోయావు, వచ్చిన పని మర్చిపోయావు. ప్యాస్ట్ కూడా వదిలేయండి, వర్డ్స్ వస్తాయి. ప్యాస్ట్ ఇది హిస్టరీ, ఫ్యూచర్ ఇది మిస్టరీ. ఇంకో గంటలో ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఇస్ ది గిఫ్ట్. భగవంతుడు నీకు ఇచ్చే వర్తమాన కాలం గిఫ్ట్, నువ్వు మ్యాక్సిమం దీన్ని సద్వినియోగం చేసుకో. డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ కాలక్షేపం గొడవల్లోకి వెళ్ళకండి, మీరు ఇంటికాడు మీ పని అది మీరు శ్రద్ధగా చేసుకోండి. ఇంటికాడు మీ పని అది ఏంటి, మనకు సంబంధించిన పని చేసుకోకపోతే మనకు దేహయాత్ర వెళ్ళదు. మన అన్నం వండుకోవాలి, ఎంతో కొంత తినాలి, తినకపోతే దేహం నిలబడదు, దేహం చనిపోతుంది. దేహాన్ని ఆరోగ్యంగా చూసుకుంటే కానీ లోపల జీవుడు ట్రైనింగ్ అవ్వడు. ఆ జీవుడు చక్కగా ట్రైనింగ్ అవ్వటానికైనా దేహాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇది ట్రైనింగ్ గ్రౌండ్, ఈ భూమి కూడా ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది. పుస్తకం తీసాం, మనసు ఎక్కడికి ఎక్కడికి వెళుతుంది. ఎప్పుడో కాదు, ఈ క్షణంలో మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా మీరు అవగాహన అవుతుంటే, ప్రాపర్ అండర్స్టాండింగ్, మీకు ప్రాపర్గా మీకు డైజెస్ట్ అవుతుంటే, ఈ క్షణంలోనే మీరు శాంతి సముద్రంలో మునిగిపోతారు. మీలో ఎవరికైనా జ్ఞానం ఉందనుకోండి, ఇక్కడ కూర్చున్నారో మీరు గది ఉందనుకోండి, ఆ గదిలో లోపల తలుపులు వేసేసి ఉన్నాయనుకోండి, లైట్ వెలుగుతుంది అనుకోండి లోపల. మీ ఇంట్లో గదిలు ఉన్నాయి కదా, ఆ గదిలో లోపల లైట్ వెలుగుతుంది అనుకోండి, తలుపులు వేసేసి ఉన్నది. ఇది ఆ గది అంత చూస్తా అంటే, తలుపులు వేసేసుకుంటే మీరు లోపలికి వెళ్ళకపోయినా లోపల లైట్ ఉందని తెలుస్తా ఉంది. అది మీలో ఎవరికైనా జ్ఞానం ఉందనుకోండి, ఉదాహరణకి ఆ జ్ఞానం మాకెవరికి తెలియకూడదని మీరు అనుకుంటారనుకోండి, మీ కళ్ళ ద్వారా మీ మాట ద్వారా ఆ జ్ఞానం వ్యక్తం అవుతూ ఉంటుంది. గదిలో తలుపులేసినా లోపల లైట్ ఉంటే మన అక్కడ గదికి చూసేడు లోపల లైట్ ఉందనిపిస్తుంది. మాకు జ్ఞానం ఉందని మీకు చెప్పక్కర్లేదు, అది మీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మీ మాట ద్వారా, మీ బిహేవియర్ ద్వారా ఎంతో కొంత వ్యక్తం అవుతూ ఉంటుంది. మీరు దాచుకున్నా అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసం మనకు లేదు, ఆ నమ్మకం లేదు, అంచేది దుఃఖం వస్తుంది మనకి. దెర్ ఈజ్ ఈశ్వర, ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. దెర్ ఈజ్ ఈశ్వర, ఈశ్వరుడు ఉన్నాడు, అది ముందు మీకు ఆ విశ్వాసం కుదరాలి. ఇప్పుడు రీజన్ ఉందనుకోండి, మన బుద్ధి ఉందనుకోండి, మన బుద్ధి కొంత దూరమే ప్రయాణం చేస్తుంది, తర్వాత ప్రయాణం చేయలేదు. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయనుకోండి, కళ్ళుని మనకి చెవులు పాడైపోయినాయి అనుకోండి, కళ్ళని అడుగుతాం అనుకోండి, ఆ చెవులు పట్టుకుంది, వినమని అడుగుతాం అనుకోండి, కళ్ళని నా చెవులు పనిచేయటం లేదు, కళ్ళుని అడుగుతాం అనుకోండి, మరి నువ్వు చూసి పెడుతున్నావు నాకు కొంచెం వినిపెట్టని అడుగుతాం అనుకోండి, వింట నాకు చేత కదని చెవు, నేను చూసి పెట్టమంటే చూసి పెడతాను, వింటవు నాకు చేత కదా అని చెప్పేస్తాయి కళ్ళు. అలాగే బుద్ధి కూడా అది ఎంతవరకు ఆలోచించగలదు అంతవరకు ఆలోచించగలదు, కానీ అంతకంటే దూరం అన్ని వెళ్ళలేడు అని చెప్పేస్తుంది. అలాగే అది ఎంత దూరం దాన్ని తీసుకెళ్ళాలి అంతవరకు దూరం తీసుకెళ్తుంది. తర్వాత మన విశ్వాసం మీద, ఈశ్వరుడి దయ మీద, ఈశ్వరుడు అనుగ్రహం మీద, ఈశ్వరు యొక్క ఆ గ్రేస్ మీద ఆధారపడి ఎదురకి వెళ్ళవలసింది, హృదయం యొక్క లోయల్లోకి వెళ్ళవలసింది. రీజన్ హృదయం యొక్క లోయల్లో కేవలం తెలివితేటలు, కేవలం నీ హేతువాదం, కేవలం రీజన్ తీసుకెళ్ళలేదు. తెలివితేటలు మనిషికి అవసరమే, కానీ కేవలం ఆ తెలివితేటల వల్ల నీకు అంతర్యామి తెలియబడ్డం. మనం భగవాన్ అంటున్నారు, ఈశ్వరుడు లేడని మనం అనుకుంటున్నాం, నేనున్నాననుకుంటున్నాం, నేనున్నాననుకుంటున్నాను, నాది ఉందనుకుంటున్నాను, ఈశ్వరుడు లేడు అని అనుకుంటున్నాను, నేను ఈశ్వరుడు లేడు అని అనుకుంటున్నాను, ఈశ్వరుడు లేదని తెలియజేసి అనుకుంటున్నాం, ఈశ్వరుడు లేడు అనుకుంటున్నాం, నేనున్నాననుకుంటున్నాను, నాది ఉందనుకుంటున్నాం, కానీ ఉన్నది ఏంటంటే ఈశ్వరుడు ఉన్నాడు, నేను లేను, నాది లేదు, ఉన్నది ఈశ్వరుడు ఉన్నాడు కానీ తెలియజేసి అనుకుంటున్నాం. దానికి కారణం అవిద్య, దానికి కారణం అజ్ఞానం. అవిద్యలోంచి, అజ్ఞానంలోంచి అహంకారం వస్తుంది, అహంకారంలోంచి దేహాభిమానం వస్తుంది. మీకు దేహాభిమానం తగ్గుతానని అనుకోండి, అనుకోండి మీరు పని చేతుల్లో పని బాగా చేయగలరు, పెర్ఫెక్ట్గా చేయగలరు, శాంతిగా చేయగలరు, ఎంచేత చేసిన ఫైర్ అవ్వకుండా చేయగలరు. మనిషిని శరీరాన్ని తొందరగా టైర్ చేసేది అహంకారమే. మనిషి తయారైపోవడానికి కారణం వాడుకున్నటువంటి వ్యక్తి భావనే. కొంతమంది ఎంత పని చేసినా ఫ్రెష్గా ఉంటారు, దానికి కారణం ఏంటంటే ఇది నేను చేస్తున్నాను, ఇది నేను చేస్తున్నాను అని వాళ్ళు అనుకోరు. అంటే ఎంతసేపు చేసినా టైర్ ఎవరు, వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు, అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారనిపిస్తుంది కొన్ని ఫేస్, కొన్ని ముఖాలు చూస్తే. దానికి కారణం ఏంటంటే ఈ దేహ భావం లేకుండా, నేను అనే భావం లేకుండా పని చేస్తుంటే ఎంత పని చేసినా మనం టైర్ అయ్యే అవకాశం లేదు, టైర్ అవ్వం కూడా. పని పెర్ఫెక్ట్గా జరిగిపోతుంది, టైర్ అవ్వం. ఈ లోకానికి సంబంధించిన మనుషులు భగవంతుడు ఎవరో చెప్తున్నారు, అక్షర మండమాలలో ఒక మాట ఉంది, నీవు నేను అనగా, నీవు నేను అనగా, నేను సబ్జెక్టు, నువ్వు ఆబ్జెక్టు. ఇంగ్లీష్లో చెప్పాలంటే నేను సబ్జెక్టు, నువ్వు ఆబ్జెక్టు. ఈ ది ఫైనల్ సుప్రీం అల్టిమేట్. నీవు నేను అనగా నిత్య ఆనందమయమగా నిత్య శాంతిమయమగా టోటల్ బ్లిస్ కంప్లీట్ బ్లిస్. నీవు నేను అనగా నీవు అనేది ఒక తలంపు, నేను అనేది ఒక తలంపు, రెండు తలంపులే. నీవు నేను అనగా నిత్య ఆనందమయ మయము నిడిచి స్థితి కరుణింపు అరుణాచల. ఈ నీవు నేననే బుద్ధి ఎనిమిది పూర్తిగా పోకుండా ఒకసారి అనుకుంటాయి. ఒకసారి అనుకున్నప్పుడు ఆనందం లోపల ఆనందం మనకు తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు విజృంభి వస్తుంటాయి, లోపల వేరు ఉంటుంది కదా, లోపల మళ్ళీ విజృంభిస్తూ ఉంటాయి. అవి వేరుతో నువ్వు వేరు నేను వేరు, నువ్వు నేననే బుద్ధి నువ్వనే బుద్ధి అవి వేరుతో సహా నశించే వరకు రిపీటెడ్గా సాధన చేస్తూ ఉండబడుస్తుంది. అది వేరుతో సహా నశించే వరకు. నీవు నేను, నేను సబ్జెక్టు, నువ్వు ఇది ఒకటే జాగ్రత్తగా వినండి, ఇంటికి వెళ్ళిపోదురు కానీ మరి నేను వన్ వరల్డ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్. నీకు ఆత్మానుభవం కలగటానికి, బ్రహ్మానుభవం కలగటానికి నీకు అసలు అర్థమవుతుంటే వన్ వరల్డ్ ఈజ్ ఎనఫ్, వన్ సెంటెన్స్ ఈజ్ ఎనఫ్, వన్ గ్రేస్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. భగవంతుడు చెప్పిన మాట మీరు అర్థం చేసుకున్న మీ బుద్ధి సమాయత్తం అయి ఉంటే వన్ వరల్డ్ ఈజ్ ఎనఫ్, ఒక శబ్దం చాలు. ఇప్పుడు ఏం చెప్తున్నావమ్మా పద్మజ? నీవు నీవు నేను అనగా నేనేంటి సబ్జెక్టు, నీవు ఆబ్జెక్టు. నీకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్, ముందు సబ్జెక్ట్ వచ్చాక ఆబ్జెక్ట్ వస్తుంది. నేను రాకుండా నువ్వు రావు, నేను రాకుండా నువ్వు రావు, నేను వచ్చాక నువ్వు వస్తావు, అంతే కదా. ఇది సబ్జెక్టు ఆబ్జెక్టు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు అంటే ఈ రెండు ఉన్నాను చెప్పు, నువ్వు కోటి జన్మలు వచ్చిన నేను దుఃఖం విడిచిపెట్టదు. నీకు 1000 కోట్ల డబ్బు ఉన్నా నేను దుఃఖం విడిచిపెట్టదు. నేననే తలంపు, నేను నువ్వు, నేను నువ్వు, ఇది లెస్ అవ్వాలి. ఇది లెస్ అయినప్పుడు అది కూడా లెస్ అయిపోతుంది, ఇది కూడా ఇది లెస్ అయినప్పుడు నీకు ఈ సబ్జెక్ట్ లెస్, ఆబ్జెక్ట్ లెస్ రెండు లెస్టర్ అయ్యే వరకు లోపల వస్తువు నీకు ఎరుకులోకి రాదు. అంటే దాంతో నువ్వు తాదాప్యం పొందలేదు. ఒక దాంతో ఇప్పుడు చూడండి, మన కిడ్నీ ఏదైనా పోయిందనుకోండి, కిడ్నీ ఇంకో కిడ్నీ ఏదైనా పెట్టించుకుంటాం అనుకోండి, మనం పెట్టించుకున్నప్పుడు అది శరీరంలో కలిస్తే సరే సరే, కలవకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ శరీరంలో కలవదనుకోండి, ఆ కలవటానికి డాక్టర్లు మందులు వాడతారు. ఒకసారి మందులు వాడిన అది కలవదనుకోండి, బాడీ ఆ కొత్తగా పెట్టిన కిడ్నీని రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తాడు. అలాగే ఈశ్వరుడు వాడు ఎంత పవిత్రుడు, లోపల ఈశ్వరుడు ఎంత పవిత్రుడు, అంత పవిత్రం మన బుద్ధి అంత పవిత్రం కాలేదనుకోండి, అంత సున్నితం లేదనుకోండి, అంత ఏకాగ్రతం లేదనుకోండి, అంత నిర్మలంగా లేదనుకోండి, అంత నిరాడంబరంగా లేదనుకోండి, సడన్గా వెళ్ళి మనం అందులో పరమాత్మ ఐక్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, నా రిజెక్ట్ చేస్తుంది బయట కిడ్నీ. ఆ కిడ్నీ మనకు కుదరకపోతే ఆ బాడీ నువ్వు వెళ్ళిపో నాతో కలవద్దు, నా కల రిజెక్ట్ చేస్తుంది అది. అప్పుడు డాక్టర్ మందులు వాడతారు అది కలవటం బాడీలో వచ్చేయటం. కొంతమంది ఒక్కొక్కసారి మందులు పనిచేస్తే ఒకసారి మందులు పనిచేసిన లాభం లేదు. ఆ లోపల ఇక్కడ కాన్షియస్నెస్ ఎంత ప్యూరిటీ ఉందో, అది ఎంత క్వైట్గా ఉంటుందో, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎంత ఎనర్జీతో ఉంటుందో, నువ్వు కూడా నీ మైండ్ కూడా దానికి సమానమైనటువంటి ప్రిపరేషన్ నీకు లేకపోతే నీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడో, అంత బ్యాలెన్స్డ్గా నీకు బుద్ధి లేకపోతే నువ్వు కంగారు పడిపోయి అక్కడ కలుద్దామని ప్రయాణం చేసినా అది తలుపులు తీయడు, తలుపులు మూసేస్తాడు. మూసేసిన పనులు నువ్వెవడో నాకు తెలియదని చెప్తాడు. అది కిడ్నీ బాడీకి సరిపోతే కిడ్నీ బాడీ రిజెక్ట్ చేస్తుంది. మరి ఎక్కడో ఈశ్వరుడు దాకా వెళ్ళక్కడ. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నువ్వు జంప్ చేయడానికి కుదరదు, నువ్వు జంప్ చేయడానికి కుదరదు. అంటే లోపల ఈశ్వరుడు ఎలా ఉన్నాడు, అంటే బ్రహ్మం ఎలా ఉందో, నీ మైండ్ కూడా అంత క్వైట్ గా ఉందనుకో. ఈ నీవు అక్కడ బ్రహ్మం అంటే అక్కడ రెండు ద్వితీయులైనది, బ్రహ్మం అంటే ద్వితీయులైనది, రెండవది లేనది. నీకు అర్థమవుతుంది, ద్వితీయులైనది. ద్వైతుల నుంచి దుఃఖం వస్తుంది, ద్వైతుల నుంచి భయం వస్తుంది, ద్వైతుల నుంచి అసూయ వస్తుంది, ద్వైతుల నుంచి పునర్జన్మం వస్తుంది, అన్ని ద్వైతుల నుంచి వస్తాయి. అద్వైతానుభూలు ఏమీ లేదు. అసలు మనకి ద్వైత భక్తి ఉంది కానీ అద్వైత భక్తి లేదు. అసలు మనకున్న భక్తి అంటే ద్వైత భక్తి, అద్వైత భక్తి లేదు. అద్వైతానుభవం లేదు, అద్వైత అమృతానుభవం లేదు. ఒక ఎంతో కొంత మనకి భక్తి అనేది ద్వైతపరంగానే ఉంది. అది లోపల వాడు, లోపల ఈశ్వరుడు ఎటువంటి వాడు, వాడు ద్వితీయం లేని వాడు. ఒకడ బావు నిన్ను మాయమరించి వచ్చేవారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల. నువ్వు ఒక్కడంటే ఒక్కడే అరుణాచలేశ్వరుడా, నువ్వు ఒక్కడంటే ఒక్కడే ఈశ్వరుడు అంటే ఎవడ రోలర్. ఈ పంచభూతాలని, ఈ జీవకోటిని పరిపాలించేవాడు ప్రభువు, చక్కగలవాడు. ఈశ్వరుడు అంటే రోలర్, ఈశ్వరుడు అంటే ముద్దబ్బాయి అనుకోకండి. మీరు ఏ జీవుని, ఏ శరీరాన్ని ఎక్కడ నిలబెట్టాలో, ఏ జీవుని ఎక్కడికి నిలబెట్టాలో, ఒక ఏదైనా మనం మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే చెడ్డ, ఏ జన్మలో ఆ ఫలం అనుభవంలోకి ఆ జీవుడికి తీసుకురావాలో, ఇదంతా సృష్టిని నడిపేవాడు, అది గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు అంటే ముద్దబ్బాయి అనుకోకండి. నీ మంచేదో మీకంటే ఈశ్వరుడికి ఎక్కువ తెలుసు. ఒకసారి మీకు ఇష్టం లేని పనులు జరుగుతూ ఉంటాయి. మీకు ఇష్టం లేని పనులు జరిగినప్పుడు ఈశ్వరుడు మన మీద ఇష్టం లేదనుకుంటాడు, అలా కాదు. ఆ ఇష్టం లేని పనుల ద్వారా మీకు కొంత ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ కండిషన్లో పెట్టేస్తాడు మిమ్మల్ని. వాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు దయ లేకుండా ఉండడు. మీకు కొన్ని సంఘటనలు ఇష్టం ఉండదు, మీకు ఏదైనా కొన్ని సంఘటనలు జరిగాయి అనుకోండి, అది ఇష్టం ఉండదు. అంటే ఈశ్వరుడికి మీద ఇష్టం లేదేమో అనుకుంటారు, ఇష్టం లేదు కాదు. ఆ ఇష్టం లేని సంఘటనలు మీ ఇంటికాడ జరగటం ద్వారా కొన్ని పాఠాలు మీకు నేర్పి మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇచ్చి కండిషన్లో పెట్టడానికి ఆ పనులు చేస్తున్నాడు. అందుకని మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీ మైండ్ కండిషన్లో పెట్టడానికి. అందుకని మీ మీద కోపం వాళ్ళు చేసే పని కాదు. లోపల వాడు ద్వితీయులైన వాడు, ఈశ్వరుడు ఎవడు ద్వితీయులైనవాడు. ఒకడవో నిన్ను మాయమనరించి నువ్వు ఒక్కడంటే ఒక్కడే, నువ్వు ఒక్కడంటే ఇన్ని రూపాలుగా కనిపిస్తావు. స్వామి వివేకానంద లండన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఏదో మాటల సందర్భంలో ఒక మాట అన్నాడు, నరుడు నారాయణుడు, నరుడు నారాయణుడు. నారాయణుడు దేవుడు అని అందరికీ తెలుస్తుంది, లండన్ అన్నాడు ఆ సందర్భంలో. నారాయణుడు దేవుడు అని అందరికీ తెలుస్తుంది, నరుడు కూడా దేవుడే, నరుడు కూడా నారాయణుడే. కానీ నరుడు నారాయణుడు అనే సంగతి చాలా మందికి తెలియటం లేదు. నరుడు నారాయణుడు, ఈ నరుడు రూపంలో వచ్చినవాడు ఎవడు, నారాయణుడే. నారాయణుడు దేవుడు, నారాయణుడు దేవుడు అని అందరూ అనుకుంటున్నారు. నరుడు దేవుడు అనే సంగతి చాలా మందికి తెలియటం లేదు. అంటే నువ్వు నరుల్లో కూడా నారాయణుడు చూస్తే నువ్వు అయ్యేది నారాయణుడివే అంటాడు లండన్లో సందర్భంలో. మనం ఏమనుకుంటున్నాం, నరుడు వేరు నారాయణుడు వేరు అనుకుంటున్నా. బాగా ఫాలో అవ్వండి మీరు సబ్జెక్టు, సబ్జెక్ట్ ఎక్కడ మీరు సబ్జెక్ట్ క్లోజ్గా ఫాలో అవ్వండి, శ్రద్ధగా వినండి, మీకు విసుగొచ్చేలా వినండి. ఎంతో కొంత పది మాటలు మీరు వింటే ఒక మాట అని అర్థమవుతున్నారు చాలు, దట్ ఈజ్ ఎనఫ్, దట్ ఈజ్ సఫిషియంట్. మీకు బాగుపడటానికి ఒక మాట చాలు. నరుడు నారాయణుడు, నరుడు నారాయణుడు, నరుడు నారాయణుడు ఇద్దరు ఋషులే, నరుడు ఋషే నారాయణుడు ఋషే. అంటే కృష్ణార్జునుడు కూడా నరుడు, అర్జునుడు నరుడు అంటారు, కృష్ణుణ్ణి నారాయణుడు అంటారు. కానీ నారాయణుడు దేవుడు అని అందరికీ తెలుస్తాం, నరుడు కూడా నారాయణుడే, నరుడు కూడా నారాయణుడే. కానీ నరుడు నారాయణుడు అని ఎవరికి తెలియటం లేదు. అంటే నరుడికి ఏదైనా నువ్వు సేవ చేసావనుకో, అది ఎవరికి వర్తిస్తుంది, ఆ నరరూపంలో ఉన్నాడు నారాయణుడు. అది ఎవరికి వర్తిస్తుంది? నారాయణుడు. నరుడికి నువ్వు చేసే పూజ, నరుడికి చేసే నువ్వు చేసే సర్వీసు, నరుడికి నువ్వు చేసే సేవ, నరుడికి నువ్వు చేసే నరుడికి నువ్వు చేసే హెల్ప్ అంతా కూడా అది నారాయణుడికి అందుతుంది. ఏం చేసి నరుడు నారాయణుడు అని తెలియటం లేదు నీకు. కానీ కొద్ది మంది మటుకు అది తెలుసుకోగలుగుతున్నారు. ఇద్దరు వేరు కాదు, నరుడు వేరు నారాయణుడు వేరు. నారాయణుడు దేవుడు నీకు తెలిసినా నరుడు కూడా దేవుడు అనే సంగతి నీకు తెలియటం లేదు. నరుడు కూడా దేవుడు అనే సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు పొందవలసింది ఏదో పొందుతావు. ఇప్పుడు మీరు ఎవరికైనా అన్నం పెట్టారనుకోండి, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టారనుకోండి, దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, వస్త్రం లేని వాడికి బట్టి ఇచ్చారనుకోండి, మీరు నరుడికి ఇచ్చామనుకుంటున్నారు. నరుడికి ఇవ్వటం లేదు, నారాయణుడే. అక్కడ నారాయణ భావంతో మీరు పని చేస్తే ఆయన మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండలేడు. ఆయన అనుగ్రహి ఎప్పుడైతే మిమ్మల్ని అనుగ్రహించాడో ఆత్మజ్ఞానం పొందకుండా మీరు ఆగలేరు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నారాయణుడు దేవుడు అని తెలుస్తాం వీరికి, కానీ నరుడు కూడా నారాయణుడే అనే సంగతి చాలా మందికి తెలియటం లేదు. ఏం చేద్దంటే నారాయణులోంచి నరుడు వచ్చాడు. గొలుసు లేకుండా బంగారం ఉండగలదు, కానీ బంగారం లేకుండా గొలుసు ఉండలేదు. కొండ లేకుండా మట్టి ఉండగలదు, కానీ మట్టి లేకుండా కొండ ఉండలేదు. ఎక్కడ ఏ రూపం వచ్చినా, ఎక్కడ ఏ నామం వచ్చినా నారాయణ లేకుండా రూపం ఉండదు, ఆ నామం ఉండదు. ఎక్కడైనా రూపం వచ్చిందనుకోండి, ఓ రూపం వచ్చిందనుకోండి, అక్కడ నారాయణుడు ఆ రూపానికి, అక్కడ నారాయణ అంతర్యామిగా లేకుండా ఆ రూపం రావటానికి వీల్లేదు. ఇప్పుడు మన శరీరాన్ని కాల్ చేస్తారు, ఈ శరీరంలో ఉన్న ప్రాణం పోయాక ఈ శరీరాన్ని కాలుస్తారు, ఈ శరీరాన్ని కాలుస్తారు, శరీరాన్ని కాలు చేస్తారు. లోపల జీవుడు ఉంటాడు కదా, ఆ జీవుడు ఎవరంశ? నారాయణుడు అంశ. వాడు ఉంటాడు జీవుడు, ఈ శరీరంతో అనుబంధం, ఈ శరీరంలో ఉంటాడు, శరీరంతో అనుబంధం లేకుండా ఉంటాడు. అయితే శరీరం కాల్చినప్పుడు అది కాల్చబడ్డు. ఈ జీవుడు శరీరానికి సంబంధించిన వాడు కాదు, నారాయణుడు అంశ. అయితే వాడు కాలడు. అయితే ఆ జీవుడు తాను నారాయణుడే స్వరూపం పొందే వరకు అది జీవుడు జీవుడు అనుకుంటా ఉంటాడు. ఏది ఏ శరీరం వస్తే ఆ జీవుడికి ఆ నరుడు ఆ శరీరంతో సాదాత్యం పొందుతూ ఉంటాడు. కానీ ఆ నరుడు నారాయణుడు అంశే, తాను నారాయణుడు అంశ అనే సంగతి వాడికి ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో వాడు మళ్ళీ మాంసం పొందుతాడు, ధరించక్కర్లేదు. ఇంకోటి మీకు గుర్తు చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఏదో శాంతిగా ఉన్నారనుకోండి, రేపు ఈ శాంతి పోతుంది. నీవు నేను వేద బుద్ధి అన్నంత కాదు. శాంతిగా ఉంటారు. మీరు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం శాంతిగా ఉంటారు. మీ కోరికలు నెరవేరుతున్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం శాంతిగా ఉంటారు. అవన్నీ నిజం కాదు, అవన్నీ టెంపరీ, తాత్కాలికం. ఈ నేవు నీవు నేను అనే భేద బుద్ధి నశించే వరకు ట్రూ పీస్, రియల్ పీస్, నిజమైన శాంతి మీకు రాదు. అది నశించే వరకు మీకు రాదు. అది నశించే వరకు నీవు వేరు నేను వేరు, సబ్జెక్ట్లెస్ ఆబ్జెక్ట్లెస్ స్టేట్ వచ్చే వరకు మనిషిని దుఃఖం విడిచిపెట్టదు. అది పునర్జన్మ లేని స్థితికి ఎదిగి వెళ్ళలేదు. సాధన అంటే, సాధన అంటే కేవలం ఏదో గుంజులు తీయటం కాదు. సాధన అంటే అది ఏ డ్రాగ్ చేస్తాను చూడండి, మీ మైండ్ ఏదో డ్రాగ్ చేస్తుంది లోపల. మీరు ఒంటరిగా కూర్చోండి, రోజు ఒక గంట సేపు ఒంటరిగా కూర్చోండి ఇంటికాడ, అలా కరెక్ట్గా కూర్చున్నప్పుడు ఏదో ఒక వాసన టెండెన్సీ, టెండెన్సీ అంటే మనం ఏదో మాట్లాడతాం, ఏదో మాట్లాడుతాం, పుస్తకం తీసి ఏదో మాట్లాడుతున్నాం, పుస్తకం చూడకుండా ఏదో మాట్లాడుతాం, ఏదో మాట్లాడేసాం అనుకుంటాం. చేతుడు పని చేస్తాం, ఏదో చేసేస్తాం అనుకుంటాం. మనసులకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఏదో ఆలోచనలు వచ్చాయనుకో, ఇవన్నీ ఏం చేస్తాయంటే, పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మీద కార్డు మీద ముద్రలు ఎలాగేస్తాడు, మన మనసు మీద ఇవన్నీ ముద్రలు వేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆ ముద్రలు కడుక్కోవడానికి మళ్ళీ కొన్ని జన్మలు వస్తాయి. ఏదో పని చేసేసామంటుంది, కానీ ఆ పని తాలూకు సంస్కారం లోపల పడుతుంది, ఆ పని తాలూకు వాసన లోపల పడుతుంది. మళ్ళీ ఆ వాసన పోగొట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. మాట కాడ జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన కాడ జాగ్రత్తగా ఉండాలి, చేతుడు చేసే పని జాగ్రత్తగా ఉండాలి. ఏదో పని పూర్తి అయిపోయిందని అనుకుంటావు, ఆ చేసిన పని కేవలం 100% నువ్వు దేహాభిమానంతో నూటికి నూరు పళ్ళు నువ్వు స్వార్థం కోసం ఆ పని చేసుకున్నావు అనుకో మాట వచ్చి, ఆ పని పని అయిపోతుంది. అయితే ఆ పని తాలూకు సంస్కారం నీ లోపల పడిపోతుంది. మళ్ళీ ఆ సంస్కారాన్ని తొలగించుకోవడానికి మళ్ళీ కొన్ని 100 జన్మలు పట్టవచ్చు. నీ ఆలోచన నీ ఆలోచన నీ మనస్సులో సంస్కారం విడిచిపెట్టేస్తుంది. నువ్వు మాట్లాడే మాట నీ మాట వల్ల కూడా నీ ఏదో సంస్కారం లోపల మనస్సులో ముద్రలేస్తుంది. నువ్వు చేతితోటి చేసే పని కూడా మనసులో ఏదో ముద్రలేస్తుంది. అయితే సాధకుడు శీకరు టూచి సత్యాన్వేషకుడు మాటలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి, చేసే పనిలో జాగ్రత్తగా ఉండాలి. తలంపు, మాట, చేత, ఈ మూడు జాగ్రత్తగా లేకపోతే నువ్వు పవిత్రుడు అవ్వలేదు. ఈ మూడేట్లు అజాగ్రత్తగా ఉంటావు అనుకోండి, లోపల వాసనలు పెరిగిపోతాయి, సంస్కారాలు పెరిగిపోతాయి, అవి మళ్ళీ మన పునర్జన్మలకు కారణం అవుతాయి. తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు కూడా స్వార్థంగానే చేస్తాం, గుళ్ళోకి వెళ్తాం, మన అందరం గుళ్ళోకి వెళుతున్నాం కదా, మన స్వార్థం కోసం ఏది దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఒకవేళ మీకు ఆ కోరిక నెరవేరచ్చు, కానీ మీరు పవిత్రులు అవ్వలేరు, మీరు పుణ్యాత్మలు అవ్వలేరు, మీకు దేవుడు దొరకడు. స్వార్థం లేకుండా దేవుని ప్రార్థి బాగా అర్థం చేసుకోండి, మనం గుళ్ళోకి వెళ్తున్నాం కదా, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదో ప్రార్థిస్తాం, పూజ చేస్తాం, జపం చేస్తాం, ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ రోజు జరిగాయి, డే టు డే లైఫ్లో జరిగాయి. అయ్యి మనం స్వార్థంతో ఆ పూజ చేస్తున్నావా లేకుండా చేస్తున్నావా అది చూసుకుంటాడు అంతర్యామి. ఆ గుళ్ళో దేవుడితో ప్రమాదం లేదు, ఎక్కడ ఉన్న దేవుడితో చాలా ప్రమాదం. గుళ్ళో దేవుడి వల్ల మనకి ఏమి డేంజర్ లేదు, మనం గుళ్ళో దేవుడు వల్ల డేంజర్ జోన్లో లేవు మన పాపం. ఆ దేవుడు మనకేం అపకారం కూడా చేయడు, ఇక్కడ ఉన్నాడు. ఈ దేవుడితోటే చాలా ప్రమాదం, లోపల ఉన్న దేవుడితోటే చాలా ప్రమాదం. ఇప్పుడు ఏం చేస్తాడు, లోపల మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో చూస్తూ ఉంటాడు, ఎందుకు అభిషేకం చేస్తున్నామో చూస్తూ ఉంటాడు. మన అదే పని అభిషేకం కోసమే, ప్రార్థన కోసమే చేస్తాం అనుకోండి, మన భగవంతుడు మనకు మన అవసరాలు తీరుస్తాడు, మోక్షం కూడా ఇస్తాడు. అది అక్షరమాలో చెప్తాడు, భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. భగవంతుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్నీ ఇచ్చి మోక్షం ఇస్తాడు. అంటే మీరు ఏమనుకుంటారంటే, మనకు ఆ కోరిక లేకపోతే, మనకు ఆ స్వార్థం లేకపోతే పని అవదే అనుకుంటాం. మన కోరికతో సంబంధం లేకుండా, మన స్వార్థంతో పని లేకుండా నీ దేహ ప్రారంభం ఉంటే పని పూర్తి అయిపోతుంది. ఈ ఉపనిషత్తులు చెప్తాడు, ప్రతి మనిషికి పంచ దుఃఖాలు వస్తాయని. దీన్ని పంచ దుఃఖాలు అంటారు. ప్రతి జీవుడు తల్లి కడుపులో 9 నెలలు ఉంటాడు, ఆడి శరీరం తయారవుతుంది. ఆ జీవుడు ఎక్కడి నుంచో వస్తాడు, ఆ జీవుడికి ట్రాన్స్ఫర్ ఈశ్వరుడు పెడతాడు. ఆ శరీరం ఆ ఇంట్లో వాళ్ళది, కానీ జీవుడు ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు. ఆ శరీరం ఆ ఇంట్లో వాడది, కానీ జీవుడు ఆడు ఎక్కడి నుంచి, వాడు నారాయణ అంశ, ఆడు ఎక్కడి నుంచో వస్తాడు. ఆడు ఈ ఆ ఇంట్లోకి ఎవరినైతే పంపాలని ఈశ్వరుడు అనుకుంటాడో వాడినే పంపుతాడు. బాడీ వాళ్ళదే, కానీ జీవుడు వాడు కాదు, ఈశ్వరుడే పంపుతాడు. వాడు ఆ జీవుడికి బాడీ తయారు చేసి ఇస్తారు ఆ ఇంటికాడ. ఆ లోపల బాడీలో ఉన్నప్పుడు ఎంతో కొంత స్ట్రగుల్ ఉంటుంది. శరీరం తల్లి గర్భంలో బాడీ తయారయ్యేటప్పుడు జీవుడికి ఎంతో కొంత పోరాటం ఉంటుంది. ఆడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఎంతో కొంత పోరాటం ఉంటుంది. ఆ శరీరం నెమ్మదిగా అలా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత కొంతకాలానికి ముసలితనం వస్తుంది. ఆ శరీరానికి ముసలితనం వస్తుంది. అప్పుడే ముసలి వాళ్ళు మన మాటలు ఎవరు పట్టించుకుంటారు. మంచం పట్టేకాడు 100 ఎకరం సంపాదించినా ఆయన పట్టించుకోరు. ఆ శరీరం ముసలిది అయిన తర్వాత అక్కడి నుంచి రోగాలు ప్రారంభమవుతాయి. ఏ కిడ్నీ పాడైపోతుంది, లివర్ పాడైపోతుంది, లేకపోతే ఇంకో శరీరం ముసలిది అయిపోతుంది, చర్మం ఒడిరిపోతుంది, లోపల అవయవాలన్నీ శిథిలం అయిపోతాయి. ముసలితనం వచ్చాక ఇంకా రోగాలు ప్రారంభమవుతాయి. చాలా రోగాలతో కొంతకాలం తీసుకున్నాక శరీరం ఎప్పుడు చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాను. నేను చనిపోతున్నాను అనుకున్నాడు. నిజంగా చనిపోతే మన అదృష్టం అంతే. ఆడు చనిపోడు, నేను చనిపోతున్నా. ఆడి దేహంతో శరీరంతో తాదాపు ఉంది కాబట్టి నేను చనిపోతున్నాను అనుకుంటే వాడు చావుడు. వాడు చచ్చిపోతే మనకు పేడ వదులుతుంది. వాడు చావుడు, వాడి భౌతికమైన అగ్ని వల్ల చావుడు, జ్ఞానాగ్ని వల్ల చనిపోతాడు. ఆ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఈ పంచదుఃఖాలు అంటారు. పంచదుఃఖాలంటే ఆ జీవుడికి తల్లి కడుపులో శరీరం తయారైనప్పుడు ఒక దుఃఖం, అది భూమి మీదకి వచ్చినప్పుడు ఒక రకమైన దుఃఖం, శరీరం కొంచెం పెద్దదైన తర్వాత ముసలితనం వచ్చాక ఒక రకమైన దుఃఖం, ముసలితనం వచ్చాక రోగాలు వచ్చాక ఒక రకమైన దుఃఖం, కొంతకాలం ఏదో రోజున శరీరం చనిపోతుంది. అది చనిపోయినప్పుడు మళ్ళీ ఏడుస్తాడు, చనిపోతున్నాడు. చనిపోడు, వాడి దేహం చనిపోతుంది. వాడు కాని దేహంతో వాడు తాదాత్యం పెట్టుకున్నాడు కాబట్టి నేను చనిపోతున్నాను అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు వాడు. 5 రకాల దుఃఖాలు ప్రతి జీవుడు అనుభవించవలసింది. ఇది పంచదుఃఖాలు అంటారు. ఈ పంచదుఃఖాలు అనుభవించే వాడు శరీరం చనిపోతుంది. అయితే ఈ దుఃఖం శరీరం అనుభవించడం లేదు. ఎవరు అనిపిస్తున్నారు? లోపల జీవుడు అనిపిస్తున్నాడు. వాడు ఈ కట్టెల వల్ల కాలడు, పిడకల వల్ల కాలడు. నీకు అర్థమవుతుందా? దేని వల్ల కాదు, జ్ఞానాగ్ని వల్ల కాలుతాడు. అయితే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఈ శరీరం భౌతికమైన అగ్నికి ఆహుతి తాకముందే వరుణాచరేశ్వరుడా, నీ జ్ఞానాగ్ని పంపించి ఈ జీవలక్షణాలను తొలగించు. అప్పుడు నీకు నాకు భేదం లేని అభేద స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే అభేద స్థితి వచ్చిందో వాడు అభయస్థితిని పొందుతాడు. ఎప్పుడైతే అభయస్థితిని పొందాడు వాడు మోక్షాన్ని పొందుతాడు. వాడు నిర్వాణ సుఖాన్ని పొందుతాడు. సత్యం, జ్ఞానం, అనం. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాటను మళ్ళీ మీరు ఎక్కడ మూసుకెళ్ళకండి, మీ బుర్రలో చెప్పుకోండి. మీరు ఆడుకుంటే ఈ మాట మీ మనసులో ఆడుకోవచ్చు, మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఇప్పుడు దీనికి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు, ఈ గ్రంథాలు పుస్తకాలు కూడా అక్కర్లేదు. ఒకేసి మీరు గుర్తుపెట్టుకోండి, మనకు నిజంగా ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, అహంకారానికి శరీరం ఉండాలి, మనస్సుకి శరీరం ఉండాలి. మీకు అర్థమవుతుంది? లోపల చైతన్యానికి, లోపల బ్రహ్మముకి, లోపల ఆత్మకు శరీరం అక్కర్లేదు. ఆ బ్రహ్మానికి మీకు కలిగింది అనుకోండి, అనుకోండి, ఊరికి అనుకుందాం కలిగింది అనుకోండి, అప్పుడు వాడికి తెలుస్తుంది నాకు శరీరం అక్కర్లేదు. వాడికి పునర్జన్మరా? మళ్ళీ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఏ వస్తువుకైతే చావు లేదో దాని తాలూకు అనుభవం మనకు వచ్చాక మనకు శరీరంతో పని లేదు. ఆ చావు లేని సత్పదార్థం అనుభవంలోకి వచ్చే వరకు అయ్యో శరీరం పోతున్నాను, శరీరం పోతున్నాను ఏడుస్తూ ఇంకో శరీరం వస్తుంది. మళ్ళీ ఆ శరీరం పోతున్నా ఏడుస్తూ ఇంకో శరీరం వస్తుంది. అజ్ఞానికి శరీరం ఉండాలి, అహంకారికి శరీరం ఉండాలి. ఈ జ్ఞానికి శరీరంతో పనిలే, అక్కడికి అవసరం లేదు. అజ్ఞానికి శరీరం అవసరం, కానీ జ్ఞానికి శరీరంతో పనిలేదు. అడు ఏం చేసుకుంటాడు శరీరం? అడు కాళ్ళు లేకుండా నడవగలడు, చెవులు లేకుండా వినగలడు, కళ్ళు లేకుండా చూడగలడు. కృష్ణుడి గీత, కృష్ణుడు భాగవతంలో చాడు చెప్తాడు. ఈ లోక కంటకల్ని లోకంలో తప్పించటానికి, లోక కంటకలందరూ శరీరంతో ఉన్నారు, వాళ్ళందరినీ లోక కంటకల్ని ఈ లోకంలోంచి తప్పించడానికి నేను శరీరం తొడుక్కొచ్చాను. మాయా శరీరం అది, నేను పుట్టలేదు, పుట్టినవాడు వాడు మీ కళ్ళకు కనిపిస్తున్నాను. నేను పుట్టలేదు, పుట్టినవాడు వలే మీ కళ్ళకు కనిపిస్తున్నాను. ముందు నా శరీరాన్ని ఉరికే పని ముట్టి కింద పెట్టుకుని ఈ లోక కంటకలందరినీ ఆ శరీరాన్ని తొలగించేసి ఆఖరి నా శరీరం కూడా తీసేసుకుంటున్నాను అంటాడు కృష్ణుడు. పడే నా రాజుడు ఇది. కృష్ణుడు ఎవరి శరీరాలు తీశాడు, వాళ్ళందరూ ఏడ్చారు, మేము చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం అని. కృష్ణుడు తన శరీరాన్ని ఉపసరించుకున్నప్పుడు అతను ఏడవలేదు. ఏం చేస్తాను, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం తాను కాదని తెలుసు. లోక కంటకలు లోకాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు లోకాలకు అశాంతి తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఆ శరీరాన్ని లోకంలో తీసేయటం కోసం నా శరీరం ధరించుకొచ్చి వాళ్ళని పంపేసాక నా శరీరం తీసుకుంటున్నాను. నా శరీరం తీసేసుకుంటాను, అవసరం లేదు, ఇంకా వచ్చిన పని అయిపోయింది. మీరు పని పని కోసం చేసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారని చెప్పండి. పూజ పూజ కోసమే, పని పని కోసమే. అంటే మనం పని పని కోసం చేస్తే, పూజ పూజ కోసం చేస్తే మనకు ఫలితం రాదనుకుంటాం. ఫలితం వస్తుంది, ఫలితం ఒకటే కదా పవిత్రం కూడా అవుతాం. కోరిక తెలియ చేస్తే కోరిక నెరవేరుతుంది, కానీ పవిత్ర లాభం. మీకు వారసత్వ మాటం కూడా చెప్తున్నాను. మీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలోంచి పాఠాలు నేర్చుకోండి. గతంలో జరిగిన సంఘటనలోంచి పాఠాలు నేర్చుకోండి. పాఠాలు నేర్చుకుని వర్తమాన కాలం చక్కగా ఉపయోగించుకుని భవిష్యత్తు కాలం బంగారం మళ్ళీ చేసుకోండి. ఈ పాస్ట్ ఇది పాస్ట్, అయిపోయింది 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 అనుకోకుండా అందులో పాఠాలు ఏమైనా మీరు నేర్చుకుని ఉంటే అట్లా జ్ఞాప ఉపయోగించుకోండి. ఆ పాఠాలను ఉపయోగించుకుని వర్తమాన కాల గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. ప్రజెంట్ ఈజ్ ది గిఫ్ట్, నేచర్ పోయిట్ వర్డ్స్ వర్డ్ ప్రజెంట్ ఈజ్ ది గిఫ్ట్. ఆ గిఫ్ట్ని భగవంతుడు ఇచ్చిన వర్తమాన కాలాన్ని, ఆ కాలాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోండి. మీ భవిష్యత్తు అంతా బంగారం మ్యాగ్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న బంగారం వల్ల మీకు మోక్షం రాదు. మీ మనసు బంగారం అయితే మీకు మోక్షం వస్తుంది. మీరు ఎవరైనా మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకోండి, మీరు మంచివాళ్ళని అనుకోకండి, దానివల్ల మళ్ళీ పాడైపోతారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మంచి మాయలోనే ఉంది, చెడ్డ కూడా మాయలోనే ఉంది. చెడ్డ ఎక్కడ ఉంది? మాయలోనే ఉంది. మంచి ఎక్కడుంది? మాయలోనే ఉంది. నేను మంచివాడు, నేను మంచివాడిని ఎవరు అనుకుంటాను కూడా నూటికి నూడిపోయి మాయలో ఉన్నాడు. కానీ మళ్ళీ చెడ్డవాడు, మీ చెడ్డవాడు, చెడ్డవాడు ఆడి మాయ, అది చెడ్డ మాయలోనే ఉంది, మంచి మాయలోనే ఉంది, రెండు మాయలో ఉన్నాయి. అయితే మంచిని పెంచుకోమని కృష్ణుని గీతలో ఎందుకు చెప్పాడంటే, ఆ మాయలోంచి బయటకు రావటానికి మంచి సహకరిస్తుంది కాబట్టి మంచిని పెంచుకోమన్నాడు. అది కానీ అది కూడా మాయలోనే ఉంది. ఇప్పుడు ఎందుకు మాయలో ఉందంటే, ఎవరైనా మీరు మిమ్మల్ని మీరు చాలా మంచివారని అంట అనుకోండి, మీకు అప్పుడు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, మాయ. మీరు చెడ్డవారని అంట అనుకోండి, మీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది, అది మాయ. మంచి చెడ్డలనే మాయలో ఉన్నాయి. అయితే చెడ్డను తగ్గించుకోమని మంచిని పెంచుకోమని గీతలో ఈశ్వరుడు ఎందుకు చెప్పాడంటే, మాయ కూడా మాయలోనే మంచి ఉంది, కానీ మాయని పెంచుకోవటంలో మాయలోంచి మంచిని పెంచుకోవటం మాయలోంచి అది నీకు బయటకు రావడానికి సహకరిస్తుంది కాబట్టి పెంచుకోమంటున్నాడు. అది గమ్యం కాదు, మీన్సే. అది భాగవతంలో చెప్తాడు. ఒక ముళ్ళుని ముళ్ళుతోడు తీసినట్టు ఈ శరీరాన్ని నా శరీరంతో తీసి శరీరాన్ని కూడా బయటపడేస్తాను. అపూర్వం, వండర్ఫుల్ టీచింగ్. కాళ్ళలో ముళ్ళు ఇరిగితే, కాళ్ళలో మనకు ముళ్ళు ఇరిగితే అటండి, ఇంకో ముళ్ళు ఎక్కడైనా చూసుకుని ఆ ముళ్ళు తీసేసి తీసేసిన ముళ్ళు మళ్ళీ జేబులో పెట్టుకోడటండి వాడు. ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు ఇరిగింది అనుకోండి, ఇంకో ముళ్ళుతో తీసేస్తాం. దాన్ని తీసేసిన తర్వాత తీసేసిన ముళ్ళు జేబులో పెట్టుకోము, ఈ రెండు ముళ్ళు కలిసి బయటికి పడేస్తాం. లోక కంటకల్ని, ఈ లోక కంటకల్ని, లోక కంటకల శరీరాలను బయటికి పంపడానికి ఈ శరీరాన్ని తీసుకున్నాను. లోక కంటకల్ని బయటికి పంపేసి ఈ శరీరాన్ని, ముళ్ళు కూడా ఆ శరీరాన్ని పంపేసినట్టు ఈ శరీరాన్ని కూడా పంపేస్తున్నాను అంటాడు వాడు. ఈశ్వరుడు వండర్ఫుల్ టీచింగ్. చెవులను వాళ్ళందరూ వినండి. ఏ ముళ్ళుతోడైతే ముళ్ళు తీసామో ఆ ముళ్ళుని మళ్ళీ జేబులో పెట్టుకోం. ఒక బెంగ తర్వాత ఇంకో బెంగ భగవాన్ పుస్తకం చదువుదాం ఒక 10 నిమిషాలు. ఒక బెంగ తర్వాత ఇంకో బెంగ, ఒక బంగపాటు తర్వాత ఇంకో బంగపాటు, ఒక చింత తర్వాత ఇంకో చింత. పోనీ ఈ కోరిక నెరవేరిపోయింది, బాగానున్నామంటే ఇంకో కోరిక వస్తుంది. ఇంకా మా జీవితాలు ఇలా వెళ్ళిపోవలసిందని భగవాన్ అడుగుతున్నాడు. ఒక బెంగ పోతే ఇంకో బెంగ, ఒక చింత పోతే ఇంకో చింత. పోనీ ఈ కోరిక నెరవేరిపోయింది అనుకుంటే, పోనీ ఈ కోరిక నెరవేరిపోయింది సుఖంగా ఉందంటే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. ఇంకా మా జీవితాలు ఇలా తెల్లవారిపోవాల్సిందేనా మాటలకేమి, మాకేం విడుదల లేదు ఈ ప్రకృతిలోంచి. పోనీ ఈ బెంగ పోయింది అనుకుంటే ఇంకో బెంగ వచ్చేస్తుంది, ఈ ఇబ్బంది పోయిందంటే ఇంకో ఇబ్బంది వచ్చేస్తుంది, ఈ గాలి వాళ్ళు పోయిందంటే మళ్ళీ భూకంపం వస్తుంది. ఒకసారి అన్ని విధాల బాగానున్నా, అన్ని విధాల బాగానున్నా అంటే ఇంట్లో ఒకడు జారిపోతున్నాడు ఎవడొకడు. ఇదే పని మాకు, ఒక బెంగ తర్వాత ఇంకో బెంగ, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఒక పోరాటం తర్వాత ఇంకో పోరాటం. పోనీ ఏదో కోరిక నెరవేరిపోయింది అనుకుంటే పోనీ అక్కడ చోట ఆగిపోతుందంటే ఆ నెరవేరిన కోరికలు ఇంకో 10 కోరికలను తీసుకొస్తుంది. ఏది జీవితం ఇలా తెల్లవారవలసిందేనా అని ఎవరో భగవాన్ అడుగుతున్నారంటే, భగవాన్ నీ ఏం చెయ్యాలి ఇందులోంచి పడు. ముందు అసలు పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నారాయణుడు ఒకడు ఉన్నాడు, శంకరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వసించు ముందు. చైతన్య కైకి పెట్టుకో, నీకు లోకం మీద నమ్మకం ఈశ్వరుడి మీద లేదు, కానీ ఈ లోకానికి అంత బ్యాక్గ్రౌండ్ ఈశ్వరుడు. ఈ లోకం, ఈ సృష్టి అనే చక్రం ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈ కాలచక్రం అంతా ఈశ్వరుడి చేతిలో ఉంది. ఈశ్వరుని కాదనేసి ఈ పంచిపోతారు ఎవరు, ఈ పంచిపోతారు కానీ జీవకోటి కానీ ఎవరు ఏమి చేయటానికి వీళ్ళు. సృష్టిని కల్పించి, సృష్టిని పంచిపోతారు నిర్మించి, సముద్రాలు, కొండలు, నదులు, మొత్తం క్రియేషన్, అంత క్రియేషన్, ఈ క్రియేషన్ గాలి గిడిచిపెట్టలేదు అంతర్యామగా తన ప్రవేశం. అంటే అధిష్టానం ఎవరు, ఈ లోకానికి అధిష్టానం ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఈశ్వరుడే. అది నువ్వు మర్చిపోతున్నావు. నీకు బయట చూపే కానీ లోపల చూపలేదు. నీకు లోకం కనిపిస్తుంది, ఈ లోకానికి అధిష్టానంగా ఉన్నవాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు. నీ ముఖం అటు తిప్పితేనే కానీ నీకు శాంతి లేదు. ముందు ఇంకోటి అది, ముందు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్మకం కుదరాడు మనకి. మేము శరణ అంటున్నాం, మేము శరణాగతి శరణాగతి ప్రార్థిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం, కానీ దేవుడి దగ్గర నుంచి మా సైన్యం సహాయం వచ్చినట్టు కనపడదు. గుళ్ళోకి వెళ్తున్నాం, ఏదో ప్రార్థిస్తున్నాం, అదే ఏదో గుళ్ళోకి ప్రార్థిస్తున్నాం, కానీ ఏదో పూజ చేస్తున్నాం, కానీ దేవుడి దగ్గర నుంచి మాకు ఎక్కువ సహాయం వచ్చినట్టు కనపడటం లేదు. అంటే భగవాన్ ఏమంటున్నాడంటే, దేవుణ్ణి బలవంతం చేయకు నువ్వు, దేవుడిని నువ్వు బలవంతం చేయకు, నువ్వేమి బలవంతం చేయకు. దేవుడి బలం నాకు ఇది కావాలి ఇది కావాలి, నీకు నువ్వు అడగొద్దు, నీకేది మంచిది, నీకంటే ఎక్కువ తెలిసిన వాడు ఈశ్వరుడు. ఒకసారి నీ కోరిక నెరవేరుస్తా, కోరిక నెరవేరటం నువ్వు పాడైపోవచ్చు. మీరు ఏదైనా మీకు తెలియని కోరికలు కోరుకుంటారని ఆయన నెరవేర్చేస్తారనుకోండి, అటు వల్ల మీరు పాడైపోవచ్చు. అంచేత ఆపలేస్ ఉంచుతా నెరవేరకుండా, అది మీ మంచి కోసమే, అది నీ మంచి కోసమే. భగవంతుని సంకల్పం నువ్వు నిజంగా నీకున్న భక్తి నిజమైతే, నీకున్న శరణాగతి నిజమైతే, భగవంతుని సంకల్పానికి బొద్ధుడయి ఉంటావు. అది నిజమైన శరణాగతి. గతంలో శరణాగతి ఉంటే నీకు ఆ శరణాగతిలోనే మనసు అణిగిపోతుంది. ఎప్పుడైతే నీ మనసు హృదయాభిముఖంగా వెళుతుంది అక్కడ కరిగిపోతుంది, అక్కడ కరిగిపోతుంది హృదయంలో, అది కరిగిపోతుంది. మీకు బాహ్యమైన పరిస్థితులు బాగున్నాయని ఉదాహరణకు, బాహ్యమైన పరిస్థితులు బాగున్నాయని గర్వం పెట్టుకోకండి. ఇదంతా స్వప్న సమానం. వివేకానంద అంటాడు చివరి రోజుల్లో, నేను ఏ కోరిక లేకుండా పనిచేశాను కానీ సమాజం నేను అనుకున్న దానికంటే ఎక్కువ నన్ను గౌరవించింది. నేను పనిచేసేటప్పుడు మటుకు ఏ కోరిక పెట్టుకోలేదు, సమాజం గౌరవించాలనుకోలేదు, లేకపోతే దేవుడు అనుగ్రహించాలనుకోలేదు. పనిచేశాను, పని పని కోసం చేశాను, కానీ నన్ను సమాజం ఎక్కువ గౌరవించింది. నేను పొందవలసిన గౌరవం కంటే ఎక్కువ ఇచ్చింది నాకు సమాజం, నా యొక్క కోరికతో సంబంధం లేకుండా. ఆ విషయం ఇంకో వివేకానంద కానీ మిగతా వాళ్ళకి తెలియదు. వివేకానంద ఎంత గౌరవం పొందాడో ఇంకో వివేకానందకు తెలుస్తుంది, కానీ ఇంకో వాళ్ళకి తెలియదు. నేను గౌరవం పొందాలి, నేను పని చేయలేదు కానీ గౌరవింపబడ్డాను. నేను ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవింపబడ్డాను. ఎప్పుడో శరీరం మరణించాక గౌరవపడటం కాదు, శరీరం మరణించాక విగ్రహాలు పెట్టడం కాదు, నా జీవిత కాలంలో నేను ఎక్కువ గౌరవింపబడ్డాను. అయితే నేను గౌరవింపబడాలని ఏ పని చేయలేదు. మీకేది మంచిదో అది ఎప్పుడు చెయ్యాలో ఎక్కడ చెయ్యాలో అది మీరు ఈశ్వరుని బలవంతం పెట్టకండి. అది ఎప్పుడికే మీకు ఎప్పుడు చేస్తే మంచిది అప్పుడు చేస్తాడు, మీరు తొందర పడకండి. మీకు ఇష్టం లేని సంఘటనలు ఇంట్లో జరిగిన కంగారు పడద్దు. ఆ సంఘటనలు మీ మంచికే మలుపు తిప్పుతాడు ఈశ్వరుడు. మీకు నిజంగా ఈశ్వరుడి మీద విశ్వాసం ఉంటే ఇతను అంటున్నాడు కాదు, ఒక కష్టం పోయాక ఇంకో కష్టం వస్తుంది అంటున్నాడు కదా వీడు. ఒక చింత పోతాను ఇంకో చింత వస్తుంది, ఒక కష్టం పోయిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, బహుశా అన్ని చింతలు నీకు వస్తేనే కానీ అన్ని కష్టాలు నీకు వస్తేనే కానీ నీ ముఖం ఈశ్వరుడు వైపుకి తిరగదానని తెలుసు కాబట్టి అన్నీ పంపిస్తున్నాడు. ఏమో నీకు ఇన్ని మొట్టికాయలు నీకు తగిలితేనే కానీ నీ ముఖం ఈశ్వరుడు వైపుకి తిరగదని పంపిస్తుంది. మీరు ఇష్టం లేక పంపటం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు మనకు వైద్యం చేస్తారు, బల్లెక్కిస్తారు, బల్లెక్కిచ్చి కోస్తారు సర్జరీకి, మన మీద ఇష్టం లేక కాదు. కొన్ని రోగాలు మందిరి వల్ల తగ్గిపోతాయి, కొన్ని రోగాలు బల్లెక్కిస్తారు సర్జరీ పడాలి కొన్ని రోగాలకి. వీడు ఏమంటున్నాడు, ఒక చెంత తర్వాత ఇంకో చెంత, ఒక బెంగ తర్వాత ఇంకో బెంగ వచ్చి పడిపోతుంది అంటున్నాడు. అంటే ఇన్ని దెబ్బలు నువ్వు తింటే కానీ నీ చింతలు కావాలని ఈశ్వరుడు పంపిస్తేనే కానీ నీ ముఖం ఒక రాని వైపు తిరగదని పంపిస్తున్నాడేమో, ఇదంతా నీ మంచి కోసం ఈశ్వరుడు చేస్తున్నాడని గ్రహిస్తాను ధన్యుడు. తర్వాత ఇంకోటి, మీరు గుర్తింపు లేదు కోరుకోడుకుని, మీ ఇంట్లో వాడవాళ్ళు కానీ బయట వాడవాళ్ళు కానీ గుర్తింపులు కోరు, గుర్తింపుడు కోరుకుంటున్నారా? మీకు దేహభావన పెరిగిపోతుంది, అహంభావన పెరిగిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది. మీరు ఎప్పుడైతే గుర్తింపులు పేర్కొంటు, కొంతమంది ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళు గుర్తింపులు కోరుకుంటారు, కొంతమంది అంటారు ఇంట్లో పోవడానికి చాకరీ చేస్తున్నామని ఎవరో పట్టించుకుంటారు. మీరు గుర్తింపులు కోరుకోవద్దు, గుర్తింపులు కోరుకోవద్దు. అంటే ఎప్పుడైతే రికగ్నిషన్ మనం కోరుకుంటామో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే దేహభావన పెరిగిపోతుంది, దేహాభిమానం పెరిగిపోతుంది, శవబుద్ధి పెరిగిపోతుంది, స్వరూపానికి దూరం. దేవుడికి పేరు అక్కర్లేనప్పుడు మీకెందుకు పేరు? గాడ్ ఈజ్ నేమ్లెస్, గాడ్ ఈజ్ ఫార్మ్లెస్. దేవుడికే రూపం అక్కర్లేదు, దేవుడికే పేరు అక్కర్లేదు, అప్పుడు మీకు పేరెందుకు? కాదు, మీకు పేరు ఇచ్చి యోగం ఉందనుకుని వస్తే రానివ్వండి, దానివల్ల మీకు వికారం అక్క అదే స్వామీజీ చెప్పాడు. నేను నన్ను ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్నారు, కానీ ఈ గౌరవాలను ఎప్పుడు వస్తాయని, ఇలా రావాలని వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు, కానీ వస్తున్నాయి. ఇప్పుడు చనిపోయిన తర్వాత వస్తుంది వేరే విషయం, శరీరం ఉండగానే ఈ భూమి మీద తిరుగుతాను, ఈ శరీరం ఈ శవం భూమి మీద తిరిగినప్పుడే వస్తున్నాయని. చచ్చిపోయిన వాడు కళ్ళు చారి చేసి అంటారు, బతుకున్న వాడు నన్నే చారి చేసి అంటున్నారు కళ్ళు. అంటే భగవంతుని గాడ్ ఈజ్ నేమ్లెస్, గాడ్ ఈజ్ ఫారమ్లెస్. భగవంతుని ఏ పని చేసినా వాడు గుర్తింపు, వాడు గుర్తింపు అక్కర్లేదు, వాడే దేవుడు. ఏ గుర్తింపు అక్కర్లేకుండా పని చేసేవాడే దేవుడు. వాడు అప్పుడు నరుడు నారాయణుడు అయిపోతాడు. గుర్తింపులతో పని చేస్తే మనం అదో లోకాలకు వెళతాం. మీరు ఏ కర్మ చేసినా దాని తాలూకు ఫలం మీకు ఇవ్వకుండా ఉండడు, ఇస్తాడు. మంచి చేస్తే మంచి పరిచయం ఇచ్చేస్తాడు, దానికేం అక్కర్లేదు. కాబట్టి మీరు చేసిన మంచి పనికి మీకు పరిచయం ఇస్తాడు, ఆయనకేం అవసరం లేదు. ఆయనకి నెరవేరవలసిన కోరికంటూ లేదు, వాడు ఈశ్వరుడు. అయితే నీ మనస్సుకు అంతర్దృష్టి కలగజేయడం కోసం, ఈశ్వరుని వైపుకి నీ ముఖం తిప్పడం కోసం ఒకళ్ళ దుఃఖం ఒక చింత తర్వాత ఒక చింత నీకు పంపిస్తున్నాడేమో, ఇంకో దాని సంకల్పం లేకుండా ఎదురు రాదు. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అసలు మనం లేము, మీరు అర్థం చేసుకోండి. ఇక మన దేహాలను ఆయన పనిముట్ల కింద ఉపయోగించుకుంటున్నాడు. మన అంతర్యామి డైరెక్టర్ భగవంతురావుడు, డైరెక్టర్ మన అంతర్యాముగా మన డైరెక్టర్. మన శరీరాలు గురికి బొమ్మలు, షాడోస్. ఈ బొమ్మలను అలా గురికి ఆడిస్తున్నాడు. అంతర్యాముగా ఉన్నాడు, లోపల అంతర్యాముగా ఉన్నాడు. ఆయన గురికి ఆడేవాళ్ళం మనం, ఆడేవాళ్ళం మనం, ఆడించేవాడు ఆయన, ఆడేవించేవాడు ఆయన, ఆడేవాళ్ళు కూడా ఆయన అనుకుంటే మనకు దుఃఖం అణిగిపోతుంది. పాలవన్ సబ్జెక్ట్ పాలవన్, మీరు జాతీయ సబ్జెక్ట్ వినండి. ఆడించేవాడు దేవుడు, మామూలుగా ఎలా అనుకుంటాండి, ఆడేవాళ్ళం, ఆడేవాళ్ళం మనం, ఆడించేవాడు దేవుడు. ఆడించేవాడు దేవుడు కాదు, ఆడేవాళ్ళు కూడా దేవుడని అనుకుంటే మనకి ఈ రోజు దుఃఖం నశిస్తుంది వేరుతో సార్. ఈ బుద్ధి మనకు కలిగితే మీకు ఇప్పుడే ఎక్కడే మీకు నిర్వాణ సుఖం అందొచ్చింది. బుద్ధి మహా గౌతమ బుద్ధుడు ఏ స్థితిని పొందాడో ఇక్కడే అందుకుంటాడు. ఆడించేవాడు ఆయన కాదు, ఆడేవాళ్ళు కూడా ఆయన. అప్పుడు ఏంటి మీకు దుఃఖ కారణం? ఏదో ఆయన ఆడిస్తున్నాడండి, ఆయన ఆడిస్తున్నాడు అంటారు కదా. ఆడిస్తున్నాడు, ఆడేవాళ్ళు ఎవరైనా, ఆడేవాళ్ళు ఆయన, ఆడేవాళ్ళ రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. ఇంకా మీకు దుఃఖం ఏంటి? అలా మీకు దుఃఖం వెతికినా కనపడదు. మా బ్రతుకుని ప్రాపంచకు ఏదో బతుకుతున్నాం, ఏదో రోజులు ఈడ్చుకుంటున్నాం. ఏదో కాలక్షేపాన్ని పాటిస్తున్నాం, ఏదో తింటున్నాం తిరుగుతున్నాం కానీ సుఖంగా ఉన్నాం అని చెప్తారు. ఇది మన తరఫున ఎమ్మెల్యే ఇడు అడిగివాడు ఎవడంటే మన తరఫున ఎమ్మెల్యే ఇడు అనమాట. వీడు అడుగుతున్నది ఏమంటాడంటే, భగవాన్ని ఏదో బతకటం బతుకుతున్నామండి కానీ సుఖంగా బతుకుతున్నాడు లేదు. రోజులు కాలక్షేపం వెళ్ళిపోతుంది, ఏ రెక్కడుతుంది డొక్కడుతుంది, ఏదో కాలక్షేపం వెళ్ళిపోతుంది, రోజులు వెళ్ళిపోతున్నాయి. అయితే శాంతిగా సుఖంగా బతుకుతున్నావు ఏం చెప్పలేము, ఇది ఎలాగైనా చచ్చిపోలేక బతుకుతున్నాం అంటున్నాడు. నేను సుఖంగా బతుకుతున్నామని చెప్పలేకపోతున్నామని ఇంకా చచ్చిపోలేక బతుకుతున్నాం, కానీ రోజులు వెళ్ళిపోతున్నాయి, రోజులు ఆగటం లేదు, రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి. నాకు భార్య ఉంది, అడిగోడు అంటున్నాడు నాకు భార్య ఉందండి, పిల్లలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, లోకంలో ఎన్ని గొడవలు ఉన్నాయి అని నాకు ఉన్నాయంటాడు. అడిగోడు ఏమన్నాడంటే, ఏమంటే నాకు భార్య ఉందండి, పిల్లలు ఉన్నారు, స్నేహితులు కూడా ఉన్నారు, విరోధులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. మామూలుగా ప్రతి మనిషికి ఏ రకంగా ఉంటారో, చుట్టాలని, విరోధులని, బంధువులని, ఇష్టాలు అయిష్టాలు, జనాలు ఉంటారు కదా. ఈ జనం అందరూ నాకు సిద్ధమయ్యారు. ఈ బయట వాళ్ళు ఎలాగే సుఖపెట్టడం లేదు, కొంపల వాళ్ళు అయినా సుఖపెడుతున్నారంటే అది సుఖం లేదు. ఇది అడిగి ఈ కొంపలో ఉండే అనే సుఖం, బయట సుఖం ఎలాగ లేదు, లోపల సుఖం లేదు, బయట సుఖం లేదు, కానీ బతుకుతున్నామంటే మరి చచ్చిపోలేక బతుకుతున్నాయి, ఎలాగ బతకాలి కదా. ఏమంటే పోయి ఇదంతా భగవంతుడి కలిపి మరి మనం ఏం చేస్తాం, ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు ఆడించేవాడు అలా అనుకుని ఆగలేకపోతున్నాం. పోయి మీరు ఏదో చెప్తున్నారు కదా వేదాంతం మొక్క, ఇవన్నీ చెప్తే మా మనస్సు ఊరుకుంటుందా, మా మనస్సు ఊరుకుతుందా, మా అహంకారం ఆగుతుందా, నేను ఆగలేకపోతున్నాం. ఈ మాటలు విని నేను ఆగలేకపోతున్నాం, ఇదంతా దైవ ఇచ్చ, ఇదంతా ఈశ్వర సంకల్పం అనుకు నోరు మూసుకుని పడి ఉండలేకపోతున్నాం. ఏదో జరగవలసింది, ఏదో జరుగుతుంది, ఏదో గొడవ జరుగుతుంది, జరిగేది మనం ఆపు చేయగలమని అలా అనుకున్నా, అలా అనుకుని ఆపు సమాధానం పొందలేకపోతున్నాం. నువ్వు చెప్పే మాటతోటి మాకు శృతి సంగీతం కుదరటం లేదు. నీ మాట మా మ్యూజిక్ వేరుగా ఉంది, నీ మాట వేరుగా ఉంది, శృతి కలపలేకపోతున్నావు. నువ్వు చెప్పి మాటతోటి ఆ శృతి కలపలేకపోతున్నావు. నీ మాటకి మా మాటకి ఏదో చెబుతాంటే భిన్నంగా ఉంటుంది, శృతి కలపటం లేదు. నీ మాటతోటి మనస్సు అంగీకరించటం లేదు, అంగీకరించడం లేదు. నేను ఒకడున్నాను, నాకో దేహం ఉంది, నాకో పేరుంది, నాకో వ్యక్తి ఉంది, నాకో కులం ఉంది, నాకు లేకపోతే నాకు నక్షత్రం ఉంది, నాకు కులం ఉంది, నేను సమాజం ఎంతవాడిని, నేను ఏదో తల ఎత్తి తిరగాలి అందరం గొప్పవాడు అనుకో. ఈ బుద్ధి మటుకు మాకేం పోవటం లేదు. గుడి చుట్టూ ఇల్లు తిరుగుతున్నాం, పూజలు చేస్తాం, ఈ పాడు బుద్ధి మటుకు మాకేం పోవటం లేదు. ఇదో నాది ఫలానా కులం, ఫలానా నక్షత్రం, నక్షత్రం ఫలానా పొలం, నేను గొప్ప ఇంత స్టేటస్ ఉన్నవాడిని, ఇంత గొప్పవాడిని, పూజలు జపాలు చేస్తున్నాం చేయటి, కానీ ఈ బుద్ధి మటుకు పోవటం లేదు మాకు. ఈ పాడు బుద్ధి పోయి విధానం కనపడటం లేదు. నువ్వేదో చెబుతున్నావు వింటున్నావు, కానీ మా మనస్సు అక్కడ శృతి కలపడం లేదు. ఆ మ్యూజిక్ ఒక రకంగా ఉంది, పాట ఒక రకంగా, పాటకు అనుగుణంగా ఉండాలి కదా మ్యూజిక్. పాట ఒక రకంగా ఉంటాయి, మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది, గంతువు పక్క ఏముంటాయి, మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది. అయ్యే నీకు మాకు కుదరటం లేదు, మీ ఇంతటి వాళ్ళు అంతటి వాళ్ళు అయిపోవాలి మేమనుకుంటున్నాం, అనుకోండి మనం, నువ్వు అంటున్నావు అనుకుందాం అనుకున్న మనస్సు ఊరుకోవటం లేదు. అందరిలోని తల ఎత్తుకు తిరగాలి, అందరిలోని గొప్పవాడు అయిపోవాలి నేను అనుకుంటున్నాను, అలా ఉండొద్దని నువ్వు అంటావు. నువ్వు చెప్పిన మాట ఎలాగే విందా అనుకుంటే మనసు ఆగటం లేదు. నీ మనసుతో నా మనస్సును కలిపి నేను పడి ఉండలేకపోతున్నాను అంటే అని ఆడు చెప్పాడు. బాగానే చెప్పాడు. అసెంబ్లీలో మాట్లాడి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతుంది, ఇది మాట్లాడాల్సిందని మాట్లాడేశాడు. అంటే అప్పుడు ఇవి అంటున్నాడు, ఎవరు భగవాన్ చెప్తున్నారు, అసలు భగవంతుడు మీద నీ నోడితోడు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు, కానీ హృదయంలో నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు. నోడితో చెప్తున్నావు ఈశ్వరుడు ఉన్నాడని, నోడితోటి ఈశ్వరుడు. కొంతమంది ఈ పూజలు చెప్పాలి కూడా గౌరవం కోసమే చేస్తారు, భగవంతుడి ప్రీతి కోసం చేయరు. కొంతమంది వీడికి శాంతి లేదు లోకశాంతి కోసం యజ్ఞం చేస్తానంటాడు, వీడికి అన్నం లేదు లోకం ఒక భగవాన్ నాడు వీడికి తింటానికి అన్నం లేదు అన్నసత్రం పెడతానంటాడు అట్టు ఒకడు. ఆడికి శాంతి లేదు లోకశాంతి కోసం యజ్ఞం చేస్తాడు అట్టు. వీడికి తింటానికి అన్నం లేదు లోకం కోసం లోకం అన్నసత్రం పెడతాడు అట్టు. ఏంటి మాట్లాడు సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను. ఇతరులను సంస్కరించే వాళ్ళు కాదు, నిన్ను సంస్కరించుకోవడానికి కావాలి. నువ్వు చేయవలసింది ఇతరులను కాదు సంస్కరించుకోవడం, ముందు నిన్ను సంస్కరించుకో. అప్పుడు నేను చూసుకోను మంది బాగుపడితే బాగుపడతారు, లేకపోతే నీకు శాంతి లేకుండా నువ్వు ఎవరికి ఇస్తావు శాంతి? నీకు సుఖం లేకుండా ఎవరికి ఇస్తావు సుఖం? నువ్వు ఎవరికి నీకున్న అజ్ఞానం పంచిపెడతావు సమాజానికి? నీకున్న అవిద్యను పంచిపెడతావు సమాజానికి? నీకు జ్ఞానం లేకపోతే ఎవరికి పంచిపెడతావు జ్ఞానం? నీకే లేనప్పుడు, నీకే శాంతి లేనప్పుడు ఎవరికి పంచిపెడతావు ఈ శాంతి? నీకే సుఖం లేనప్పుడు ఎవరికి పంచిపెడతావు ఈ సుఖం? శాంతిలోంచి శాంతి వస్తుంది, సుఖంలోంచి సుఖం వస్తుంది, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది, శాంతిలోంచి శాంతి వస్తుంది, సుఖంలోంచి సుఖం వస్తుంది, ఆనందంలోంచి ఆనందం వస్తుంది. జడంలోంచి ప్రాణం రాదు, ప్రాణంలోంచి ప్రాణం వస్తుంది. ఏదైనా సంథింగ్లోంచి వస్తుంది, కానీ నథింగ్లోంచి ఏమి రాదు. అంటే ముందు నువ్వు నోడితోడు దేవుడు అని చెబుతున్నావు, కానీ మనసు నీ నోడితోడు చెప్పిన మాట నీ మనసు కాదంటాను. నీకు పరిపూర్ణమైన విశ్వాసం కుదరాలి ఈశ్వరుడు పట్ల. అది ఇంకో మనకి ఈశ్వరుడనే వాడు కూడా ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మకం కుదిరితే, విశ్వాసం కుదిరితే 150 మార్కులు వస్తాయి. ఫెయిత్ ఈజ్ నెసరీ, బిలీఫ్ ఈజ్ నెసరీ. గీతలో మాట చెప్పాడు, అసలు ఈశ్వరుడని ఒకడు ఉన్నాడనేటువంటి పూర్తి నమ్మకం మీకు కలిగితే మేము లోకంలో కొంతమంది మేము మంచివాళ్ళు మేము మంచివాళ్ళు అని చెప్పుకునే వాళ్ళకంటే ముందు ఇటు బాగుపడతాడని చెప్పాడు భగవద్గీతలో. అదే మనం నోటితో దేవుడు ఉన్నాడని చెప్తే సరిపోదు, మనం నమ్ముతున్నామా అసలు హృదయంలో ఆయన ఉన్నట్టు జీవిస్తున్నామా? ఎవరు ఇతరుల మాటలు మనకు అనవసరం, అలా మనం నమ్ముతున్నామా ఈశ్వరుని? నీకే నమ్మకం ఉంటే నువ్వు చెప్పి గొడవ చాలా మటుకు అణిగిపోతాయి. ఇంకోసారి చెప్తున్నాను, ఆడించేవాడు ఈశ్వరుడు కాదు, ఆడేవాళ్ళు కూడా ఈశ్వరుడు. నీకు దుఃఖమేమి? నారాయణుడు నారాయణుడే, నరుడు కూడా నారాయణుడే. నారాయణుడుగా లండన్ అంటాడు స్వామీజీ, నారాయణుడు నారాయణుడని అందరికీ తెలుసు, నారాయణుడు నారాయణుడని అందరికీ తెలుసు, కానీ నరుడు కూడా నారాయణుడని కొద్దిమందికి తెలుసు. అది తెలుసుకుంటే చాలు మనం. ఇప్పుడు మనకు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే మన శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగ నిర్ధారణ అయిపోయింది అనుకోండి, ఈ ఫలానా రోగం నిర్ధారణ చేయిస్తారనుకోండి డాక్టర్లు, ఆ రోగం తగ్గడానికి ఫుడ్ ఎలా తీసుకోవాలి? మీకు అర్థమవుతుంది? మందు ఏ టైంలో వేసుకోవాలి? ప్రవర్తన ఎలా ఉండాలి? నిద్ర ఎలా ఉండాలి? ఇవన్నీ డాక్టర్లు చెప్తారు మనకి, సీటు మీద రాసి ఇచ్చేస్తారు. నీకు రోగ నిర్ధారణ అయిపోయింది, మీరు తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి, మీరు వాడే మందులు ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, లేదా మార్నింగ్ వాకింగ్ అవసరం ఏదో చెప్తారు. వాళ్ళు నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు మనకు అజ్ఞానం ఉందని మనకు తెలుస్తుంది. మనకు అజ్ఞానం ఉన్న సంగతి నిర్ధారణ అవుతుంది, మనకు అవిద్య ఉన్న సంగతి నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుంది, రోగ నిర్ధారణ అయిపోయింది, డాక్టర్ చేశాడు రోగ నిర్ధారణ, దాన్ని పోగొట్టుకోవడానికి ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏదో మందులు ఒకటి, ఆహార నియమం, ఆ మందులు, వాకింగ్ ఇంకోటి ఇంకోటి డాక్టర్ చెప్తాడు కదా, ఆ డాక్టర్ చెప్పిన పత్రం చేస్తే వాడు రోగరహితులు అవుతాడు. వాడు ఏమవుతాడు, రోగరహితులు అవుతాడు. అజ్ఞానంలో అజ్ఞానం ఉండాలి మనకు తెలిసాక, అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి ఎలా విడుదల పొందాలో ఈశ్వరుడు చెప్పాక, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే అజ్ఞాన రహితులు అవుతాం, అవిద్యారహితులు అవుతాం. రోగ నిర్ధారణ అయిందనుకోండి, రోగ నిర్ధారణ అయ్యాక ఆ మందులు వాడడం అనుకోండి, ఆయన చెప్పినటువంటి ఆహార నియమం పాటించామనుకోండి, రోగ నిర్ధారణ అయినా రోగం తగ్గదు. అలాగే మనకు అజ్ఞానం ఉందని తెలిసాక అందులోంచి ఎలా విడుదల పొందాలో ప్రిస్క్రిప్షన్ మనకు అందాక కూడా ఆ రకంగా జీవి మన బిహేవియర్ ఆ రకంగా తీర్చిదిద్దకపోతే అజ్ఞానంలోంచి అవిద్యలోంచి బయటికి రాలేము. అదే రమణ మహర్షి గారు రంగని అంటాడు, నువ్వే అన్నం వండాలి, నువ్వే కూర వండాలి, నువ్వే అరిటాకు తేవాలి, అన్నం కూర నువ్వే కలపాలి, అన్నం కూర నువ్వే కలపాలి, అన్ని ముద్దలు కూడా నువ్వే చెయ్యాలి, అన్ని చెయ్యాలి, వంట నువ్వే చెయ్యాలి, బియ్యం నువ్వే సంపాదించాలి, అన్ని నువ్వే చెయ్యాలి రంగని అంటాడు. ఎవరితోటి ఎవరితోటి, రమణ స్వామితో అంటాడు రంగని, నువ్వు చెప్పినట్టు అన్నీ నేను చేస్తాను, అన్నీ నేను చేస్తాను, ముద్ద కూడా చేస్తాను, నీ నోట్లో కూడా పెడతాను, కానీ మెంగటం మటుకు నువ్వు మెంగాలి. అన్నీ నేనే చేస్తాను కానీ మింగే టైం దగ్గరికి వచ్చేప్పటికి నువ్వు మింగాలి. నేను ఎక్స్టర్నల్గా చేసేదంతా నేను చేసేస్తాను, ముద్ద కూడా నీ నోట్లో పెడతాను, కానీ మింగే టైంలో నేను మింగలేదు, నువ్వే మింగాలి. ఆ ఒక్క పని నువ్వు చేస్తే సరిపోతుంది, మిగతాదంతా ఎక్స్టర్నల్గా గురువు చేసుకెళ్తూ ఉంటాడు. ఆ సేవ చేసినప్పుడు నువ్వే చెయ్యాలి, నువ్వు చెప్పినట్టు అన్నీ చేస్తాను, నీ నోట్లో కూడా ముద్ద పెడతాను, కానీ మింగటం నువ్వే మింగాలి. వీడు ఏమంటున్నాడంటే, నీకు ఈశ్వరుడి మీద విశ్వాసం పెంచుకో, ఈశ్వరుడి మీద పెంచుకో, ఈశ్వరుడని ఒకడు ఉన్నాడని పూర్తిగా నమ్ముకో. ఏమంటున్నాడంటే, అవును నువ్వు ఆయన నీకేదో కష్టాలు పంపిస్తున్నాడని అంటున్నావు, నీకు ఆయన కష్టాలు ఏదో పంపిస్తున్నావు, చింత తర్వాత చింత ఇవన్నీ ఏదో పంపిస్తున్నాడు అంటున్నావు, పంపించినాయి ఆయన ఎన్ని పంపిస్తాడో, పంపించిన తర్వాత ఆయన ఓడిపోతాడు. ఒక పండరి భక్తుడు అన్నాడు, తుకారాం అన్నాడు ఈ మాట, ఒక పండరి భక్తుడు అన్నాడు, నా చేతులు నువ్వే ఓడిపోయావన్నాడు ఈశ్వరుని పాండుకంకడి. నువ్వు నా చేతి నీ చేతిలో నేను ఓడిపోలేదు, నా చేతిలో నువ్వు ఓడిపోయావు. నీ దగ్గర ఎన్ని నీ బ్యాగ్లో నీ సంచిలో ఎన్ని కష్టాలు ఉన్నాయని నా దగ్గరికి పంపేశావు, అన్నీ నా దగ్గరికి పంపేశావు, కానీ ఒక కష్టం కూడా నాకు వికారం తీసుకురాలేదు, నిర్వికారంగా ఉన్నాను. ఒక్క కష్టం కూడా నాకు వికారం తీసుకురాలేదు, నీ దగ్గర ఎన్ని బాధలు ఉంటే అన్నీ నాకు పంపేశావు, కానీ నేను నిర్వికారంగా ఉన్నాను, ఎప్పుడు వికారం చెందలేదు నేను. అయినప్పటికీ నేను నిర్వికారంగా ఉన్నాను. కొత్తగా ఏదైనా కష్టాలు పంపడానికి నీ బ్యాగ్లో ఏమీ లేవు, కొత్తగా నువ్వు పంపడానికి అవకాశం లేదు, నీ దగ్గర ఏమీ లేవు, నీ దగ్గర ఉన్న బాణాలన్నీ అయిపోయినాయి, దాన్ని మటుకు హ్యాపీగాను ఉన్నాను. కొత్తగా నీ దగ్గర శస్త్రాలు పంపడానికి నీ దగ్గర ఏమీ లేవు, నీ చేతిలో నేను ఓడిపోయేది, నా చేతిలో నువ్వు ఓడిపోయి ఓ రంగ పాండ్రంగా అంటాడు. అంటే నువ్వు ఎన్ని కష్టాలు పంపించిన శాంతి చిత్రం చెదిరిపోలేదు, నువ్వు ఉన్నావనే నమ్మకం కూడా పోలేదు. కొంతమంది అనుకున్న కోరికలు లేకపోతే దేవుడు తిడతారు, దేవుడు లేడంటారు. నేను ఎప్పుడు తిట్టలేదు, నువ్వు లేవని కూడా నేను అనుకోవటం లేదు. నువ్వు చాలా బాణాలు విడిచిపెట్టావు నా మీద, కానీ నా శాంతి చిత్రం చెదరలేదు. అలాగని నువ్వు చెప్పి మాట మీద నా మనసు, నువ్వు చెప్పే మాట నా మనసు కాదంటలేదు, నువ్వు చెప్పే మాటతోటి నా మనసు సమాధానం పొందుతుంది. నువ్వు నా కష్టాలు పంచావు, నీ మాట మీద నేను ప్రీతి పోగొట్టుకోవటం లేదు. నువ్వు నాకు గౌరవాలు పంపలేదని కూడా నీ మీద నాకు ప్రీతి చెప్పటం లేదు. నువ్వున్నావు నేను నమ్మకం నాకు చెదిరిపోవటం లేదు. అంచేది కొత్తగా నువ్వు కష్టాలు పంపడం, నీ బ్యాగ్లో నీ సంచులు ఏమి లేవు. ఓ రంగ, ఓ పాండురంగ, నీ చేతిలో నేను ఓడిపోలేదు, నా చేతిలో నువ్వు ఓడిపోయావు. అంటే నువ్వు ఎన్ని ఎంత క్షోభ పంపినా నేను వికారాలు లేకుండా నిర్వికారంగా ఉన్నాను. నాకు ఎన్ని వికారాలు వస్తాయనుకున్నావు? నాకు వికారాలు వస్తున్నాయనుకున్నావు? నేను నిర్వికారంగానే ఉన్నాను. నా చేతులు నువ్వే ఓడిపోయావు, నీ చేతులు నేను ఓడిపోలేదు. ఇది ఒకటి. మీరు ఇప్పుడు సాధనంతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మీరు దుఃఖంలేని స్థితికి ఎగిరెత్తిపోవాలనుకుంటున్నారు అనుకోండి. సబ్జెక్ట్లెస్, ఆబ్జెక్ట్లెస్, నువ్వు లేవు నేను లేను, అది మీకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి. కంప్లీట్గా ఒక వాడకు ఒక వాడలో ఎంత సరిగ్గా పడుతున్నా అంత దుఃఖం మీకు ఉందనుకోండి. ఇప్పటికి ఇప్పుడే కాలు బూడి వెళ్ళిపోతుంది. దుఃఖం వేరు బుద్ధిలోంచి వస్తుంది, దుఃఖం వ్యాధి బుద్ధిలోంచి వస్తుంది. ఆ వేరు బుద్ధి వ్యాధి బుద్ధి ఎప్పుడైతే నశించిందో దుఃఖానికి దుఃఖం ఉండటానికి అక్కడ అవకాశం లేదు. మీరు ఎప్పుడు దుఃఖమైన స్థితికి ఎగిరి వెళ్ళిపోతారు. మీ సాధనతో కూడా నిమిత్తం లేకుండా ఆ సాధన ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు. సాధన ఎందుకు చేయాలంటే, సాధన ఎందుకు చేయాలంటే సాధకుడు లేకుండా చేసుకోవటానికి. మీరు ప్రాణాయామం చేయండి, ధ్యానం చేయండి, సాధన చేసేదే. సాధన చేసే సాధకుడు లేకుండా చేయటానికే సాధన. అది మనకి అది అర్థం అవ్వాలి. సబ్జెక్టు సాధకుడు లేకుండా సాధకుడు సాధన ఎవరు చేస్తారు? మనసు చేస్తుంది అంతే కదా. ఆ మనసు లేకుండా చేసుకోవడానికి ఇదంతా. ఇప్పుడు ఏదైనా ఎనపెట్టి ఉందనుకోండి, ఎనపెట్లు మన బంగారం అక్కడ పెట్టుకున్నది మన వస్తువు ఏదైనా ఉంటే ఎనపెట్లు ఈ స్థాయి వేసేస్తాం అనుకోండి అనుకోండి. ఎవడైతే నాకు దుఃఖం వస్తుంది, నాకు ఈ మైండే కదా, అంత మైండే కదా కారణం, అంత మైండే కారణం. ఆ మైండ్ని తీసుకెళ్ళి హృదయంలో లాక్ చేసేస్తాం అనుకోండి. ఈ మనసును తీసుకెళ్ళి హృదయంలో లాక్ చేసి మీరు ప్రాణాయామం ద్వారానో భక్తి ద్వారానో లేదా వివేకం వల్ల వైరాగ్యం వల్ల ఏదో రకంగా ఏదో ఒక ఉపాయం ద్వారా ఈ మనసును తీసుకెళ్ళి హృదయంలో లాక్ చేస్తారనుకోండి. దానికి పుట్టిసప్పుడు ఆగిపోయి చచ్చిపోతుంది మైండ్. ఇప్పుడు మీ శరీరానికి అన్నం పెట్టకపోతే 40 రోజులు శరీరం చచ్చిపోతుంది. అలాగే ఎప్పుడైతే మనం హృదయంలో తీసుకెళ్లి మైండ్ లాక్లో పెట్టేశాము, మన హృదయంలో తీసుకెళ్లి మైండ్ లాక్ చేసాము అక్కడ, అప్పుడు దానికి ఏమవుతుందంటే విషయచింతన ఆగిపోతుంది. విషయచింతన ఆగిపోయి న్యాచురల్ డెత్ వచ్చేస్తుంది. కృత్రిమ డెత్ కదా, న్యాచురల్ డెత్ వచ్చేస్తుంది. అంటే పండిపోయిన ఆకు ఏదైనా చెట్టు నుండి రాలిపోతుంది, ఎవరు దెబ్బతో కొట్టక్కడ లేకుండా అలా మైండ్ సహజంగా నశించిపోతుంది. హార్ట్లో మీరు అక్కడ లాక్ చేయగలిగితే, హార్ట్లో దాన్ని ఉంచగలిగితే మైండ్ అయితే. మీరు ఇతరులను విమర్శించకండి, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే అంటే కంగారు పడకండి. అంటే మీ స్టోర్లో దోషాలు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి, భగవంతుడు ట్రాన్స్ఫర్ పెడతాడు. అంటే విమర్శ చేసే వాళ్ళకంటే విమర్శలు పడేవాళ్ళు తొందరగా మోక్షాన్ని పొందుతారు. మాటలు అనేవాళ్ళకంటే మాటలు అనిపించుకునే వాళ్ళు తొందరగా మోక్షాన్ని పొందుతారు. సహనం అవసరం, కానీ సహనమనేది ప్రతి మనిషికి సహనం అవసరమే, కానీ ఆ సహనాన్ని నేర్చుకోవడానికి సహనం ఉండాలి. అంటే మనిషికి సాత్విక బుద్ధి పెరిగి కొద్ది రియాక్షన్ తగ్గిపోతుంది. మళ్ళీ సాత్విక బుద్ధి పెరిగిపోతుంది అనుకోండి, ఇక వారు చెప్తారు, వారు కొట్టారు, వారు ఇలా అన్నారు, వారు అలా అన్నారు, ఇవన్నీ ఇవన్నీ సాత్విక బుద్ధి పెరిగి మనకి పెరిగి కొద్ది ఈ ఎక్స్టర్నల్ వచ్చి రియాక్షన్స్ అన్ని తగ్గిపోతాయి. అంటే మాట కాడ జాగ్రత్తగా ఉండండి, తిండి కాడ జాగ్రత్తగా ఉండండి. వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక బాహ్య పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నా గర్వం తెచ్చుకోవద్దు, అవినయం తెచ్చుకోవద్దు. మీ మనస్సులో అవినయం ఉందనుకోండి, మీ కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది. మీ మనస్సులో జ్ఞానం ఉందనుకోండి, మీ కళ్ళ ద్వారా వచ్చేస్తుంది. ఒకవేళ మీ తలుపులు మీరు తలుపులు మూసేసుకున్నారు, మీరు నిజంగా హృదయంలో జ్ఞానం ఉందనుకోండి, ఈ జ్ఞానం ఎవరికి తెలియకూడదు అనుకుంటారు అనుకోండి, మీ కళ్ళు ద్వారా, మీ ముఖం ద్వారా, మీ నోటి ద్వారా జ్ఞానం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా మీ లోపల అజ్ఞానం ఉందనుకోండి, అది అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మీ నవద్వారపురం అజ్ఞాని ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నావు అనుకున్నా అవసరం లేని మాట అనేక వస్తా అంటాడు నోటంట. యూస్లెస్ వర్డ్స్, యూస్లెస్ థింకింగ్, వెయిన్ లైఫ్ థాట్స్. రెండుంటే దుఃఖం, ఒకదానికి ఒక్కటి ఒక్కటి ఉన్నది ఒక్కటైతే దుఃఖం ఏంటి? ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలమారిన, ఇది నీ లీల, ఇది నీ మాయ, ఇది నీ నాటకం, ఇది నీ డ్రామా. ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇది ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటి. మరి లోకము, ఈ జీవకోటి, ఈ చెట్లు, మరి పశువులు, మానవులు, కొండలు, నదులు, ఇదంతా ఈ విశాలమైన సృష్టి, ఖగోళం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలు, ఎంత ఎంత చూడండి, ఎంత విశాలంగా ఉండదు. ఒకడు ఈశ్వరుడు ఒక్కడంటే ఒక్కడే అంటున్నారు, బ్రహ్మము ఒక్కడంటే ఒక్కడే అంటున్నారు. ఇదంతా ఏంటి? ఇదంతా ఇది మాయ, ఇది లీల. నువ్వు నువ్వు లేక ఉన్నావు, నువ్వు నువ్వు లేదని, నువ్వు నువ్వు లేవు, నువ్వే నీలో మార్పు ఏమి లేదు, నువ్వు నువ్వు లాగ ఉన్నావు. నువ్వు నువ్వు లాగుండు ఇన్ని రకాలుగా కనిపిస్తున్నావు, నువ్వు నీలో ఏం మార్పు లేదు, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉన్నావు. నువ్వు నువ్వు లాగుండి ఇన్ని రకాలుగా, ఈ నక్షత్రాలుగా, జీవకోటిగా, కొండలుగా, నదులుగా, ఇదంతా ఇలా కనిపిస్తున్నావు అంతే. కానీ నువ్వే నిజం, మా కళ్ళకు కనిపించేది నిజం కాదు, కానీ మా కళ్ళకు కనిపించేది కూడా నువ్వే. నీలో వికారాలు లేక నువ్వు ఎంత కనిపిస్తున్నావు, ఎలుగురికి ఇలా కనిపిస్తున్నావు అంతే. ఇలాగా ఇలా కనిపించేది నువ్వే. విశ్వం విష్ణువు, నీకు అర్థమవుతుందా? విశ్వం విష్ణు సహస్రనామాలు, విశ్వము విష్ణువు, విష్ణువు సరే సరే, విశ్వ రూపంలో ఉన్నాడు కూడా విష్ణువే. విష్ణువు విశ్వం, విశ్వం వేరే, విష్ణు వేరే అని మనకు బాహ్యానికి అనిపిస్తుంది, కానీ విశ్వం రూపంలో ఉన్నాడు కూడా విష్ణువే. ఇదంతా కనిపిస్తాను, ఇదంతా వీరికి ఇలా కనిపిస్తాను అంతే. ఒకడవో నిన్ను మాయమనరించి, ఇది నీ జాలము అరి నాచర, ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ మాయ, ఈ కనిపించేదంతా నువ్వే, కనిపించేదంతా నువ్వే, నువ్వు నువ్వులాగా ఉండి ఇదంతా ఇలా కనిపిస్తున్నావు. ఇదే మాయ, ఇదే లీల, ఇదే ఇదే మాయ, ఇదే లీల. ఈ మాయలోంచి విడుదల పొందిన వాడికి బ్రహ్మానం. ఇదంతా నిజం కాదు, వీరికి ఇలా కనిపిస్తాను, నీకు అర్థమవుతుందా? ఇదంతా వీరికి మనకు నిజంలాగా, నిజం వేరుగా ఉంది, ఇది నిజంలాగా కనిపిస్తాను. ఇదంతా కనిపించేది నువ్వే, నిజం నిజంగానే ఉంది, వీరికి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించేదానికి అధిష్టానంగా ఉన్నది కూడా నిజమే. ఒకడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇది నీ మాయ, ఇది నీ లీల. అంటే దాని అర్థం ఏంటి? ఇలా కనిపించేది కూడా నువ్వే, ఇలా కనిపించేది కూడా నువ్వే. ఈ జీవకోటి రూపంలో ఉన్నవాడు కూడా నువ్వే. ఇక్కడ ఇందుకు దుఃఖం ఎక్కడ? జీవకోటి రూపం ఉన్నవాడు కూడా నువ్వే. అంటే మరి జీవకోటి రూపంలో ఉన్నాడు అంతర్యామగా ఉన్నవాడు ఆయనే, ఈ జీవుడి రూపంలో నరుడి రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. అయితే మన అందరి హృదయం ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, మన అందరి హృదయంలో ఉన్నవాడు నారాయణుడే, ఉన్నవాడు ఒక్కడంటే ఒక్కడే గాడ్. భగవంతుడు నా ఒక్క నా ఒక్కడి లోపల లేపు, మీ లోపల కూడా ఉన్నాడు. నా ఒక్కడి లోపల గాడ్ ఈజ్ ఇన్ ఆల్, అందరిలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. కానీ అందరిలో ఉన్న నాలో ఉన్న ఈశ్వరుడు నాకు అనుభూతి లేడు, మీలోని ఈశ్వరుడు కూడా నాకు అనుభూతిలోకి రావటం లేదు. ఎందుకు రావటం లేదు? అది మన అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ ఆల్ హ్యూమన్ అందరిలోనూ ఉన్నాడు. అయితే ఉన్నది ఎందుకు మనకు అనుకూలంలోకి రావటం లేదు? ఉన్న మాట నిజమే, అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఉన్న మాట నిజమే, కానీ ఎందుకు మనకు అనుకూలంలోకి రావటం లేదు? ఒకటే కారణం, రూపం నామం, ఇదే మాయ. రూపం నామం, రూపం వచ్చాక వాళ్ళకి ఏదో పేరు పెడతారు. ఈ నామరూపాలను తీసి మీరు పక్కన పెట్టండి. అందరిలో అందరి హృదయాల్లో ఉన్న అంతర్యామి, నీ హృదయంలో ఉన్న వస్తువు, అందరి హృదయంలో ఉన్న వస్తువు అంతా ఒకటే. శరీరాలు తేడా, పేర్లు తేడా, రంగులు తేడా, గుణాలు తేడా, ఇవన్నీ ఈ పోగంతా తీసో పక్కన పెట్టండి. లోపల ఉన్న వస్తువు అంతా ఒకటే. మీరు ఆ రూపబుద్ధి దగ్గర ఆగిపోయారనుకోండి, ఆ కలర్ దగ్గర ఆగిపోయారనుకోండి, ఆ రూపం దగ్గర ఆగిపోయారనుకోండి, ఒక పేరు దగ్గర ఆగిపోయారనుకోండి, అంతకంటే మీరు లోపలికి వెళ్ళలేకపోతున్నారనుకోండి, లోపల ఉన్న అందరిలో ఉన్నాడు ఉండటం ఈశ్వరుడు. ఆయన మీకు గోచరం కాదు, ఆయన గోచరం లోపల ఈశ్వరుడు. మనకు గోచరం కాకుండా మనకి అడ్డొచ్చేది ఎవరు? ఇతరులు కాదు, మనది. మన మన దేహంతో మనకున్న తాదాత్యం, మనకున్న పేరుతో మనకున్న తాదాత్యం, నామరూపాల మీద నామరూపాలతో మనకున్న తాదాత్యం. పలానా పేరు నాది, పలానా దేహం నాది, పలానా కుటుంబం నాది, పలానా కులం నాది, పలానా జాతి నాది, పలానా ప్రాంతం నాది, ఏదో తాదాత్యం పొందు. కాని దానితో తాదాత్యం పొందుతున్నావు దేహాభిమానం వల్ల. నీ లోపల ఈశ్వరుడు తెలుసు అంతర్యామి, నీకు అనుభవంలోకి రావటానికి కారణం ఎవరూ కాదు, నీవే కారణం. నీ గుణాల కారణం, నీ దేహాభిమాన కారణం. ఈ దేహాభిమానం, దేహబుద్ధి, నామబుద్ధి రెండే కారణం. మాయ అంటే ఏమి లేదు, నామరూపాలే మాయ. ఆ నామరూపాలను పక్క తీసి మీరు చూడండి, ఉన్నది ఈశ్వరుడే. ఈ రూపాన్ని అందరికీ తల రూపం ఉంది, అందరికీ తల పేరు ఉంది. ఈ రూపాన్ని పేరును పక్కన పెట్టండి, ఉన్నది ఆయన. ఆయన ఉన్నాడప్పుడు మనం లేదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఊరికి మనం నీడలో మీరు ఉన్నారు, నేను ఉన్నానంటే దుఃఖం. మీరు ఉన్నారు, నేను ఉన్నానంటే దుఃఖం. ఎవరు లేరు, ఉన్నది ఒక్కడే వాడు నారాయణుడు అంటే వాడికి దుఃఖం. రెండుంటే కోలాటం, కానీ ఇంక ఒకటి ఉంటే కోలాటం. రెండుంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళకి భయం, కానీ ఒకదా ఒక రెండు లేకపోతే భయం ఉంది, రెండు లేకపోతే బెంకేం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. నీవు నేను, నీవు నేను. సబ్జెక్ట్ వచ్చాక ఆబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ లేకపోతే ఆబ్జెక్ట్ లేదు. నేననే తలంపు వచ్చాక నువ్వు వాడనే తలంపు వస్తుంది. నేననే తలంపు లేకుండా వాడు లేడు, నువ్వు లేవు, వాడు లేడు. ఇది నేననే తలంపు వచ్చాక నువ్వనే తలంపు వస్తుంది. నేననే తలంపు అణిగినప్పుడు నువ్వనే తలంపు కూడా అణిగిపోతుంది. ఆ తలంపులు అణిగిపోయినప్పుడు వాడికి దుఃఖంతో పని లేదు. అన్ని సర్వ దుఃఖాల నుంచి, సర్వ బలహీనతల నుంచి, మొత్తం అశాంతి నుంచి, అక్కడ బండిడి అశాంతి ఉంటే బండి అశాంతి నుంచి ఇప్పుడే ఇక్కడ వాడు విడుదల పొందుతాడు. నేను ఇంటికాడ చాలా కష్టపడి పనిచేస్తున్నా అండి, ఎవరో గుర్తించటం లేదు అని అనుకోకండి. దానివల్ల మీకు అజ్ఞానం పెరుగుతుంది, అవిద్య పెరుగుతుంది, పునర్జన్మ పెరుగుతుంది. ఎంచేత చెప్తున్నానంటే గుర్తింపులు దేవుడికి అక్కర్లేదు, గుర్తింపులు సత్యానికి అక్కర్లేదు, గుర్తింపులు బ్రహ్మకు అక్కర్లేదు, గుర్తింపులు అహంకారానికి కావాలి. మీరు గుర్తింపులు కోరికనే కొలిది మీరు ఎంత సాధన చేసిన మీ అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఇరవై మంచి పనులు చేసినా గుర్తింపులు కోరుకోవద్దు. పూజ పూజ కోసమే చేయండి, జపం జపం కోసమే చేయండి, పని పని కోసమే చేయండి. భగవంతుడు మీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అవన్నీ భగవంతుడికి విడిచిపెట్టండి. మీకు ఏది అవసరమో మీకంటే ఎక్కువ దేవుడికి తెలుసు, మీకు ఏది అవసరమో మీకంటే ఎక్కువ భగవంతుడికి ఎక్కువ తెలుసు. అదే రమణ మహర్షి గారు చెప్తారు, ఈ సృష్టి భారం మోసే ఈశ్వరుడు, ఈ సృష్టి భారం మోసే నారాయణుడు, నీ ఒక్కరి బరువు మోయలేడా? మీలో ఎవరికైనా ఒకసారి ధనం ఎక్కువ వచ్చేది, ఒకసారి పావర్టీ రావచ్చు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి ధనవంతులమం భేదవాళ్ళ కింద ఉంటాం. ఒకసారి మనం ఎంత ప్రయత్నం చేసినా ధనవంతులమం పేదవాళ్ళ కింద ఉంటాం. వాడు ఎందుకు ధనవంతుడు అవుతున్నాడో, వీడు ఎందుకు ధనవంతుడు అవుతున్నాడో, వీడు తాళించి ఎంత ఇష్టడు చేతులు అంటే వాడు పేదరికం అనుభవించడం ద్వారా కొన్ని పాఠాలు అయ్యో నేర్చుకోవాల్సి ఉంది. చేసిందల్లా కలిసి వస్తూ అందరూ ధనవంతులైపోతారు. కొంతమంది చేసింది కలిసి వస్తుంది, కొంతమంది చేసింది కలిసి రావటం లేదు. అది ఎవరికైతే కలిసి రావటం లేదు ఆడికి బాగుపడాలని ఉంటుంది. అది కర్తృరాజ్ఞ, కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. అది మీరు చదువుతున్నారు కానీ అర్థం అవటం లేదు. అర్థమైతే మీ దుఃఖం నశిస్తుంది. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మకిం పరం కర్మ తగ్జడం. ఎవడైతే మీరు కర్త కర్త అనుకుంటున్నారో వాడికి రూపం లేదు, వాడికి నామం లేదు, మీరంటే ఉన్నాడు వాడి కర్త. బాగా అర్థం చేసుకోండి, కర్తృరాజ్ఞ అన్నప్పుడు ఎవడైతే మీరు కర్త కర్త అనుకుంటున్నారో, ఈ సృష్టికి ఎవడైతే యజమాని అనుకుంటున్నారో, ఈ సృష్టికి ఎవడైతే ప్రభు అనుకుంటున్నారో, వాడు మీరంటే ఉన్నాడు కానీ వాడికి ఒక పేరు లేదు, వాడికి ఒక రూపం లేదు, వాడి గుర్తింపులు అక్కర్లేదు, వాడికి గుర్తింపులు అక్కర్లేదు, పేరు లేదు, వాడు వేడు రూపం లేదు కాబట్టి వాడు వేడనుకో అంటున్నాడు. వాడు ఏదంటే ఉన్నాడు, వాడు లేదంటే ఉన్నాడు. వాడిని వాడి సంకల్పం విరుద్ధంగా లోకంలో ఏమి జరగదు, జరగటానికి వీలు లేదు. ఇంచేదంటే వాడికి లోకానికి బ్రహ్మంగా లేదు. అంటే కొంతమంది ఏమంటారంటే, ఏమంటే ఆ కర్త మా కళ్ళకు కనపడటం లేదు కదా, ఆడ ఉన్నాడని ఎలా చెప్పగలమంటారు? ఆ కర్తృరాజ్యం ఆ కర్త ఎవడో ఉన్నాడంటున్నారు కదా, ఆడి ఆడి మా కళ్ళకు కనపడటం లేదు, ఆడు ఉన్నాడని ఎలా చేస్తున్నాయని చెప్పగలరా? మీ కళ్ళకు కనపడాలా? మీ కళ్ళకు కనపడితే ఆడు ఉన్నట్లేదు. మీ కళ్ళకి పుష్పంలోని వాసన తెలియదు అసలు, దేవుడు కనపడటం మాట కదా. ఓ గులాబీ పువ్వుని తీసుకొచ్చి మీ కళ్ళగారు పెట్టి చూడండి, వాసన తెలుస్తూ ముక్కు దేవుడు పెట్టి తెలుసు. మీ కళ్ళకి పుష్పంలో ఉన్న వాసన తెలియటం లేదు, మీ కళ్ళకి దేవుడు కనపడటం. మీరు కూర చూస్తారనుకోండి, ఆ కూర మీ కళ్ళకు రుచి తెలిసి నోట్లో పెట్టుకుంటే రుచి తెలుస్తుంది, ఆ కూర బాగుందో బాగలేదు. మీరు కళ్ళతో చూస్తే రుచి తెలియదు, నోట్లో పెట్టుకుంటే రుచి తెలుస్తుంది. అంటే అదే అర్థం, మీకు ఆ యోగ్యత వచ్చినప్పుడు అర్హత వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఆ కర్త ఎవడం. అంటే మీ కళ్ళకు కనపట్టలేదు కాబట్టి లేడని కాదు. ఈ భూమి కంటే పెద్దవాడు సూర్యుడు, మన కళ్ళకు కనిపిస్తే సూర్యుడు భూమి కంటే పెద్దవాడు, కానీ ఇంత బొమ్మలా కనిపిస్తున్నాడు. నీ కళ్ళకి చిన్న, నీ కళ్ళకి ఎంత చిన్నవాడు కనిపిస్తున్నా, అంత చిన్నవాడు కాదు సూర్యుడు, ఈ భూమి కంటే పెద్దవాడు. రూపాన్ని బట్టి శక్తి ఉండదు, పేరుని బట్టి శక్తి ఉండదు. కొంతమందికి పేరు లక్ష్మణి పేరు ఉంటుంది, ఇంట్లో లక్ష్మి ఉందని అర్థం కాదు. అది చివరివారం వచ్చేవాడికి కొట్లు అన్నీ బాకీలే, ఆ లక్ష్మి ఉన్న పేరున్న అమ్మాయికి. పేరులో లక్ష్మి ఉందని ఇంట్లో లక్ష్మి ఉందని చెప్పలేము. అలాగే రూపాన్ని బట్టి శక్తి ఉండదు. మీరు గొప్ప ఎవరైనా అందంగా ఉండొచ్చు, మీ అందాన్ని బట్టి శక్తి ఆధారపడదు, శక్తి ఈశ్వరుడు. పేరుని బట్టి రూపాన్ని బట్టి ఆధారపడదు శక్తి. అంటే కత్తిరాజ ఉన్నాడు, వాడికి రూపం లేదు, వాడికి పేరు లేదు. మన ఋషులు, మన పెద్దవాళ్ళు, మన యోగులందరూ కలిసి ఆ రూపం, ఆ పేరు లేని వాడికి పేరు పెట్టేశారు. వ్యక్తిగా పేరు లేకపోతే బుజ్జిగాడని ఏదో పేరు పెట్టాలి కదా. వ్యక్తిగా పేరు లేకపోతే ఎలా పిలుస్తాను, ఆ పేరంటే ఎలా లేదు, పేరంటే లేని వాడికో పేరు పెట్టేశారు. అది భగవంతుని పేరు ఇది. ఓ ఉన్నది ఒక్కటే ఒక్కటే బ్రహ్మం, దానికి పేరు లేదు. పేరు లేని దాన్ని ఒకసారి ముద్దిగా అనుకోటానుకో పేరు పెట్టారు. అదే ఆ ఓంకారమే దేవుడి పేరు. గీతలో చెప్తాడు, ఆ ఓంకారేశ్వరుడితోటి సమానమైన వాడే లేడు, వాడికి మించిన వాడు ఎలా ఉంటాడు. ఈశ్వరుడు ఈశ్వరుడితోటి సమానమైన వాడు ఈ సృష్టిలో ఎవడు లేడు, వాడికి మించిన వాడు ఎలా ఉంటాడు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పిన సారా అంశం అంటే నోరుతోటి ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అలాంటివి కాదు. నీ వర్గం ఇంకో నువ్వు నోరు చెప్పిదే ఇతరుల మాటలు, నీ నోరు చెప్పిదే నీ వర్గం యాక్సెప్ట్ చేయాలి. నీ నోరు చెప్పే మాటే నీ వర్గం యాక్సెప్ట్ చేయాలి. నీ వర్గమైన ఒకటండి, నోరుతో గౌడు చెప్తున్నావు. నీ హృదయానికి నీ నోటికి సంబంధం లేదు. నీకు ఈశ్వరానికి ఈశ్వర సాక్షాత్కారం, సత్య సాక్షాత్కారం ఎలా సాధ్యమవుతుంది? నీ నోటికి నీ మనస్సుకి సంబంధం లేనప్పుడు నీకు బ్రహ్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? ముగిస్తున్నాం. ఇవాళ పుస్తకం తీశాం కానీ పుస్తకం చదవటాలేదు. నువ్వు పని చెయ్యి, నువ్వు ఇష్టం వచ్చినాయి బట్టి, నీ బట్టి నిజమైతే భగవంతుడు నీ ఇష్టం వచ్చిన టైం చెయ్యి. మనకు నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమనుకో, ఆయన ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పు. వండర్ఫుల్ టీచింగ్ చూడండి. చెవులన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడు. కళ్ళు లేనివాడు ఎలాగా లేని వాళ్ళే చెవులు పట్టుకున్నాడు ఎలాగే చెప్పమని అనుకోండి. చెవులు ఉన్నది వినండి, చెవులు లేని వాళ్ళు ఎలాగ వినలేరు. ఇంకా కళ్ళు లేని వాళ్ళు ఎలాగ చూడలేరు. కొంతమంది కళ్ళు ఉంది చూడలేరు, చెవులు ఉండి వినలేరు. వాళ్ళకి పూర్వపుణ్యం లేదు. కొంతమంది కళ్ళు ఉంటాయి చూడలేరు, చెవులు ఉంటాయి వినలేరు. ఇక వెనుక బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి పూర్వపుణ్యం లేదు, ఆ పూర్వజన్మ సంస్కారం లేదు. ఆ పూర్వజన్మలో ఆ గుడ్ టెండెన్సీస్, ఆ నోబుల్ టెండెన్సీస్, ఆ నొబిలిటీ లేకుండా డిగ్నిటీ పొందలేదు మనిషి. లోపల జెంటిల్నెస్, లోపల హోందాతను ఆ జెంటిల్నెస్ ఆ నోబిలిటీ ఉంటుంది కొంతమంది ప్రత్యేకంగా ఆ జన్మాంతరం నుంచి వచ్చి ఉంటుంది. అది లేకుండా నీ డిగ్నిటీ పొందలేవు. నీ పెద్ద లోపల నీ హృదయంలో పెద్దరకం లేకుండా నువ్వు దివ్యత్వం పొందలేవు. నీ హృదయంలో పెద్దరకం లేదనుకో, నీ మనస్సులో పెద్దరకం లేదనుకో, నీకు దివ్యత్వం కూడా సాధ్యం కాదు. నోబిలిటీ లేని వాడు డిగ్నిటీని పొందలేదని అసలు నీ మనసులో ఒక రకమైన పెద్దరకం నీకు లేదనుకో, నీ మనసులో నీకు పెద్దరకం లేదు. ఇప్పుడు దివ్యత్వం నీకు ఎలా అనుభవంలోకి వస్తుంది? నువ్వు భగవంతుని భగవాన్ అంటున్నారు, నువ్వు అనుకున్నట్టు ఆయన చేయి మనవద్దు. నీ భక్తి నిజమైతే, నీ శరణాగతి నిజమైతే, నీ సంకల్పాలు, నీ పూజలు, నీ జపాలు, నీ జ్ఞానాలు, నీ విచారణలు, నీ ఏకు, నీ వైరాగ్యం అన్ని నిజమైతే ఈ సరెండర్ రియల్ సరెండర్ అయితే, ఇప్పుడు ఇది ట్రూ సరెండర్, ఇప్పుడు ఇది రియల్ సరెండర్, ఇప్పుడు ఇది లాయల్ సరెండర్, అది నిజమైతే, నీ భక్తి నిజమైతే నువ్వు చెప్పినట్టు ఆయన చేయి మనకు. ఆయనకి ఆయన నువ్వు చెప్పినట్టు ఆయన ఆయనకి ఎలా ఇష్టం అయితే అలాగే చేయమని చెప్పు. వండర్ఫుల్ టీచింగ్. ఇంకా మీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దుఃఖం ఎక్కడ ఉందో చూపించండి. మీకు నీకంటే చిన్నవాడా నువ్వు చెప్పినట్టు చేయటానికి? నీ జీవితం ఎంత, నీ శరీరం ఎంత, నీ లైఫ్ స్టైల్ ఎంత, నీకు నీ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. పూర్వజన్మలు మనకు తెలియదు, రాబోయే జన్మ మనకు తెలియదు. నువ్వు చెప్పినట్టు ఆయన చేయమంటారంటే ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి, నీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమనకు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమను, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమను, నీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమని అడక్కు. అది నిజమైన భక్తి, అది నిజమైన శరణాగతి. ఇలా చెయ్యి అలా చేయని ఆజ్ఞాపించకు. ఒకవేళ మీకు భగవంతుడు మీ ఇంట్లో ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, మీకు అది నచ్చలేదు అనుకోండి, అదే భగవంతుడు మంచివాడు కాదని చీపు చెప్పకండి. భగవంతుడు మంచివాడు కాదని తీర్పులు చెప్పకండి, తీర్పులు ఆపుచేయండి. ఎవరైనా చెబుతావు తీర్పులు, ఈశ్వరు మీద నువ్వు తీర్పులు ఇస్తావా? ఈశ్వరు మీద నువ్వు జడ్జిమెంట్ చెబుతావా? ఈశ్వరు మీద జడ్జిమెంట్ రాస్తావు నువ్వు? నీకు ఇష్టమైన సంఘటన మీ ఇంటికాడ జరిగితే జరగచ్చు, అలాగే ఈశ్వరుడు లేడని అనకండి. ఈశ్వరుడు మంచివాడు కాదు, ఈశ్వరుడికి మేమంటే ఇష్టం లేదు, అంతకి ఎలా చేశాడు అని తీర్పులు చెప్పకండి. తీర్పులు కాగితాలు మీద రాయకండి. మీ చెవులను వాళ్ళందరినీ నీ టీచర్, మీరు భగవంతుడు చెప్పిన మాట మీరు తీర్పులు చెబుతారా లేకపోతే సవరణ చేస్తారా పార్లమెంట్లో పెట్టి? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, భగవాను వాచ. గాడ్ ఈజ్ పాస్ట్, గాడ్ ఈజ్ ప్రజెంట్, గాడ్ ఈజ్ ఫ్యూచర్. ఇంకో 1000 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ఏం జరుగుతుందో ఈశ్వరుడు చెప్పగలరు, వాడు ఈశ్వరుడు. వాడి మీద నీ తీర్పులు చెప్పలేదు. ఇంకో 1000 సంవత్సరాల తర్వాత భీమవరంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఈశ్వరుడు చెప్పగలడు, వాడు ఈశ్వరుడు అంటే వాడి మీద నువ్వు తీర్పులు రాస్తావా? భగవంతుడి సంకల్పాన్ని అంగీకరించడం మానేసి తీర్పులు చెబుతారా, తీర్పులు రాస్తారా, జడ్జిమెంట్స్ రాస్తారా ఈశ్వరుడు చెప్పిన వాక్యం మీద? ఆయన చెప్పినట్టు మీరు ఎలాగా, మీరు చెప్పినట్టు ఆయన అనాలా? అదే మీ భక్తులు మీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేయాలా లేదా ఆయన ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకోవాలా? మీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేయను మనకు, ఆయనకి ఎలా బాగుంటే అలాగే చేయను. అసలు మనం ఒక డాక్టర్ గారికి వెళ్ళి అడుగుతాం, డాక్టర్ గారు ఏమైనా ఆపరేషన్ పడుతుంది లేకపోతే ఇంతకాలం మందులు వాడితే తగ్గిపోతుంది లేకపోతే మీరు ఆపరేషన్ చేయించుకోండి డాక్టర్ గారు అంటారనుకోండి, మనం ఒకసారి డాక్టర్గానే అక్కడ దేవుడు అక్కర్లేదు డాక్టర్, ఏమండి మీరు ఎలా బాగుంటుందో ఆలోచించి మీరే చేయండి అంటాం. డాక్టర్నే అది మామూలు మనిషి, మామూలు డాక్టర్నే అంటాం మీకు ఎలా బాగుంటుందో అలా చేయండి. అంటే దేవుడి మీద మీకు డాక్టర్ లేదు నమ్మకం కూడా దేవుడి మీద లేదా? నీకు ఒక డాక్టర్ మీద నమ్మకం మీద కూడా ఈశ్వరుడి మీద లేదా నీకు? వాడు వైద్యనాథుడు, వైద్యుడికి వైద్యుడు, డాక్టర్లకు డాక్టరు, పండితుడికి పండితుడు, విద్వాంసులకి విద్వాంసుడు. ఈ సృష్టి చేసిన ప్రజాపతులు అందరికీ సృష్టికర్తకి సృష్టి చేసిన వాడు బ్రహ్మదేవుని. ఈ సృష్టికి బ్రహ్మదేవుడు కారణం, ఆ బ్రహ్మదేవుని సృష్టించిన వాడు వాడే నారాయణుడు. సృష్టికర్తను సృష్టించిన వాడు నారాయణుడు. నీ ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమనకు, ఆయన ఇష్టం ఎలా ఉంటే అలా చేయమను. అది నిజమైన భక్తుడి లక్షణం. అయితే నాకు రేపే చేసేయాలి, సాయంత్రానికి చేసేయాలి అనుకో. కొన్ని కొన్ని ఆపరేషన్లు ఉంటాయి, పేషెంట్ కంగారు పడిన డాక్టర్ కంగారు పడ్డు. కొన్ని కొన్ని ఆపరేషన్లు ఉంటాయి, ఏమైనా రేపు చేసేయండి అని కంగారు పడ్డు. వాడు 90 చూసుకుంటాడు, బీపీ చూసుకుంటాడు, హార్ట్ చూసుకుంటాడు, లోపల ఇంటెస్టైన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటాడు, ఆపరేషన్కి ఎంతవరకు ఇది తట్టుకోవాలి చూసుకుంటాడు. మీరు కంగారు పడాలని వాడు ఆపరేషన్ చేయడు డాక్టర్. మీరు రేపు చేసేయండింటే ఆయన నెలల వరకు చేయడు, వాళ్ళ లోపల కండిషన్ చూసుకుంటాడు. ఆపరేషన్ మనం ఎప్పుడు చేసేమంటే అప్పుడు చేయండి. ఒక నెలలో నాకు రండి మందులు వాడండి అని చెప్తారని ఆ సర్జరీ మన ఇష్టం చేసేమంటే చేసేయడైనా. మీరు కంగారు పడ్డాను, నేను కంగారు పడితే నేను డాక్టర్ నా అంటాడు ఆయన. ఇదే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మామూలుగా డాక్టర్ ఇలా మాట్లాడినప్పుడు అంత ఆయనకి విడిచిపెట్టు, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన చూసుకుంటాడు. ఇంకా నీకు ఎందుకు ఉద్యోగాలు ఈ చింతలు? ఆయన ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎవడు ఈశ్వరుడు, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన చూసుకుంటాడు. దేని ఈశ్వర ఆయన చూసుకుంటాడు. ఆయన అన్నీ చూసుకున్నప్పుడు నీకెందుకు ఈ దెంగలు, ఈ చింతలు, ఈ చింతలు, ఈ ఎమోషన్స్, ఈ స్ట్రగుల్స్, ఈ డిజైన్స్? అంటే మనం అందరం ఏమనుకుంటామంటే కోరిక లేకపోతే పని అవుదాం అనుకుంటాం. కోరిక లేకపోయినా మన ఒంటి మీద ఇంతే పని అయిపోతుంది. మన అందరి దగ్గర బలహీనత ఏంటంటే ఏదైనా కోరుకుంటేనే పని అవుతుంది, కోరిక లేకపోతే పని అవుదాం అనుకుంటాం. అసలు ఈశ్వర సంకల్పంలో ఈశ్వర సంకల్పం ప్రకారం నీకు ఏ పని ఎక్కడ జరగాలో అది ఈశ్వర సంకల్పం ప్రకారం జరిగిపోతుంది. నీ కోరికతో సంబంధం లేకపోయినా నీ జన్మాంతర అనుబంధాన్ని బట్టి, జన్మాంతర ప్రారంభాన్ని బట్టి ఆ పని నీకు అవ్వాల్సిందనుకో. నీ కోరికతో సంబంధం లేకుండా, నీ తలంపుతో సంబంధం లేకుండా, నీ సంకల్పంతో సంబంధం లేకుండా ఆ పని పూర్తయిపోతుంది, పర్ఫెక్ట్గా పూర్తయిపోతుంది. మామూలుగా సగం 50% యాక్యురసీ ఆ పని పెర్ఫెక్ట్గా అయిపోతుంది. అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఈ ఎలా చెయ్యాలి అది ఈశ్వరుడు నిర్ణయించుకుంటాడే. ఆ సర్జరీ ఎప్పుడు చెయ్యాలని ఎందుకు నీకు ఈ చింతలు, ఈ దెంగలు? ఏముందని దెంగ పెట్టుకోవడానికి ఏముంది ఈ లోకంలో? అలా దెంగ పెట్టుకోవడానికి తగినండి ఏముంది ఈ లోకంలో? ఏం లేదు, అంత ఇల్యూషన్. మీరు దెంగలు పెట్టుకోవడానికి తగిన కారణం ఏమి లేదు సృష్టిలో. ఇదంతా లేల, ఇదంతా మాయే. ఈ మాయ రూపంలో ఉన్నాడు కూడా ఆయనే. ఎవడు? నారాయణుడే. ఈ నీల రూపంలో ఉన్నాడు, ఈ మాయ రూపంలో ఉన్నాడు, నారాయణుడే. ఇంకా మీకు దెంగలు దేనికి? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి ఒక పాయింట్. ఒకడవో నిన్ను మాయమన నుంచి వచ్చేవారు ఎవరు? ఇదంతా ఆయనే. ఎవరంటే ఆయన వేరు, ఈ గోడ వీళ్ళు వేరు అని ఇక్కడే మనం మాయలో పడిపోతున్నాం. ఒకడవవు బాగా ఫాలో అవ్వండి, క్లోజ్ గా ఫాలో అవ్వండి. ఒకడవవు నిన్ను మాయమైన నుంచి, ఒకడవవు నిన్ను మాయమైన నుంచి వచ్చేవారు ఎవరు అంటే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, జీవకోటి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎవరైనా అడుగుతున్నాడు, ఇది ఎవరు ఆయనే, ఇది అర్థమైతే నీకు చెంతింది ఇంకా, ఇది అర్థమైతే నీకు ఇంక దేనికోసం బెంగ పెట్టుకోవడానికి ఏముంది నీకు. మీకు ఏదైనా ఇంకో భగవాన్ ఇంకో రహస్యం చెప్తున్నారు ఇక్కడ, మీరు ఏదైనా దెంగ పెట్టుకునే కారణం ఉందనుకో, మీకు మీకు ఏదైనా దెంగ పెట్టుకునే కారణం ఉందనుకో, దెంగ పెట్టుకునే కారణం అనుకోవడం దెంగ పెట్టుకోమనుకో, అప్పుడు ఆయన దెంగ పెట్టుకుంటాడు. వండర్ఫుల్ టీచింగ్ అండి, వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అందుకే చెవులు ఉన్న వాళ్ళ చెవులు లేని వాళ్ళ మాట వదిలేను ఇంకా. మీరు దెంగ పెట్టుకునే కారణం ఏదైనా ఉందనుకోండి, దెంగ పెట్టుకునే కారణం ఉండకూడదు. మీరు ఏం దెంగ పెట్టుకోరనుకోండి, శాంతిగా ఉంటారనుకోండి, క్వైట్గా కూల్గా ఉంటారండి, అప్పుడు ఆయన దెంగ పెట్టుకుంటాడు. వాడు నారాయణుడు అంటే వాడు, వాడేం ముద్దబ్బాయి కాదు, ఈ స్తంభం లాంటి వాడు కాదు. నరసింహస్వామికి తల్లిదండ్రులు లేరు, లక్ష్మీ నరసింహస్వామికి తల్లి తండ్రి లేరు, స్తంభం నుంచి వచ్చాడు, స్తంభం నుంచి వచ్చాడు, వాడికి తల్లి తండ్రి ఏంటి? లక్ష్మీ నరసింహస్వామికి తల్లి లేదు, తండ్రి లేడు, ఎక్కడి నుంచి వచ్చాడు? స్తంభం నుంచి వచ్చాడు. స్తంభం నుంచి వచ్చిన వాడికి తల్లిదండ్రులు ఏంటి? నారాయణుడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? కృష్ణుడు కూడా ఆ మధురలో ఆ కారాగృహంలో ఇంకే దేవకి దేవకీ వసుదేవుని కనిపించాడంతే, పుట్టినవాడు పుట్టలేదు, పుట్టినవాడునే కనిపించాడు. వాడికి తల్లి ఏంటి, తండ్రి ఏంటి? వాడు దేహాన్ని కల్పించుకున్నాడు, లోక కంటకం ఏదైతే. లక్ష్మీ నరసింహస్వామి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? స్తంభాల నుంచి వచ్చిన వాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఎంత వండర్ఫుల్ వచ్చాడు. నువ్వు బెంగ, నీకు బెంగ కారణం ఉంది, నువ్వు బెంగ పెట్టుకోవడం మానేస్తే ఆయన బెంగ పెట్టుకుంటాడు, ఇంకేం నీ పని పూర్తి అయిపోతుంది. నీ బరువు మీరు మేలు మేలు మీరు నీ బరువు మీరు మేయటం మానేస్తే ఆయన మోయటం మొదలుపెడతాడు. మీరు బెంగ పెట్టుకోవడం మానేస్తే ఆయన బెంగ పెట్టుకుంటాడు. మీ బరువు మీరు మొయటం మానేస్తే ఆయన మీ బరువు మోస్తాడు. నువ్వు చింత పెట్టుకోకపోతే నీ చింత ఆయనది, నువ్వు దెంగ పెట్టుకోకపోతే నీ దెంగ ఆయనది, నువ్వు బాధపడకపోతే నీ బాధ ఆయనది. అదే నిజమైన భక్తి, అదే నిజమైన శరణాగతి. గతల శరణాగతి నువ్వు దెంగ పెట్టుకోకపోతే నీ దెంగలు గాలిలో కలిసిపోదు, ఆయన పెట్టుకుంటాడు. నువ్వు చింత పెట్టుకోకపోతే నీ చింత గాలి ఆయన చింత, నీ కష్టం ఆయన కష్టం. అంటే దుఃఖ కారణం ఉన్నప్పటికీ నువ్వు దుఃఖం లేకుండా ఉండగలిగితే ఆయనకి ఆయన ఆ దుఃఖానికి ఆ బాధ్యత ఆయన వహిస్తాడు. నీకు చింత కారణం ఉన్నప్పటికీ చింత లేకుండా ఉంటే ఆ చింత ఆయనదే. అలా ఉండగలిగితే ఇది నిజమైన భక్తి, ఇట్ ఇస్ ఎ ట్రూ డివోషన్, ఇట్ ఇస్ ఎ ట్రూ రిలీజియన్, ఇట్ ఇస్ ఎ ట్రూ రియలైజేషన్. మనకి 90 గొడవలు అక్కర్లేదండి, చాలా మార్గాలు ఉన్నాయి భగవంతుని భగవంతుల్లో మన ఐక్యం అవటం కోసం, భగవంతుల్లో మన అందరి ఐక్యం అవడం కోసం 90 మార్గాలు ఉన్నాయి. అన్ని అక్కడ భక్తి చాలు, ఆ భక్తే మనకి భగవంతుడికి మనకున్న దూరం తగ్గించేస్తుంది. ఆ భక్తికి మనం పెద్ద కష్టపడక్కని, ఇష్టంగా స్మరించుకోవటం, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ఒక పని ఇష్టంగా చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకా కష్టం ఉండదు, ఇష్టం లేనప్పుడే కష్టం వస్తుంది. నీ మీద నాకు ఇష్టం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నీ మీద నేపాలు ఏదో ఎతకాలనిపిస్తుంది నాకు. మీరందరూ మంచివాళ్ళే, కానీ మీ మీద నాకు ఇష్టం తగ్గిపోయింది అనుకోండి, ఏమి నేపాలు ఎన్ని దావులు కనిపెట్టుకుంటుంది ఆ మనసు. ఇష్టం తగ్గిపోయినప్పుడు ఇష్టం ఉన్న చోట కష్టం, లేకపోతే ఇష్టం ఉన్న చోట కష్టమే ఉండదు, ఇష్టం లేని చోట కష్టం. అసలు భగవంతుడి మాటలు వింటాంటే చాలని పవిత్రం అయిపోతా ఉండే. ఈ సాధనలో మీ కళ్ళు మూసుకోటాలో కూర్చోటాలో నుంచోటాలు రెండో పక్షం. ఈ భగవంతుని మాటలు వింటాంటే చాలా పవిత్రం అయిపోతాం. శరీరం నీళ్ళతో మన శరీరానికి ఎలాగైతే స్నానం చేస్తామో ఆ భగవంతు యొక్క మాటలే మన మనసుకి స్నానం చేయించేస్తాయి. అయితే మీరేమి తొందరపడకండి, మీ నిదానంలో మీరుండండి. అన్ని దానాల కంటే నిదానం గొప్పది. మీకు బెంగల కారణం ఉన్నా దండి పెట్టుకోవద్ది, మీరు పెట్టుకోవడం మానేస్తే ఆయన పెట్టుకుంటాడట. అంతకంటే ఏం కావాలండి? కాదండి, భగవంతుడి గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీకు అర్థమవుతుందా? భగవంతుడి గురించి మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో ఆయన మీ గురించి ఆలోచించడం మొదలై పెట్టాడనుకోండి, ఇంకా ఏం కావాలి? మీ పని పూర్తి అయిపోయినట్టే. ఎందుకు 90 గొడవలు? ఇంకా కాలక్షేపం మాటలు నేను ఎంతసేపు చెప్పినా కాలక్షేపం మాటలు. భగవంతుడి గురించి మీరు ఆలోచిస్తున్నారు, భగవంతుని మీరు స్మరిస్తున్నారు, ఆయన మిమ్మల్ని స్మరించడం మొదలు పెడతారనుకోని అంతకంటే మీకు వైభవం కావాలి. అటువంటి టైంలో మోక్షం వచ్చినా వద్దంటారు మీరు, అది అతి వైభవం. మనం భగవంతుని తలపెట్టుకోవడం కాదండి, ఆయన మనం తలపెట్టుకుంటున్నాడు అనుకోండి, అంతకంటే ఏం కావాలి మనకి? ఈశ్వరుడు, ఈశ్వరుడే మనం తలపెట్టుకుంటాడంటే ఏం కావాలి ఇంత మనకి? అంచేత మీరు విశ్వ ఈశ్వరుడు అని వాడు ఒకడున్నాడని నమ్మకం పెట్టుకోండి, మీ అశాంతి అంతా కూడా శాంతి కింద మారిపోతుంది, మీ దుఃఖం అంతా కూడా సుఖం కింద మారిపోతుంది, మీ అపజయాలన్నీ కూడా జయాల కింద మారిపోతాయి. మీరు అజ్ఞానం నుంచి బయటకు వచ్చేస్తారు, అవిద్య నుంచి బయటకు వచ్చేస్తారు. మీ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే, మీ శరీరం శ్మశానంలో కారిపోకముందే మీరు మోక్ష సుఖాన్ని, నిర్వాణ సుఖాన్ని ఈ జన్మలోనే ఇక్కడే మీ శరీరానికి చావు రాకముందే మీరు మోక్ష సుఖాన్ని అనుభవిస్తారు, ఆ నిర్వాణ సుఖాన్ని అనుభవిస్తారు. ఎడి చూసిన సుఖమే. ఒక శరీరం బతుకుంటే శరీరం ఈ తుక్కు పోతే సుఖం. ఈ తుక్కు బయటకు పోయింది అనుకోండి, ఈ ముక్కులో గాలి బయటకు వెళ్ళిపోయిందా, ఈ తుక్కును తీసుకెళ్లి వాళ్ళ కాటిలో పడేస్తారు. ఈ తుక్కు ఉంటే సుఖం, పోతే సుఖం. ఉంటే శాంతి, పోతే శాంతి. ఇప్పుడు మీకు లోపల శాంతి మీకు అందుతుంది అనుకోండి, ఇదే కొండ గుర్తు కోసం మీకు చెబుతున్నాను, నిజంగా మీకు అందుతుంది అనుకోండి, అబద్ధం అబద్ధంగా కాదు, నిజంగా అందుతుంది అనుకోండి లోపల శాంతి. మీ శరీరానికి ఏదో రోజున చావు వచ్చేస్తుంది కదండి, శరీరానికి ఏదో చావు, ఏదో రోజున చావు వచ్చేస్తుంది. ఆ లోపల శాంతి మీకు అందుతుంది అనుకోండి, చావు తాలూకు భయం పోతుంది. ఏదో రోజు శరీరానికి చావు వచ్చేస్తుంది, మీకు అర్థమవుతుందా? ఆ శరీరం చచ్చిపోయినప్పుడు భయం వేస్తుంది అందరికీ. మీకు లోపల ఉన్న సుఖం అంటుంది అనుకోండి, ఆ శరీరానికి చావు వచ్చినప్పుడు భయం పోతుంది. మన మహర్షులందరూ కూడా, మన ప్రాచీనులు, మన యోగులు, పేరులేని దేవుడికి ఒక పేరు పెట్టాడు. పేరులేని దేవుడికి ఒక పేరు పేరు, అదే ఓం. ఏంటది? అదే ఓం. మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి. మీ ముక్కులో గాలి తిరుగుతున్న ఇంతకాలం మీకు నిజంగా బ్రహ్మానుభూతి కలిగిన, మీకు నిజంగా ఆత్మజ్ఞానం కలిగిన, మూడు విడిచిపెట్టేద్దన్నాడు పరమేశ్వరుడు యజ్ఞ దాన తపస్సు. మీ పని మీరేమో చేసుకోండి. సమాజానికి మీరు తెలివితేటలు ఉన్నాయనుకోండి, ధనం ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, మీ తెలివితేటలు అన్ని మీరే వాడేసుకోకండి. మీ తెలివితేటల కొంత సమాజానికి ఇవ్వండి, అది కూడా ఎదురుతో సమాజం. మీకు మీ బాగా తెలివితేటలు ఉన్నాయో కొన్ని, మీ తెలివితేటలు ఎవరికై ఇవ్వకుండా నూటి మూడు రూపాయలు మీ తెలివితేటలు మీరే వాడేసుకుంటున్నారు అనుకోండి. కృష్ణుడు అంటాడు గీతలో, మీరు దొంగలతో సమానం అంటాడు. మీరు మనుషుల దొంగలా అన్నాడు. కొంతమంది ఏదైనా మంచి మాట అడిగితే సలహా కూడా చెప్పరు, అది బాగుపడిపోతారని వీళ్ళు ఉద్దేశం. మనకి డబ్బే అక్కర్లేదు, సలహా చెప్పండి అంటే చెప్పరు. మీరు మనుషుల దొంగలా అన్నాడు కృష్ణుడు. నాది నాకేవటానికి మీరు తెలివి ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చాను. నాది నాకేవటానికి జోడిస్తారేంటి అంటాడన్న. మీ ఇంట్లో యజమాని మీకు వెయ్యి ఎకరం సంపాదించి పెడితే ఆడికి అన్నం పెట్టడం జోడిస్తారా మీరు? నాది నాకేవటానికి జోడిస్తున్నారేంటి అంటాడు గీతలోని. అంటే మీలో ఎవరికైనా మీలో ఏదైనా స్పెషాలిటీ ఉందనుకోండి, స్పెషల్ ఒక తెలివి కానీ, ఒక ధనం కానీ, ఒక గౌరవం కానీ, ఒక యశస్సు కానీ, ఒక వైరాగ్యం కానీ, లేకపోతే మీ ముఖంలో ఒక వైభవం కానీ, ఒక జ్ఞాన తేజస్సు కానీ, ఒక అంతస్తు కానీ, ఏమన్నా నేను ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. అది ఈశ్వరుడు ఏదైతే ఇచ్చాడో అది సమాజానికి కొంత ఉపయోగించుకుని అదే ఇద్దరు. మీకు 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 1 రూపాయి ఏదైనా మంచి పని చేయండి ఎవరికైనా. ఒక ఏమీ లేని వాడు చదువు బాగా వచ్చి ఏమీ లేని చదువుకోలేకపోతున్నాడు అనుకున్నాడు, చదువు బాగా వస్తుంది అనుకోండి, మీకు 10 రూపాయలు అంటే 1 రూపాయి సహాయం చేయండి వాడు చదువు నిజమైతే. అది యజ్ఞం. ఏంటది? భగవంతుడు ఏవైతే మీకు గిఫ్ట్ ఇచ్చాడో ఆ గిఫ్ట్ ఇతరులకు కూడా మీరు ఉపయోగించుకుంటూ, మీ దేహయాత్రకు మీరు ఉపయోగించుకుంటూ ఇతరులకు ఆ గిఫ్ట్ని ఉపయోగిస్తే అది యజ్ఞం. అయితే ఆ ఉపయోగించడం కూడా స్వార్థం లేకుండా ఉపయోగించాలి. మీరు ఓట్లు వేస్తారని మీ తెలివితేటలో ఉపయోగిస్తే అది లోకాలకు సంబంధించిన విషయం, అది ఓట్లు వేయచ్చు కానీ జీవన అనుగ్రహం మీకు రాదు. తర్వాత ఏంటి? యజ్ఞము దానము. యజ్ఞము దానము అంటే దానం అంటే అక్కడ దానం అంటే ఏంటంటే పూజ. దానం అంటే ఏంటి? పూజ. మీరు గుళ్ళోకెళ్ళి దేవుడికి ఒక 5 రూపాయలు ఇస్తారనుకోండి, దానం చేశాననుకోరు. ఏం చేశాననుకుంటారు? పూజ చేశారనుకుంటారు. అలాగే ఆ నడుల్లో నారాయణ చూసేలా చెయ్యి. నువ్వు చేసేది సేవ కాదు పూజ. నువ్వు చేసేది సేవగా ఉండకూడదు, పూజగా ఉండాలి. నువ్వు చేసే పని సేవ చేస్తున్నావు, సేవ చేస్తానంటే నీకు తెలియకుండా అహంకారం వచ్చేస్తుంది. సేవ కాదు పూజ. ఎవరికైనా ఇబ్బంది పడేవాడుకో, ఒక అబ్బాయికి చదువు చెప్పించారని కూడా మీరు సేవ అనుకోకుండా పూజ. ఇచ్చేదంటే అబ్బాయి రూపంలో ఉన్న వాడు కూడా నారాయణుడే. ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? తపస్సు, వాక్ తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు. మిమ్మల్ని ఏం విడిచిపెట్టలేకపోతున్నా, నన్ను మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. అది చెప్తాను, ఈ సజ్జన సాంగత్యంలోని బలహీన చదివి నీటిని తేలిపే పార్టీని కష్టం. నేను ముగిస్తాను గంట నేను చెప్తున్నాను, ముగించటం లేదు. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఒక కొత్తగా పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. ఇంగ్లాండ్లో పార్లమెంట్లో ఒక కొత్తగా పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. వాడు కొత్తగా ఆడికి అలవాటు మాట్లాడటం అలవాటు తప్ప కొత్తగా పార్లమెంట్లోకి వెళ్ళేవాడు. అది మొదలుపెట్టేటప్పుడు నేను నేను చెప్పబోయేది ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటంటే అని చెప్పడం. తర్వాత ఏం చెప్పలేడు, చేయటం లేదు. అప్పుడు స్పీకర్ అన్నాడు, 3 సార్లు కన్నా బయటకు మగ పిల్లలు రావటం లేదు, ఆడ పిల్లలు రావటం లేదు, 8 సార్లు కంటా ఉన్నాడు. ఆ స్పీకర్ అన్నాడు, 3 సార్లు కన్నా బయటకు మగ పిల్లవాడనే రావాలి, ఆడపిల్లనే రాదు. ఏడు ఏం చెప్పబోయేది ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటి, చెప్పు 8 సార్లు చెప్పబోయేది పాపం వాడు మాట్లాడకూడదు. తర్వాత ఏం చెప్పాలి వాడికి అర్థమవుతున్నాడు, కొత్తగా అయ్యాడు పార్లమెంట్ మెంబర్ ఆడు. అప్పుడు స్పీకర్ అన్నాడు, నువ్వు 3 సార్లు కన్నావు, అన్నప్పుడు ఎవడో మగ పిల్లవడం రావాలి, బయటికి ఆడపిల్లడం రావాలి, ఎవరు రాదు. నేను చెప్పబోయేది చెప్పబోయి, ఏం చెప్పిందంటే చెప్పు, కలిగిదంటే కను. నువ్వు కన్నాను అంటున్నావు, ఎవరు రావాలి కదా బయటికి. అంటే పాప వాళ్ళు బయలుస్తాను కొత్తగా పార్లమెంట్ మెంబర్ అయ్యాడు అని నేను చెప్పబోయేది ఏమిటంటే, నేను చెప్పబోయేది చెప్పలేదు. అంటే చెప్పకూడదు అనకాడు, బయలుస్తూ చెప్పటం లేదు. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫియర్. విద్య, దాన, తపస్సు, ఇది బాగా అర్థం చేసుకోండి. తపస్సు అనేది ముఖ్యం, వాక్ తపస్సు. మనం ఏది మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో చెప్పింది, ఇతరుల యొక్క క్షేమం కోరి మాట్లాడాలి, ఇతరులుగా మాట్లాడాలి, ప్రీతిగా మాట్లాడాలి. ఆ చెప్పి మాట కూడా అప్రీతిగా మాట్లాడకూడదు, ప్రీతిగా మాట్లాడాలి. ఇతరులకి గాయం తగలకుండా మాట్లాడాలి. నాకు నేను ఒకసారి కన్నులో కంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను హైదరాబాద్లో. కన్నుకి క్యాట్రాక్ట్ ఏదో ప్రైవేట్ డాక్టర్ చేశాడు అనిపే. మన ప్రైవేట్ డాక్టర్ ఎన్ని పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ కాదు హైదరాబాద్లో. ఆయన నాన్నగారు బలమే కూర్చోబెచ్చాడు. నాన్నగారు ఎలా ఉన్నారు ఏంటన్నారు, నాన్నగారు ఎలా నా దగ్గర డబ్బు పుచ్చుకోవడానికి ఇష్టం లేదు, డబ్బు ఎంత ఇద్దాం అనుకుంటే డబ్బు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అన్నప్పటికీ మాట్లాడచ్చు కదా అంటున్నాడు. నా దగ్గర డబ్బు పుచ్చుకోవడం ఇష్టం లేదు, డబ్బు ఎంత ఇస్తారు మీరు అంటున్నాడు. అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, నాతో మామూలుగా మాట్లాడుతున్నాడు. మీరు కంటికి ఇంజెక్షన్ ఎప్పుడు చేస్తారని నేను అంటున్నానండి అని ఇలా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ అయితే నేర్చుకున్నాను. అంటే మన మాట అది పని ఎంత సున్నితంగా చేశాడు సర్జరీ అన్నారా. ఆపరేషన్ అయిపోయింది, మేము ఎప్పుడు చేశారని అయిపోయింది నడిచిపోండి. ముఖం నలగనివ్వలేదు, బట్ట నలగనివ్వలేదు. అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతామంటే ఇతరుల యొక్క మనసుకి గాయం తగలకూడదు, వాళ్ళకి అర్థం అవుతాం ఉండాలి. వాళ్ళు ఫీలింగ్ అట్టవకుండా సబ్జెక్ట్ చెప్తా ఉండాలి. అది కూడా తపస్తుడు సమానం. పనికి మాట్లాడినా మాట్లాడిన వాడితో సమానంగా మాట్లాడాలి. పని మాట్లాడినా మాట్లాడిన వాడితో సమానంగా ఉండాలి మాట్లాడినవాడు. అది మానసిక, అది వాచిక తపస్సు. మానసిక తపస్సు ఎవరికి మనకు చెడ్డ కోరకూడదు. మనం మానసిక తపస్సు అంటే అందరికీ మనం సహాయ సహకారాలు అందించలేము, కానీ మనసులో మటుకు ఎవరికీ చెడ్డ కోరకూడదు, అందరికీ మంచి కోరాలి. మనకు అర్థం వచ్చింది, మీకు అర్థం వచ్చింది. కానీ మీకు ఒకవేళ ఏదైనా బాధ కలిగితే ఈ బాధ ఇతరులకు కలగకూడదు అనుకోవాలి. మీకు ఏదైనా దుఃఖం వచ్చింది అనుకో, ఈ దుఃఖం ఎవరికి రాకూడదు అనుకోవాలి. అది మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. మీరు మీ క్షేమాన్ని ఎలా కోరుకుంటారో వాళ్ళ క్షేమాన్ని కూడా అలా కోరుకోవాలి. అది మానసిక తపస్సు. మీరు భౌతికంగా ఏమి చేయలేదు, భౌతికంగా మీరు ఏమి చేయలేకపోవచ్చు, కానీ మానసిక దరిద్రం ఉండకూడదు. అది వేదవ్యాసుడు చెప్తాడు. వేదవ్యాసుడు ఏం చెప్తాడంటే, ఇతరులని పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటావో, ఇతరులు ఎలా చేస్తే నువ్వు మంచి అనుకుంటావు, ఇతరులని ఏది చేస్తే ఇతరులందరూ మనకు మంచి చేయాలని మనం అనుకుంటాం. అంతే కదండి, ఇతరులందరూ మనం సుఖం కోరాలి, ఇతరులందరూ మనకు మంచి చేయాలనుకుంటాం. ఇతరులందరూ నీకు ఏది చేయాలని నువ్వు కోరుకుంటావు అదే నువ్వు ఇతరులకి చెయ్యి. ఈ వ్యాసుడు చెప్పాడు. పైగా అన్ని పురాణాల సారం అన్నాడు. బాగా అర్థం చేసుకోండి, ఇతరులందరూ నీకు ఏదైతే చెయ్యాలని, ఏ మంచి అయితే చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ మంచి ఇతరులకు చెయ్యి. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటున్నావు, ఇతరుల పట్ల కూడా నువ్వు అలాగే ప్రవర్తించు. అది మానసిక తపస్సు. వాచిక తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు. మీకు అర్థమవుతుంది, ఆ శరీర విషయంలో కిందికాడి జాగ్రత్తగా ఉండాలి, శరీరం బతకటానికి సరిపడే చెంత ఉండాలి, శరీరం బతకటానికే సరిపడి తినాలి. అంటే కొన్ని సందర్భాల్లో తిండి ఎక్కువై రోగాలు వస్తాయి. శారీరక తపస్సు అంటే మనం శరీరంతో శరీరాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకొని మనం పవిత్రం అవటానికి మన శరీరాన్ని ఉపయోగించుకోవాలి. మనం పరమ పవిత్రం అవటానికి మన శరీరాన్ని మనం ఉపయోగించుకోవాలి, అది శారీరక తపస్సు. తపస్సు అంటే ఏంటంటే మీ చైతన్య స్థాయి పెరగటానికి, మీకు బ్రాహ్మస్థితి కలగటానికి, అంతర్యామిని నువ్వు అందుకోవటానికి మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ మాటని నువ్వు బ్రాహ్మస్థితి పెంచుకుని, నీ బ్రాహ్మస్థితి అని నీ చైతన్య స్థితిని పెంచుకోవడానికి ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్, ఈ ఇండివిజువల్ వ్యక్తిగతమైనటువంటి ఈ కాన్షియస్నెస్ లోంచి, వ్యక్తిగతమైనటువంటి అహంభావనలోంచి బయటపడి ఈ కాస్మిక్ వ్యక్తి ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి ఆ కాస్మిక్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావనుకుంటున్నావు, దేహంలోనే ఉన్నాననుకుంటున్నావు, ఎక్కడ లేవనుకుంటున్నావు, అంతేకదండి. ఈ దేహం లోపల ఉన్నా ఇంకెక్కడ లేవనుకున్నావు, కానీ అంతటా ఉన్నావు. ఈ దేహంలో ఉన్నా అనుకుంటున్నావు, కానీ అంతటా మనం ఉన్నాం. కానీ అంతటా ఉన్న స్థితిని నువ్వు అందుకోవటానికి మరి అర్థం చేసుకోండి, నువ్వు దేహంలోనే ఉన్నావు ఇంకెక్కడ లేవనుకుంటున్నావు, కానీ మనం అంతటా ఉన్నాం. కానీ దేహంలో ఉన్న స్థితి నుంచి అంతటా ఉన్న స్థితిని పొందటానికి నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ మాటని అతి జాగ్రత్తగా, అనకువగా, వినయంగా ఆ భగవద్గుని గురించి పొందటానికి, ఆ చైతన్య స్థాయి పెరగటం కోసం, ఆ యూనివర్సల్ స్పిరిట్ అది అందుకోవటానికి, ఆ యూనివర్సల్ అంటే అంత బ్రహ్మం అంతటా ఉంది, దాన్ని అందుకోవటం కోసం దానికి తదనుగుణంగా, దేనికి అనుగుణంగా, బ్రాహ్మస్థితి పొందటానికి అనుగుణంగా ఈ మాటను, నీ శరీరాన్ని, నీ మనస్సుని డ్యాన్స్ చేయవచ్చు. అది అదే శివరాజ తాండవం, నటరాజ తాండవం. నీ మాట డ్యాన్స్ అలాగే ఆ శివస్వరూపాన్ని అందుకోవడానికి, శివస్వరూపం అంటే మోక్ష స్వరూపం, ఆ మోక్ష స్వరూపాన్ని అందుకోవడానికి అనుగుణంగా నీ మనసు డ్యాన్స్ చేయాలి, నీ మాట డ్యాన్స్ చేయాలి, నీ శరీరం డ్యాన్స్ చేయాలి. అదే యూనివర్సల్ డ్యాన్స్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అందుకోవడానికి నీ డ్యాన్స్ అనుగుణంగా ఉండాలి. శివుడు డ్యాన్స్ చేసి నటరాజు, నటరాజు శివుడు డ్యాన్స్ చేయాలి లోక, ఆ డ్యాన్స్ ఎందుకు లోక కళ్యాణం కోసం, శివుడి డ్యాన్స్ ఎందుకు లోక కళ్యాణం కోసం, నటరాజు యొక్క డ్యాన్స్ ఎందుకు, నటన ఎందుకు లోక కళ్యాణం కోసం. అంటే మన డ్యాన్స్ ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉండాలి, మన శరీరం యొక్క గతి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, అవి బ్రాహ్మస్థితిని పొందటానికి అనుగుణంగా ఉండాలి. నీ డ్యాన్స్ అంతా కూడా బ్రాహ్మస్థితిని పొందటానికి. చివరిలో ముగింపులో ఒక మాట, ఈ మాట చెప్పేసి మనం పార్టీని ఉండిపోదాం. ఇక్కడ రకరకాల మనుషులు మన అంతం ముందు ఇక్కడ కూర్చున్నాం, శరీరాల్లో రంగుల చేత, మనస్సులో గుణాల చేత. ఒక మనిషికి ఇంకో మనిషికి కలర్లో తేడా లేదు. ఇక్కడ ఏ ఇద్దరు మనుషులు ఒకలా లేరు. ఎవళ గుణాలు ఆడి, ఎవళ కలర్ ఆడది, ఎవళ మాట ఆడది, ఎవళ బిహేవియర్ ఆడది, ఎవళ అంతస్తు వాడది, ప్రకృతి ఇచ్చారు. శాస్త్రంలో ఒక మాట ఉంది, మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి, మీరు గతిని పొందాలంటే గతిని చూడకండి, గతిని పొందాలంటే గతిని చూడకండి. గతులు అంటే మనం గతి అంటే మోక్షం, అక్కడ గతి అంటే మోక్షం. నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, మీ రంగులు కాదు నేను చూసేది, మీ మాటలను కాదు నేను చూసేది, మీకు అర్థమవుతుందా, మీ కలర్లు కాదు నేను చూసేది, మీ కులాన్ని కాదు నేను చూసేది. మీ మనసు రకరకాలుగా ఉండొచ్చు, మీ మనస్సు యొక్క గతిని కాదు నేను చూసేది. నాకు గతి కావాలంటే మీ గతిని నేను చూడకూడదు, నీ అంతర్హృదయాల్లో ఉన్న అంతర్యామకు ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉన్నావు. అప్పుడు నాకు గతి, గతి కావాల్సిన వాడు గతులను చూడకూడదు. ఎవరైతే గతి కోరుకుంటున్నాడో వాడు గతులను చూడకూడదు. గతులు అంటే మీ మైండ్ యొక్క వాంటరింగ్. ఒకడు మనసు ఒక రకంగా ఉంటుంది, ఒకడు మనసు ఒక రకంగా గతులేస్తూ ఉంటుంది. శరీరంలో రంగులు తేడా, పుట్టివాళ్ళు పొడుగ్గువాళ్ళు సన్నం వాళ్ళు లావు వాళ్ళు, గుణాలు తేడా, రంగులు తేడా, బిహేవియర్ తేడా, కులాలు తేడా, నక్షత్రాలు తేడా, అన్నీ తేడా. భాష్యంగా చూస్తున్నప్పుడు ఇంతే ఉండని అవి నీ తేడా. నీకు గతి కావాలనుకుంటున్నావు, నీకు నీకు గతి కావాలనుకుంటే ఆ గతిని కూడా నీకెందుకు? నీకు గతి కావాలంటే ఆ గతిని కూడా వాళ్ళ ప్రవర్తన కూడా నీకెందుకు? వాళ్ళ గతులన్నీ పక్కన పెట్టి ఆ నామరూపాలను పక్కన పెట్టి అంతరేమని ఎవరో నేనున్నాను కదా నన్ను చూడటం వాళ్ళు పెట్టి నువ్వు గతిని పొందుతావు అంటాడు శాస్త్రము. వండరపుని చెవులు ఉన్న వాళ్ళు అందరికీనండి. గతి కావాల్సిన వాడు గతులను చూడకూడదు. ఒక నిజంగా మీ మనసు ఏదైనా చెడ్డం అనుకోండి, ఆ చెడ్డ కాదు నేను చూసేది, అది మీ గతి. మీ డ్యాన్స్ అలా ఉండొచ్చు, మీ మనసు యొక్క ప్రవర్తన అలా ఉండొచ్చు, మీ బిహేవియర్ ఎలా ఉండొచ్చు, మీ బిహేవియర్ నిజం కాదు. అది మీ అలవాట్లను బట్టి మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నిజం కాదు. నిజం నిజం ఒకటి ఉంది, నారాయణుడు నిజం ఒకటి ఉన్నాడు, లోపల ఉన్నాడు. మీ ప్రవర్తన నిజం కాదు. నువ్వు వాసన అలా నువ్వు ఆడిస్తాను నిండి అలా ఆడుతున్నావు అది కాదు. వాడు వాసన అంక చూడకు, వాడు వాసన బట్టి ఆడు ప్రవర్తిస్తూ ఉంటాడు, దానం కడుగు చూడకు. లోపలకు వెళ్ళు, లోపలకు వెళ్ళు, లోపలకు వెళ్ళు. అక్కడ నేను ఉన్నాను, నారాయణుడు ఉన్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి వాడి మనస్సు యొక్క గొడవలు చూడకు, నువ్వు ఆ దేహానికి సంబంధించిన రంగులు చూడకు, ఆ మనస్సు యొక్క గతులు చూడకు, ఆ మనస్సు యొక్క వాసనలు చూడకు. ఈ దేహానికి అతీతంగా మనస్సుకి అతీతంగా హృదయాంతరంలో నేను ఉన్నాను. నీకు గతి కావాలంటే ఆ హృదయంలో ఉన్న నిజాన్ని చూడు. అప్పుడు నువ్వు గతిని పొందుతావు, నీకు వికారాలు రావు. నీ ఆకారాలు ఎన్ని ఆకారాల మధ్యలో నువ్వు కూర్చున్నా నీ వికారాలు రావు. ఎప్పుడు నీకు గతి కావాలంటే ఆడు గతిని చూడకు, లోపల ఉన్న నిజాన్ని చూడు. ఎందుకంటే నారాయణుడు వాళ్ళ గుణాలకి అతిక్రమించు, వాళ్ళ రూపాలను అతిక్రమించు, వాళ్ళకి ఎల్లమ్మ పుల్లమ్మ పేరేమిటిన పేర్లు అతిక్రమించు. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. అక్కడ రత్నం ఉంది, అక్కడ ముత్యం ఉంది, లోపల బంగారం ఉంది, ఆ నారాయణుడు ఉన్నాడు, ఆ లోపల ఆత్మముత్యం ఉంది. అక్కడ దాకా వెళ్ళిపోనుము. ఇక్కడ రూపాల దగ్గర ఆక్కు, నామాల దగ్గర ఆక్కు, గుణాల దగ్గర ఆక్కు. లోపలికి వెళ్ళిపో, దెంచుకుని దెంచుకుని లోపలకు, లోపలికి దొరుచుకుని 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 లోపలికి వెళ్ళిపో. ఉదయాంచు అక్కడ నేనున్నాను, నన్ను చుట్టూ నేను నేర్చుకో. అప్పుడు నీకు గతి, వాళ్ళ గతులు గొడవ నీకు వద్దు. నీకు గతి కావాలంటే ఎవరి వాళ్ళ హృదయంలో ఉన్న నారాయణ దర్శి. నువ్వు బాగుపడటానికి ఇది ఒక సిద్ధాంతం. నువ్వు బాగుపడు, వాళ్ళు గతులు గొడవ నీకెందుకు? నీ గతి కావాలంటే వాళ్ళు హృదయంలో ఉన్న నారాయణ చూడు. వాళ్ళ మైండ్ యొక్క వాండరింగ్ కూడా నీకెందుకు? వాండరింగ్ లేకుండా నేను స్థిరంగా ఉన్నాను, స్టడీగా ఉన్నాను. నీ కళ్ళకు కనిపించడానికి నేను లేదనుకోకు. అంటే నేను స్పీడ్గా పనిచేస్తున్నాను, నేను పనిచేస్తున్నానా? నీ కళ్ళకి నా పని అందదు. అందటం లేని కాబట్టి పని చేయటం లేదు. నారాయణుడు ఈశ్వరుడు పని చేయటం లేదు అని అనుకుంటావు నువ్వు. నీ కళ్ళు పట్టుకోవడానికి లేకుండా పనిచేస్తున్నాను. అక్కడ ఉన్న వస్తువులు ఉన్నట్టుగా నువ్వు చూడటం మానేసి, లేనిది ఉన్నట్టుగా ఎందుకు చూస్తావు? అలా చూసి నీ గతిని కోరుకుంటూ న్యాయమాని కది. ఎందుకు వచ్చామంటే ఇది నీళ్ళని తెలుసుకుని నీళ్ళలో నుంచి బయటికి రావటానికి వచ్చాను. ఇది నీళ్ళే, ఇది నిజం కాదని తెలుసుకుని ఈ నీళ్ళని సపోర్టింగ్ చేసుకుని నిజంలోకి ప్రవేశించటానికి. ఇది నీళ్ళే, రిగార్డ్స్ రియల్. కళ్ళు మూస్తే ఏం లేదు. ఇది భగవంతుడి మాయ, ఇది భగవంతుడి లీల. భగవంతుడి మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. మాయ అంటే ఏదేది ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ. నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాపించిన దేవుడే వ్యాసుదేవుడు. ఇది పరాయి వాడు కాదు, నేను వాడు కాదు. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా ఉండేవాడు దేవుడు కాదు, ఇప్పుడు ఉండేవాడు. అంతేనా వ్యాపించేవాడే వాసుదేవుడు, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు, వాడే సర్వేశ్వరుడు, వాడే మన యజమాని, వాడే మన భర్త. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. భగవంతుడి మీకు కేటాయించిన పని ఇష్టంగా చేయండి, అయిష్టంగా చేయొద్దు. మీరు ఇంటికాడ మీరు చేసుకునే పని కూడా ఇష్టంగా చేయండి, అయిష్టంగా మటుకు చేయొద్దు. మీరు ఇష్టంగా చేస్తంటే కొత్త వాసన రావు, పాత వాసన ఉంటే పోతాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః.